ஓம் நமோ நாராயணாய நாராயணா நாராயணா. ராவோ எத்தனை வச்சினாலும் ஜூலை 7வ தேதி ஹைதராபாத்ல, ஜூலை 7வ தேதி, ஜூலை 19வ தேதி ஜின்னூர் ரமண கேந்திரம், ஜூலை 7 ஹைதராபாத், ஜூலை 19 ஜின்னூரு. తర్వాత ఆగస్టు 7వ తేదీ కాకినాడ, పూర్వం మన కాకినాడ మీటింగ్ జరుగుతున్నాం కదా, ఆగస్టు 7వ తేదీ కాకినాడ. భక్తులని మీకు అందరికీ ఈ సమాచారం తెలియజేశాను. మన జిన్నూరు మీటింగ్లో సంతృప్తి వరకు చెప్పుకున్నాం. సంతృష్టుడై ఉండాలి భక్తుడు, భక్తుడి లక్షణాలు అంటే ఈ లక్షణాలన్నీ మొత్తం 5 శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడు. అంటే మనం నిలువు బొట్లు పెట్టుకున్నా, అడ్డం బొట్లు పెట్టుకున్నా మనం భక్తులను కాదు, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు భక్తులని. మనం బొట్లు ఎలా బాగుంటే మన ఆచారాన్ని బట్టి బొట్లు పెట్టుకుంటాం, అదే సాంప్రదాయం. బొట్లు ఎలా పెట్టుకున్నా ఈ లక్షణాలు అంటే వాడు బొట్లు పెట్టుకున్నా బొట్లు పెట్టుకోకపోయినా వాడు భక్తులని ఇక్కడ చెబుతున్నాడు. విష్ణు భక్తి నిలువు బొట్లు పెట్టుకుంటారు, అష్ట మన వీళ్ళందరూ శివ భక్తులు ఎక్కువ ఇలా అడ్డంగా పెట్టుకుంటా ఉంటారు. మనం అటు పెట్టుకుంటాం ఇటు పెట్టుకుంటాం, మళ్ళీ స్మార్తులు అంటారు. అంటే మనం శివుని ఆరాధిస్తాం, విష్ణువుని అది మనకి మనకి దేవతా భేదం లేదు. మన అటు శివుడి గుళ్ళోకి వెళ్తాం, ఇటు విష్ణువు గుళ్ళోకి వెళ్తాం, శివకేశ్వరుడికి మనకు భేదం లేదు. వైష్ణవులు అంటే కొంతమంది విష్ణు ఆలయానికి వెళ్తారు, శివాలయానికి వెళ్తారు, అలా వేరే శైవుడు అని ఉంటారు. వాళ్ళు శివాలయానికి వెళ్తారు, విష్ణు ఆలయానికి వెళ్తాం, మనం అతి వెళ్తాం ఇటు వెళ్తాం, మనకి దేవతా భేదం లేదు. మనకి అన్ని అందరూ దేవతలే సమానం. అంటే ఇక్కడ బొట్లు ఎలా పెట్టుకున్నా మీరు శివుడు శివభక్తులైనా కేశవుడి భక్తులైనా అమ్మవారి భక్తులైనా ఈ లక్షణాలు కనుక ఉంటే మీరందరూ భక్తి దృష్టిలో తెచ్చాడు భగవంతుడు. ఈ లక్షణాలు ఉండాలి, గుణాలు ఉండాలని చెప్పాడు. బొట్లు మీ ఆచారాన్ని బట్టి పెట్టుకోవచ్చు. వైష్ణవుల్లోనే రకరకాల బొట్లు ఉంటాయి, వైష్ణవుల్లో కూడా రకరకాల బొట్లు ఉంటాయి. అలాగే బొట్లు మీ సాంప్రదాయాన్ని బట్టి మీ ఆచారాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు భక్తులని భగవంతుడు చెప్తూ వస్తున్నాడు. నిరంతరము కొంతమందికి ఎప్పుడు అసంతృప్తిగా ఉంటారు, ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు, ఎప్పుడు అసంతృప్తిగా ఉంటారు, ఎప్పుడు ఆముదం పుచ్చుకుని ముఖాల్లో ఉంటారు, ఏదో పోగొట్టుకుని ఏదో వస్తువు పోగొట్టుకున్నారో అప్పుడు అలా ఉంటారు. అలా కాదు సార్, ఒక జీవితంలో ఒక సంతృప్తి అంటూ ఉండాలి. అక్కడ కొంతమందికి అసలు సంతృప్తి అనేది ఉండదు జీవితంలో. అదే జీవితంలో ఎంతో కొంత సంతృప్తి ఉండాలి, అది భక్తి లక్షణం అని చెప్తూ మనోనిగ్రహం ఒకటి భక్తుడికి ముఖ్యమైన లక్షణం. అందులో ఏం చెప్పారంటే మనస్సు ఎవరికైతే అదుపులో లేదు, మనసు ఎవరి మనస్సు వాళ్ళకి పాలన లేదు, ఎవరికైతే ఇంద్రియాల భోగాల పట్ల ఆసక్తి ఉందో, ఇంద్రియ సుఖాల పట్ల ఎవరికైతే ఎక్కువ ఆసక్తి ఉందో, ఇంద్రియాల భోగాల కోసం కేవలం బతకడం చదువుతారో, కేవలం ప్రాపంచిక జీవితం అంటే ఇంద్రియాలకు భోగాలు అనిపించడం, ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడం, మనస్సు ఒక మనస్సును ఒక నిర్మించుకోకపోవడం, మనస్సును శుద్ధి చేసుకోకపోవడం, కొంతమంది ఎలా ఉంటారు రాక్షసులు అంటే ఎవరో కాదు వీళ్ళే రాక్షసులు అని ఈశావాక్యం. రాక్షసులని ఎవడ ముఖం మీద ఉండదు, రాక్షసులు అంటే వీళ్ళని ఉపనిషత్తులే చెప్తారు. వీళ్ళు భగవద్గీత చెప్పారు అంటే మనో నిగ్రహం అంటే ఆ మాట ఉపనిషత్తు మాట ఉంది. అందులో జ్ఞానాన్ని కర్మని సమన్వయం చేశాడు అందులో ఆ ఈశావాస్య ఉపనిషత్తులో జ్ఞానాన్ని కర్మను. తర్వాత మీరు ఎవరు వృత్యాలు చేసుకుంటున్నారు, ఎవరి పనులను చేసుకుంటున్నారు ఇది పొట్టకూడదు. కానీ ప్రపంచం నిత్యం కాదని మనసులో అసలు జ్ఞాపకం పెట్టుకోమంటారు. ప్రపంచాన్ని చేసుకుంటున్నారు అయితే ఈ ప్రపంచం నిజము కాదు అని మధ్య మధ్యలో అనుకోమన్నారు. ఈ ప్రపంచం సత్యము కాదు, నిజం మనం సత్యమనే కనిపిస్తాను కానీ రోజుకు 4 సార్లు అని ఈ ప్రపంచం నిజం కాదనే భావన ఆ తలం మన మనసులో ఉండాలి. నిజమైనా నిజం కాకపోయినా ఇది నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు, మనం నిజం అనుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో నిజం కాదు నిజం కాదు అని అనుకోమన్నాడు మనసు. అంటే రాక్షసులు ఎవరంటే ఎవరి ముఖం మీద రాక్షసు అని రాసి ఉండదు. ఎవరికైతే మనసులో నియమం లేదు, ఎవరికైతే సంరక్షణ లేదు, ఎవరైతే ఎవరి మనసు అయితే వాళ్ళకి అదుపులో లేదు, ఇంద్రియాలు భోగం కోసం జీవితం అంటే ఇంకే మనం భోగాలు అనిపించి చచ్చిపోవడం అంతకంటే ఇంకో జీవితం లేదు, మరణానంతరం జీవితం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే రాక్షసులు. అంటే మనలో కూడా రాక్షసులు ఉన్నారని చెప్పకుండా చెబుతున్నాడు. నిన్న మన ఎవరైనా రాక్షసులు అంటే ఒప్పుకోవడం కోపాలు వస్తారు. అంటే ఇది మన పద్ధతి చూసుకుని ఒకవేళ ఆ పద్ధతి మనకు రాకపోతే మనం కూడా రాక్షస జీవితాన్ని ఇది ఈశావాస్యోపనిషత్తులే చెప్పాడు. తర్వాత మనోనిగ్రహం అంటే మనం చాలాసార్లు ఈ శాస్త్రంలో చెప్పాడు, ఎంత పాఠం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా వాడికి మనోనిగ్రహం కింద లేకపోతే పశువుతో సమానం అని ఒక ఉపయోగం. గొప్ప గౌరవం ఉండొచ్చు, గొప్ప గౌరవం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఎంత ఖర్చు పెట్టుకున్నా సరగని ధనం ఉండొచ్చు, గొప్ప గొప్ప పాండిత్యం ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా మనోనిగ్రహం లేని వాడు పశువుతో సమానం. అది ఒక్కొక్కరు ఒక ఋషి చెప్పినటువంటి మాట. ఇది రహస్యం ఏంటంటే మీరు 10 మాటలు వినక్కర్లేదు, మా ఎంత మనసులో అజ్ఞానం అంతా మనసులో ఉంది. బయట ఎక్కడ లేదు, బయట ఏమీ లేదు, అసలు బయట అసలు ఏమీ లేదు. అజ్ఞానం అంతా మన మనసులో ఉంది. మా ఎక్కడ ఉంది, మాయ మన మనసులో ఉంది. మందం ఎక్కడ ఉంది, మన మనసులో ఉంది. అంతా మన మనసులో ఉంది. అంటే దాన్ని మీరు అదుపులో పెట్టుకుంటే మీరు భక్తుల దృష్టిలోకి వస్తారు కానీ లేకపోతే భక్తుల దృష్టిలోకి రాదు, రాడు భక్తుల బట్టి రాడు. అంటే ఇది మీ మనసులో మీరు అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అజ్ఞానం ఎక్కడుంది, అజ్ఞానం అజ్ఞానం అంటారు, అజ్ఞానం మన మనసులో ఉన్నారు. తర్వాత ఎవరైనా బాగుపడుతున్నారనుకోండి, భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ ఎవరైనా అభివృద్ధిలోకి వస్తున్నారనుకోండి, వాళ్ళ మనస్సు కారణం. ఎవరైనా భౌతికంగా కానీ ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి వస్తున్నారనుకోండి, వాళ్ళ మనస్సే కారణం. వాళ్ళ మంది పాడైపోతూ ఉంటారు, ఆధ్యాత్మికంగా కానీ పాడైపోతారు, భౌతికంగా పాడైపోతారు. ఈ లోకానికి పనికిరారు, పరలోకానికి పనికిరారు, ఎందుకు పనికిరారు, ఏంటి అలా పాడైపోతున్నారు అనుకుంటారు. అది వాళ్ళ మనసు కారణం. మీరు ఎందుకు పాడైపోతున్నారు, మీరు ఎందుకు అభివృద్ధిలోకి వస్తున్నారు, ఎవరిని అడగకూడదు మనం, తెలిసిపోతాం. వాళ్ళ పతనం ప్రారంభమైందంటే వాళ్ళ మనసు పాడైపోయిందని అర్థం. కొంతమంది అభివృద్ధిలోకి వస్తున్నారనుకో భౌతికంగా ఆధ్యాత్మిక వాళ్ళు బాగుపడుతున్నారంటే వాళ్ళ మనస్సు కరెక్ట్ లైన్లో ఉందని, వాళ్ళ మనస్సు అదుపులో ఉందని అర్థం. అంచేత మనం పాడైపోయినా మన మనస్సే కారణం, మనం బాగుపడినా మన మనస్సే కారణం. తర్వాత శరీరం మరణించిన తర్వాత ఈ మనసు కూడా వస్తుంది, ఇది జ్ఞాపకించుకోండి. శరీరం మన శరీరం మరణించిన తర్వాత ఇది కత్తిరించే కణం అంటారు, దహనం కణనం. కాల్చి కాలిస్తే దహనం అంటారు, కత్తిరిస్తే కణనం అంటారు. కణనం చేస్తే మట్టి అవుతుంది శరీరం, అది కాలిస్తే బూడిద అయిపోతుంది. కానీ ఈ శరీరాన్ని అంటిపోయి శరీరానికి యజమానిగా ఉన్నటువంటి శరీరం మరణానంతర జీవితంలో మనకు కూడా వచ్చేది మనస్సే. ఆ మనస్సునే జీవుడు అంటారు, ఆ మనస్సునే జీవుడు అంటారు. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, రమణ మహర్షి గారు చాలా శాస్త్రంలో ఉంది, రమణ మహర్షి గారు కూడా చెప్పారు ఏంటంటే, మనస్సు వచ్చాక ఏదైతే వస్తుందో, మనస్సు వచ్చాక ఏదైతే వస్తుందో అన్నీ కలిపి చుమ్ము అని చెప్పారు. ఇప్పుడు గాఢ నిద్రలో మనం ఉన్నాం, అక్కడ ప్రపంచం లేదు, దేహం లేదు, జీవుడు లేడు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, అక్కడ దేవుడు కూడా లేడు. అక్కడ మన ప్రపంచంలో మన నిద్రలో దేవుడు లేడు, జీవుడు లేడు, శరీరం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేదు కదా. మనం ఉన్నాం, మనం ఉన్నాం, ఏమి లేకపోయినా మనం ఉన్నాం. మనస్సు వచ్చాక ఏదైతే వస్తుందో అది అంతా మనస్సు అంత నిజమో అయ్యా అంతే నిజం. ఇవన్నీ ఇవన్నీ మామూలుగా సాపేక్షిక సత్యాలు, పారమార్థిక సత్యము కాదు అని భగవాన్ చెప్పాడు. అంటే మనస్సు వచ్చి మనస్సు అడిగిపోయినప్పుడు ఏదైతే అడిగిపోతున్నాయో, మనస్సు వచ్చాక ఏదైతే వస్తున్నాయో, ఇవన్నీ మనస్సు అంత నిజమో అవి కూడా అంతే నిజం. ఇవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యాలు కాదు అని చెప్పాడు. ఇది సూత్రం. అంటే మనస్సు అంత ఈ ప్రపంచం కూడా, మన శరీరం కూడా, పుణ్యం కూడా, పాపం కూడా, స్వర్గం కూడా, నరకం కూడా, మన మనస్సు అంత నిజమో అంతే నిజం. కానీ వ్యవహారిక సత్యాలు, సాపేక్షిక సత్యాలు, మనస్సు ఉంటే అది ఉంది కానీ మనస్సు లేకపోతే అది లేదు. అంతే కదా, మీకు ఎప్పుడున్నా కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి. మీరుంటే కష్టం ఉంది, మీరుంటే సుఖం ఉంది, కానీ మీరు లేకపోతే కష్టం లేదు, సుఖం లేదు. మీరుంటేనే కష్టం ఉంది, మీరుంటేనే సుఖం ఉంది. మీరే లేనప్పుడు కష్టం లేదు, సుఖం లేదు, మీకు ఏది లేదు. కానీ రామకృష్ణ పరమే అన్నీపోతాయని మాట నిజమే. కానీ దేహము దేహగతమైన ఈ అబద్ధమైన నేను ఇక్కడ పెట్టుకుని ఇది నిజమనుకుని ఈ నేనే నిజమనుకుని లోకం లోకం వచ్చింది కదా, దేవుడు వచ్చింది కదంటే ప్రమాదంలో పడతారని చెప్పారు రామకృష్ణ. నేను నిజమే, దేవుడు అబద్ధం, లోక అబద్ధాన్ని గురించి నువ్వు ప్రమాదంలో పడతామని చెప్పారు. అంటే ఉపనిషత్తులు చెప్పింది అది తత్వం. వాళ్ళు ఏం చెప్పారు, ఆ తత్వం చెప్పారు అక్కడ. అంటే ఇక్కడ ఈమెం చెప్తున్నారంటే వ్యవహారికంగా చెప్తున్నారు. నువ్వు దేహాభిమానాన్ని పెట్టుకుని లోకం అబద్ధం, దేవుడు అబద్ధం అని చెప్పినా అది ప్రమాదం. అది దేహాభిమానం లేకపోతే అదంతా అసత్యం అని చెప్పినా పర్వాలేదు. ఒక పక్కన నువ్వు దేహాభిమానం పెట్టుకుని దేవలక్షణాలు పెట్టుకుని దేవుడు అసత్యం, లోక అసత్యం చెప్తే నీకు ప్రమాదం ఎదురవుతుంది. ఎవరు చెప్పారు, ఇక రామకృష్ణ చెప్పారు. అంటే మీకు అంటే మన అనుభవానికి సరిపోయేలాగా వాళ్ళు చెప్తున్నారు. అంటే మన సిద్ధాంతంలో కూడా అందరికీ అద్వైత అనుభవం కలగదు, అద్వైత వాసన ఉండదు. అందరికీ అద్వైత వాసన ఉండదు. అద్వైత వాసన రావడం చాలా కష్టం, అద్వైత అనుభవం చాలా కష్టం. అంటే మీకు దేహాభిమానాన్ని అక్కడే పెట్టుకుని మిగతాయన్నీ అసత్యం అసత్యం అనుకుంటే నన్ను నష్టపోతాం అని రామకృష్ణుడు చెప్పారు. అది అది రామకృష్ణుడు. ఇక్కడ ఏంటి మనోనిగ్రహం అని చెప్పారు. మనస్సు అంటే ఈ మనస్సు నియమించుకోవడంటే స్వప్రయత్నం ఉండాలి, దేవుని అనుగ్రహం. మనం మనస్సు నియమించుకోవడానికి కేవలం మన తిరుగుదాటిని సరిపో, మన తిరుగుదాటిని సరిపో. తర్వాత మన కొంత అనుభవం వచ్చిన కొంత అనుభవం వస్తూ ఉంటుంది మనకి. ఇలా సాధన చేయగలిగా కొంత అనుభవం వస్తూ ఉంటుంది, మళ్ళీ చేయగలుగుతాం, మళ్ళీ కొంత అనుభవం వస్తూ ఉంటుంది. వస్తుంది కొంత అనుభవం, లోపల ఏదో ఉంది మనకు అర్థం కావటం లేదు అని లోపల ఏదో స్ఫురణ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ చెరిగిపోతాం. అది శంకరాచార్య గారు ఏమన్నారంటే, ఇంకా బ్యాంకు తొందరగా పోను, ఇక లోపల నీకు అనుభవం వచ్చినా నీకు చిరకాలానికి వచ్చిన బ్రాంచి తొందరగా పోదు. నీకు స్వప్నంలో పెద్ద పులి వచ్చి నీ మీద పడిపోయినట్టు వస్తుంది అనుకో, ఏదైనా పెద్ద పులి వచ్చి నీ మీద పడిపోయినా అది ఎక్కడ జరుగుతుంది, స్వప్నంలో జరుగుతుంది. మెరుగు వచ్చా కూడా నీ గుండె కొట్టుకుంటా ఉంటుంది. అది స్వప్నంలో జరిగిన సంఘటన. మెరుగు వచ్చా కూడా నీ గుండె కలిసేసి కొట్టుకుంటుంది. అలాగే ఇక్కడ నీకు ఏదో కొంత అనుభవం కలిగినా తొందరగా నువ్వు బ్రాంచ్లోంచి బయటికి రాలేవు, ఆ వాసనలోంచి బయటికి రాలేవు. నీకు వచ్చిన అనుభవం స్థిరపడతాంటే, నీకు వచ్చిన అనుభవం స్థిరమైన తగ్గుతాంటే నెమ్మదిగా వాసన రాలిపోతుంది అని చెప్తాను. అంటే అది మనోనిగ్రహానికి ఇది చాలా కష్టం. మనం మనస్సును నిగ్రహించుకుంటే, మనస్సును నిగ్రహించుకుంటే మనకి అంత మనస్సుని అంతకు మించినదేది అసలు మనోనిగ్రహానికంటే మించింది ఏమి లేదు అసలు. అంతా మనస్సే కదా ప్రపంచ మనస్సు ఊరికే ప్రపంచంగా కనిపిస్తుంది మనకు. మనోనిగ్రహాన్ని కంటే ముందు చూస్తే భక్తుడు ముందు సాధించాలి, మనోనిగ్రహం సాధించాలని అది చెబుతున్నారు. ఈ మనస్సు నిగ్రహించడం చాలా కష్టం. ఎవరైనా మన పొగిడారనుకోండి, ఎవరైనా పొగిడితే సంతోషిస్తాం మనం. ఎవరు సంతోషిస్తున్నారు? దేహం సంతోషిస్తుంది, మనస్సు సంతోషిస్తుంది. మన ఎవరో పొగిడేవారు లోడు అనుకోండి, మరి ఏం చేస్తాం? మనం మనమే పొగుడుకుంటాం. ఇప్పుడు మన ఎవరో పొగిడే వాళ్ళు కనపడతారు, అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ మనమే పొగుడుకుంటాం. అప్పుడు ఇది ఎక్కడైనా దొరకొచ్చిందని కొన్ని శరీరం మీద ఎక్కడైనా దొరకొచ్చేలా గోక్కుంటారు. మీరు అడ్వాన్స్ అంటే అలాగే ఎవరి వాళ్ళు మనల్ని పొగిడినా లేదా మనల్ని మనం పొగుడుకున్నా ఆ మనసు దొరద తీరతా ఉంటుంది. ఆ మనసు దొరవ తీరుతూ ఉంటుంది. మీరు ఎవరైనా పొగిడితే మీకు సంతోషం వస్తుంది కదా, అది ఒక రకమైన దొరవ. ఆ దొర దీనివల్ల మనసు పాడైపోతామని మీకు తెలియదు. మిమ్మల్ని ఎవరైనా పొగిడి కూడా లేరనుకోండి, మిమ్మల్ని మీరే పొగుడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు కూడా పొగుడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు ప్రజలకు ఏం సేవ చేయకపోయినా, మీరు సంసారాన్ని బాగు చేసేదన్నా మీకు సంతోషం వచ్చేది. మీరు దేశాలు ఏమైనా చేయకపోయినా, ప్రజలకు ఏమీ చేయలేకపోయినా, అదే మీ సంసారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారన్నా అడిగి సంతోషం. అంటే అది ఏమవుతుంది మనస్సుకి? అంటే మనస్సు అభివృద్ధి అవ్వటానికి, మనస్సు పెరగటానికి మేత అవుతూ ఉంటుంది అందరికీ మనసు. అంటే ఆచార్యులు వారు ఏమన్నారు, రెండు రోజులు తెచ్చేవాడా, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, దీనివల్ల ఎవరి వాళ్ళకి అది నువ్వు పొగిడించుకున్నా, పంచరత్నాలు రాయించుకున్నా, నువ్వు ఇతరులను పొగిడినా, అదే నిన్ను నువ్వు పొగుడుకున్నా, దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు, దీనివల్ల నీకేదో మనస్సు కొంచెం చల్లబడుతుంది, ఇలా మనం గోక్కుంటే చలిపితే ఎలా ఉంటుంది, అలా మనసు చల్లబడుతుంది. మీ భక్తి ఇది ఎలా, ఈ పొగడతల వల్ల మీ భక్తి కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతి కానీ, నీ చైతన్య స్థాయి కానీ, నువ్వు భగవంతుడి అంది భక్తి కానీ, దీనివల్ల ఏం పెరగదు. ఇదంతా ప్రపంచంలో మళ్ళీ ప్రపంచంలో కురిగిపోతావు. ఈ పొగడతలకు దూరం ఉండవని ఆచార్య స్వామి వారు చెప్తారు. అంటే ఎవడని నిన్ను పొగుడతారనుకో, దానివల్ల నీకేం భక్తి పెరగదు, దానివల్ల నీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావు. దానివల్ల ఈ లోకానుసం నిన్ను పొగుడుకున్నా అంతే, నిన్ను పొగుడుకున్నా అంటే దీనివల్ల నీకేం ప్రయోజనం లేదు, అది ఒక దురద, అది ఒక దేశ. అంచేది నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే, ఈశ్వరుడి పాదాలకి నువ్వు అంటిపోవాలంటే, ఈ పొగడతలు దానికేం ఉపయోగపడవు. దానికేం ఉపయోగపడినప్పుడు నువ్వు ఇంకోటి చేత పొగిడించుకున్నా, నిన్ను పొగిడించుకున్నా, నిన్ను పొగుడుకున్నా ఏం ప్రయోజనం లేదు. ఇది ఒక అల్లరి కానీ ఇందులో ఏం ప్రయోజనం లేదు. అసలు బుద్ధిమంతుడికి ఎవరికి తామ్ తామ్ అక్కర్లేదు. ఇప్పుడు బుద్ధిమంతుడికి ఎవరికి కూడా తామ్ తామ్ అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు. బుద్ధిమంతుడికి ఏం అక్కర్లేదు వాడికి. నీకు ఆచార్య వారు చెప్పారు, ముందు ఈ మూడు వాసనలు నీకు ఉన్నారే చూసుకో, మిగతా గొడవలు ఒక పక్క పని, ఒకటి దేహ వాసన, రెండు లోక వాసన, మూడు శాస్త్ర వాసన. ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు ఎవరికి కావాలి? లోక వాసన వాడికి కావాలి. గౌరవాలు ఇవన్నీ ఎవరు గొప్పలు, గౌరవాలు ఎవరికి, లోకవాసన లేని వాడు గౌరవం ఏంటి? తర్వాత ఇంకోటి దేహవాసన కూడా పీడించేస్తుంది. దేహవాసన కూడా మీరు పీడించేస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మీకే వచ్చింది అనుకుంటారు. ఏం చేద్దనుకుంటున్నారు? వాళ్ళు కూడా మీరు సాధాక్ష్యం పొందరు. వాళ్ళు కూడా మీకు సాధాక్ష్యం లేకపోతే ఆ కష్టం మీకు వచ్చింది అనుకుంటారు. దేశంలో వచ్చిన కష్టం, దేశంలో వచ్చిన కష్టాలు ఎవరికైనా మీకు వస్తే మీకు వచ్చింది అనుకుంటారు. అది మీ ఇంట్లో వాళ్ళ కష్టం వస్తే మీకు వచ్చింది అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే దేహవాసన. దానికి కారణం ఏంటంటే దేహవాసన. అదే శాస్త్రవాసన. ఇప్పుడు శాస్త్రం ఉడికే మైలురాయి ఉంటుంది. ఇక్కడ గుడివాడిని ఇక్కడి నుంచో మైలురాయి ఉంటుంది, మైలురాయి ఉంటుంది. గుడివాడు ఇక్కడి నుంచి 15 మైళ్ళు అని అక్కడ అక్కడ రాసి ఉంటుంది బోర్డు. ఆ బోర్డు చదవటం వల్ల మనం గుడివాడు వెళ్ళాం. ఉడికే ఇంత దూరం అని ఈ డైరెక్షన్లో గుడివాడు వెళ్ళామని చెబుతాం. శాస్త్రం ఉడికే మనకి సూచనలు ఇస్తుంది, కానీ ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం అనుభవించి ఆయుషం నోట్లో పోసుకుంటే ఎలా ఎంజాయ్ చేస్తాం? ముందు సబ్జెక్ట్ ఎంజాయ్ చేయాలి. రావణం పుచ్చుకున్నట్టు ఉండకూడదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు, మనం రసగుల్ల ఎలా తింటాము, ఆముదం అలా పుచ్చుకున్నారు. ఆముదం చెంచేతుడికి ఇచ్చుకుని నోట్లో పోసుకుని చప్పడించి మింగేవారు. ఆముదం మన ఆముదం పూర్వపు ఆముదాలు ఎవరు పుచ్చుకోవటాలు అది పూర్వం ఆముదాలు. ఇప్పుడు ఆయన చెంచా చెట్టు తీసుకుని ఆముదం ఆ నోట్లో పోసుకుని చప్పరించి మింగేవారు. మనం ఏం చేస్తే పూర్వం మింగిని ఉడికి ఒకసారి మింగేస్తాం, మీకు అర్థమవుతుందా? అలా కాదు, సబ్జెక్ట్ మీరు పాయసం నోట్లో వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు సబ్జెక్ట్ ఎంజాయ్ చేయాలి, మంచి సబ్జెక్టు ఎంజాయ్ చేయాలి. తర్వాత భగవంతుడు చెప్పిన వాక్యం ప్రతిదీ నిజం. భగవంతుడు మనకు మనకు ఆప్తుడే అబద్ధం చెప్పుడే భగవంతుడు అబద్ధం చెప్తాడా? ఆప్తుడంటే మన చుట్టాలని కాదు, ఆప్తుడంటే మన చుట్టాలు స్నేహితులు ఆప్తులు కాదు. ఎవడికైతే ఇంద్రియ నిగ్రహం ఉందో, ఎవడికైతే మనో నిగ్రహం ఉందో, ఎవడైతే మన క్షేమం కోరుతున్నాడో వాడు చుట్టం అవ్వక్కర్లేదు, స్నేహితులు అవ్వక్కర్లేదు. ఎవడైతే మన క్షేమం కోరుతున్నాడో, ఎవడైతే తపస్సు చేసి పవిత్రుడు అయ్యాడో వాడు చెప్పిన వాక్యం ఆప్త వాక్యం. వీడే ఇంత గొప్పగా చెప్తాడు భగవంతుని మనకు అబద్ధం ఎందుకు చెప్తాడు? ఆప్తవాక్యం అంటే మన చుట్టాలు ఈ స్నేహితులు మీరు చెప్పిన మాటలు ఆప్తవాక్యాలు కాదు. ఆప్తవాక్యం అని అంటారు. ఆప్తవాక్యం అంటే మన చుట్టాలు చెప్పినవి మన ఇంట్లో వాళ్ళు చెప్పినవి కాదు. ఆప్తవాక్యం అంటే ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉందో, ఎవరికైతే మనస్సు నిగ్రహం ఉందో, ఎవడైతే తపస్సు చేసి పవిత్రుడు అయ్యాడో వాడు చెప్పింది ఆప్తవాక్యం. అంతేకాదు మన స్నేహితులు చెప్పింది ఆప్తవాక్యం కాదు, వాడు చెప్పింది ఆప్తవాక్యం. వీడు చెప్పింది ఇంకా గొప్ప వాక్యం ఆప్తవాక్యం అంటే ఇంకా భగవంతుడు చెప్పింది ఎలా ఉంటుంది? ఆప్తులు అంటే మనకు స్నేహితులని కాదు, స్నేహితులకే మన స్నేహితులే బంధంలో ఉన్నప్పుడు మన నాలుగు బంధనాలు చూపించి మాట ఎలా చెప్తారు? ఆప్తులు కాదు, మన స్నేహితులు ఉన్నారు, వాళ్ళే బంధంలో ఉన్నారు. మన బంధంలో కూడిపోయి మాటలు వాళ్ళు చెప్తారు, కానీ బంధంలో బయటకు వచ్చి మాట ఎవరు చెప్తారు? బంధంలో నుంచి బయటకు వచ్చి మాట ఎవరు చెప్తాడు అంటే ఆప్తుడు చెప్తారు. ఎవరు చెప్తారు? ఆప్తులంటే మన చుట్టాలని కాదు, మన చుట్టాలు మనం మీరు మాకు ఆప్తులని అంటారు, అది కాదు. ఆప్తవాక్యం అంటే ఏంటంటే వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనోగ్రహం ఉండాలి, తపస్సు చేసి కర్మశాలు పోగొట్టుకుని ఉన్నవాడు అయి ఉండాలి. వాడు చెప్పింది ఆప్తవాక్యం, అంటే వాడు చెప్పింది మనం ఆచరించదగినది. అందుకని మన చుట్టాలు స్నేహితుడు చెప్పింది ఏం కాదు, వాడే బంధంలో అంటే మన ఎక్కడ బంధంలో బయటకు తీసుకొస్తారు అన్నారు. వాళ్ళే జైల్లో ఉంటే మన జైల్లో ఎలా వినిపిస్తారు వాళ్ళు? అది అంటే ఆప్తవాక్యం ఎలా ఉన్నప్పుడు భగవంతుని వాక్యం ఎలా ఉంటుంది? భగవంతుని వాక్యం అది ఇంకా ఎంతో పవిత్రంగా ఉంటుంది కదా. ఒక ఆప్తులు చెప్పింది ఎలా ఉన్నప్పుడు ముందు అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడనే విశ్వాసం ముందు పాతిపోవాలి. మనం ముందు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఒక ప్రభు ఒకడు ఉన్నాడు, ఒక యజమాని ఒకడు ఉన్నాడు, ఒక భర్త ఒకడు ఉన్నాడు మనకి అనే విషయం పాతికిపోవాలి. రామకృష్ణ పరమహంసు గారు మీరందరూ ఇప్పుడు జీవనముక్తి అయిపోవాలంటూ చిన్న సలహా చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళక్కర్లేదు, మీరు చచ్చిపోయిన తర్వాత ముక్తి పొందటం కాదు, మీరు చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళటం కాదు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లకుండా ఎక్కడే మోక్ష స్థితిలో చనిపోతారు. మీ శరీరం ఉండగలరు, ఈ కైకిలో ఉండగా మీ శరీరాలు ఉండగా మీరు అందరూ మోక్ష చూసి వెళ్ళిపోతారు. ఆయన ఏం చెప్పారంటే మీ నడిపించి మీ దేహాన్ని నా దేహాన్ని ప్రపంచాన్ని నడిపించేవాడు ఈశ్వరుడు. ప్రపంచాన్ని నడిపేవాడు ఈశ్వరుడు. దేహాన్ని ఇదంతా నడిపోవాడు ఎవడు? ఆయన మన శరీరాలు యంత్రాలు, మన శరీరాలు యంత్రాలు. ఈ యంత్రాన్ని తిప్పేవాడు ఆయన. మన అందరి హృదయాల్లో ఉన్నాడు, మన అందరి హృదయాల్లో ఉన్నాడు. అంతర్యామిగా ఉన్నాడు. సామర్థ్యం కలిగి మనకు ప్రభు ఆయన, మన యజమాని ఆయన. ఆ శరీరాన్ని కర్మను అనుసరించి ఆడిస్తూ ఉంటాడు ఆ శరీరాన్ని. ఆ పరిస్థితులు, ఆ శరీరం ఏ కర్మ అనుభవించాలో ఆ పరిస్థితులు సృష్టిస్తాడు. ఆ జనం కూడా అక్కడ సిద్ధమవుతారు, బంధువులు స్నేహితులు. ఆ జనం కూడా ఎవరో తగ్గ జనం వాళ్ళు చేరుతూ ఉంటారు అక్కడ. ఆ జనం కూడా అక్కడ సిద్ధమవుతారు. ఆ శరీరం ఏ కర్మ అయితే అనుభవించాలో దానికి తగ్గ జనం అక్కడ సిద్ధమవుతూ ఉంటారు. రామకృష్ణుడు చెప్పింది ఏంటంటే శరీరం యంత్రం, ఈ యంత్రాన్ని నడిపించేవాడు ఎక్కడో లేడు, వైకుంఠంలోనే కైలాసు ఇక్కడే ఉన్నా మన హృదయంలో ఉన్నాడు. వాడే నారాయణుడు, వాడే అంతర్యామి, వాడు ఇక్కడ ఉన్నాడు. ఈ మనం యంత్రాలు, మనం యంత్రాలు. ఈ యంత్రాన్ని నడిపించేవాడు వాడు, వాడు యంత్రాన్ని నడిపిస్తున్నాడు. యంత్రాన్ని నడిపించేవాడు అక్కడ ఉన్నాడు, వాడే నారాయణుడు. వాడు ఎక్కడున్నాడు మనం ఉండలేరు. ఆయన ఇప్పుడు భాగవతంలో ఆయన పోతన మాత్రం చెప్పాడు, పలికించేవాడు రామభద్రుడు, పలికినవాడే రాముడు పోతనామాచ్యుడు. పలికించేవాడు ఎవడో రామ, నా నోటంతా పలికించేవాడు రామభద్రుడికి. ఈ నోరు పలుకుతాను అంతే, అంటే ఈ నోరు కేవలం పనిముట్టు, ఈ నోరు కేవలం పనిముట్టు. అంచేత మీరు బతికి ఉండగా రామకృష్ణుడు చెప్పింది ఏంటంటే, మీ శరీరంతో ఉండగా మోక్షం పొందాలంటే, అంటే మోక్షం, మోక్షం అంటే శరీరం చదివి ఇప్పుడే జీవనముక్తులు అవ్వాలంటే అందరికీ శరీరాలు ఉన్నాయి. మనం మన ఈ శరీరానికి ఒక యాత్ర నడుస్తుంది, జీవయాత్ర నడుస్తుంది కదా, ఒక్కొక్క శరీరం ద్వారా ఒక పని జరుగుతుంది. ఈ శరీరాన్ని ఆడించి, శరీరం అనేది యంత్రం, ఈ శరీరాన్ని ఆడించేవాడు ఎవడు, నారాయణుడు లోపల ఉన్నాడు. ఆడించేవాడు ఆయన, ఆడేవాడిని నేను అనే నిశ్చయం కనుక మీకు దృఢంగా ఉంటే మీరు ఇప్పుడే ఇక్కడ జీవన్ముక్తులు అవుతారని చెప్పాడు రామకృష్ణ. ఇంకా మంచి జరిగిన అంతే చెడ్డ జరిగిన, మీరు జీవన్ముక్తులు అవుతారు. ఎప్పుడో దేహం మరణించాక ఏదో లోకంలోకి వెళ్తారని లేదు. మన ఉడికే యంత్రాల మటుకి మనం స్వతంత్రులం కాదు, మనం స్వతంత్రులం కాదు. యంత్రాల మటుకి ఈ యంత్రాలు నడిపేవాడు అక్కడ ఉన్నాడు. వాడు ఎలా నడుపుతుంటే ఈ దేశం అలా నడుస్తుంటే, ఇప్పుడు కారు డ్రైవ్ కారు కానీ ఇష్టం, కారు డ్రైవరు కారుని ఎటు తిప్పితే అటు వెళ్తుంది. అలాగే నీ డ్రైవర్ ఎక్కడ, నీ లోపల ఉన్నాడు, నీ యజమాని లోపల ఉన్నాడు, ఎటు తిప్పితే శరీరం అటు వెళ్తూ ఉంటుంది. పరిస్థితులు అలా సమకూడుతూ ఉంటాయి. ఇది నీకు అర్థమైతే నువ్వు 100 శాస్త్రాలు చదవక్కలే, ఇప్పుడు నువ్వు జీవన ముక్తులు అవుతావు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడే కూర్చుని కూర్చుని వాళ్ళు ఇంటికి వెళ్ళక్కర్లేదు మీరు, అంటే నోరుతో చెప్పడం కాదు, అది మీ గుండెకి తాకాలి. నోరుతో చెప్పడం కాదు అని గుండెకి తాకాలి. ఇది ఆడేవాళ్ళే మనం, ఆయన ఆడించేవాడు. ఉరికే మనం బొమ్మలం, ఉరికే మనం షాడో అని అలా. అది నీకు అర్థమైతే నీకు చగులు ఉండదు, నీ మనసు అంత అశాంతం. అప్పుడు ఒక తెలివైన వాడు ఉన్నారు, రామకృష్ణుడు. రామకృష్ణుడు ఎలా మాట్లాడుతుంటే 10 మంది గట్టికారులు ఉంటారు, 10 మంది తెలివైన వాళ్ళు ఉంటారు. ఏమైనా అంతా భగవంతుడు అయితే, అంతా భగవంతుడి యొక్క సంకల్ప ప్రకారం మానవ జీవితం, ఈ ప్రపంచిక జీవితం అంతా భగవంతుని సంకల్పం ప్రకారం నడుస్తుంటే మీరు ఈ బోధ చేపటం ఎందుకన్నాడు ఒకడు. మీరు నూలక మంచం మీద కూర్చుని మాకు బోధ చెబుతున్నారు కదా, అంతా భగవంతుని ప్రకారం, భగవంతుని ఇష్టానుసారం అంతా జరుగుతుందంటే మీకు మీరు బోధ చెబుతంటే, అప్పుడు నా నోడు తోడు పలికించే వాడు కూడా వాడే అన్నాడు. నేనేమన్నా చెప్పడానికి, నేనేమన్నా చెప్పడానికి చెప్పడానికి నేను సరిపోతానా, నా నోడు తోడు పలికించే వాడు కూడా ఆయనే. ఆయన చెప్పమంటే చెబుతున్నాను, పంచదారు నేను ఆ పక్కన కూర్చుంటాను అమ్మ, పంచదారు పోగెడతాను, నేను పంచి పెడుతున్నాను. మరి ఇది నేను పంచిపెట్టి పంచదారు అవ్వగానే మళ్ళీ ఇక్కడ పంచదారు పోగెడతాను. నేను కూడా ఎవడో తెచ్చి మాకు మామిడి పళ్ళు ఇస్తారని మేము పంచి పెడతా ఉంటాం, మామిడి పళ్ళు ఇస్తా ఉంటారని పంచి పెడతా ఉంటాం. అలాగే దేవి ఏం చేస్తానంటే జ్ఞానాన్ని నా పక్కన పోసేస్తాను, నేను పంచి పెడుతున్నాను. అది అయిపోయింది అనుకోండి మళ్ళీ అక్కడ జ్ఞానం పోతుంది. ఇది పంచి పెడతానికి నేను ఎక్కడున్నాను, నేను డిస్ట్రిబ్యూటర్నే. ఇంకా నేను ఎక్కడున్నాను, అమ్మ ఏమక్కడ జ్ఞానం చెప్తాను, నేను నా నోటితో చెబుతున్నాను. చెప్పడం అయిపోయింది అనుకోండి మళ్ళీ సప్లై చేస్తాను, ఇది కూడా చెప్పని ఆవిడ ఎలా చెప్పమంటే చెబుతాను. నేను ఎక్కడున్నాను, నేను లేదు. ఉడితే నేను పలుకు, నా నోటంతా పలుకుతాను, కానీ పలికించిన వాడు వేరే ఉన్నాడు. మీరు ఇప్పుడే మీరు జీవన్ముక్తులు అయిపోవాలంటే రామకృష్ణుడు చెప్తున్నాను. అంటే మీ మనసులో అశాంతి కలుసుకోవాలి, అంటే మీ దేహానికి ఏదైనా ప్రారంభం ఉందనుకోండి, భగవంతుని ఈ ప్రారంభం అనిపించాలని చెప్పడం, ఆ రకమైన మనుషులు నీ దగ్గరికి చేరుస్తాడు, ఆ పరిస్థితిని తీసుకొస్తాడు, ఆ సంఘటనలు తీసుకొస్తాడు, ఆ ప్రారంభం అనిపించే పరిస్థితులు తీసుకొస్తాడు. కానీ నేను నీ ప్రారంభం ఎలా ఉంది నీకు నడిపిస్తాను అలా చెప్పడు. ఆయన ఉంటాడు, లోపల ఉంటాడు, ఆ ప్రారంభానికి అనుగుణంగా నీ శరీరాన్ని తోలుతా ఉంటాడు డ్రైవరు. వాడు ఈశ్వరుడు ముద్ది కాదాడు, లోపల ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, పనిచేస్తున్నాడు. మన కళ్ళ కనపడుతున్నది కాబట్టి అది పని చేయటం లేదని మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, మనోనిగ్రహం దగ్గర మనోనిగ్రహం ఉండదు. అంటే మీరు మనో ఏ విషయం క్రమశిక్షణ ఏంటది, క్రమశిక్షణ మీరు ఏ విషయంలోనా అభివృద్ధిలోకి రావాలంటే ఈ చదువులు ఉన్నాయనుకోండి, ఈ కాలేజీ యూనివర్సిటీలు చదువుతున్నారు, వాళ్ళు కూడా యంత్రాలు ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడానికి పనికి వస్తున్నారు. కానీ ఎందుకు పనికిరారండి, ఎంబీబీఎస్ చదివారనుకోండి, ఇంజనీరింగ్ చదివారనుకోండి, ఎంఎస్సీ చదువుతున్నారు, ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మామూలుగా ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుని అంతే, ఇంకా దేనికి పనికిరారండి. వాళ్ళు డబ్బు సంపాదించుకుంటే మేడ కట్టుకుంటారు, లేదా 10 ఎకరాలు పొలం కొనుక్కుంటారు, అంతే, అంతవరకు ఇంకా దేనికి పనికిరారు. మనం అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని జీవిత కష్టకాలు చెప్పమంటే కూడా చెప్పలేదు, మాకు ఏదైనా మంచి చెప్పమంటే చెప్పలేదు, మనకేమో మంచి చెప్పండి. తర్వాత జీవితంలో బాధ్యత ఎలా ఉంటుందో అసలు బాధ్యత ఉండదు, సమాజపరమైన బాధ్యత ఉంటుందో అసలు ఉండదు. సమాజపరంగా ఏమైనా ఆలోచిస్తారంటే అసలు ఆలోచన ఉండరు. కొన్ని కుటుంబం గురించి 10 మంది మన కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళని వీళ్ళని కొన్ని బాగు చేద్దామంటే అది కూడా ఆలోచించరు. నీకు అర్థమవుతుందా, 100కి 90 మార్కులు వచ్చిన గ్యాంగ్ కూడా అంత వాళ్ళే అంతే, వాళ్ళు దేవుడు అక్కర్లేదు, సమాజం అక్కర్లేదు, జీవిత బాధ్యత అక్కర్లేదు, మనం బాధ్యతగా జీవించాలి, ఇతరులకు బాధ్యత నేర్పాలని అక్కర్లేదు. ఊరికే చదువుకుంటారు, ఏదో బయటకు వస్తారు, ఏదో ఉద్యోగం చేసుకుంటారు, పొట్ట పోషించుకుంటారు, ఎక్కడో 4 ఎకరాలు కొనుక్కుంటారు, లేదా మేడ కట్టుకుంటారు, అంతే. వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆశించడం మంద పొరపాటు. నేను కాదాడు, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు, మా అబ్బాయి ఎంబీబీఎస్ చదివాడంటే 10 రూపాయలు సంపాదించుకుంటారు తింటారు, ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఏమి ఉండదు, మనకు పనికి వచ్చేది సమాజానికి ఉపయోగపడింది ఏమి ఉండదు. అంటే మన మీద ఆధారపడకుండా బతుకుతారు, బతుకు జీవుడు అని మనం అనుకోండి. ఎవరైనా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటారు కూడా మన మీద పడరు వచ్చి, వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు బతకాకపోతే మన మీద పడతారు వచ్చి, వాళ్ళు జీవితం వచ్చేస్తారు, ఇదే నెలకెళ్తే మనం ఉంటారు. అంటే మన మీద ఆధారపడకుండా వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి మనం బతుకు జీవులు అనుకోవాలి. అంతేకాదు మనల్ని ఉద్ధరిస్తారు వాళ్ళు, మనకి ఏదో ఆత్మధ్యానం తెచ్చిపెట్టి ఇస్తారని ఇలా ఊహించడం లేదు, అంతవరకు సరిపెట్టుకోండి. మీరు మన మీద పడరాదు, అదేదో మిమ్మల్ని ఉద్ధరిస్తారని కనిపెట్టుకుండకండి. అది ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి. ఏదో మీరు ఏం సంపాదించుకుంటారు, మేడ కట్టుకుంటారు, మరీ ఎక్కువ డబ్బు ఉంటే ఎమ్మెల్యేకి పోటీ పెడతారు, వాళ్ళు చెప్పు వాళ్ళు పెడతా ఉంటారు, ఇలా అంటే ఆ గొడవ వద్దు, మనకు పనికి వచ్చేవాళ్ళు కాదు. ఒకసారి రామకృష్ణుడు అన్నాడు, వివేకానంద నరేంద్ర నువ్వు బాగా చదువుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు బిఏ ఫైనల్ ఏదో చదువుతున్నాడు, నువ్వు బాగా చదువుకుంటున్నావా, శ్రద్ధగా చదువు, ఆడి చదువు కూడా అడుగుతూ ఉంటాడు, నువ్వు శ్రద్ధగా చదువుకుంటున్నావా, బాగా చదువుకుంటున్నావు. వాడికి వాడికి కామినికి సంసార వాసన ఆడికి లేదు, ఎవరికి వివేకానందకి సంసార వాసన లేదు. మీరు అబ్బాయి నువ్వు బాగా చదువుకుంటున్నావు నరేంద్రని వచ్చేప్పుడు ఇలా బొగ్గలు ముట్టుకున్నాడు అని నరేంద్ర వివేకానందనే ఆడికి బొగ్గలు ముట్టుకున్నాడు. మిగతా వాళ్ళు కొన్ని కోపాలు వచ్చి ఆడ బొగ్గలు ముట్టుకుంటున్నారు, మా బొగ్గలు ఇంటికి ముట్టుకోరు. ఏంటి ఆయన బొగ్గలు ముట్టుకోమంటున్నారు, దగ్గరికి వచ్చామంటున్నారు, మమ్మల్ని ఇంటికి ముట్టుకోరాడు ఆయన చెప్పేసేవాడు. అది కదా మీకు అందరికీ సంసార వాసన అని ఆడికి సంసార వాసన అడిగి సంసార వాసన లేదు, మీరు పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు, లోపల సంసార వాసన ఉంది, మీరు నా దగ్గరికి వస్తున్నారు, వాడికి సంసార వాసన అంటే నేను తెలియదాను, ఆడు అంతేత ఆడు ఇష్టపడుతున్నాను కానీ నాకు భాష్యంగా నాకేదో పక్షపాతం ఆరోపించకండి, నాకేదో రామకృష్ణుడి పక్షపాతం ఉంది ఇలా ఇటువంటి ఆలోచించకండి అని చెప్తే, ఏ స్వామి ఏ నరేంద్రుడు ఎలా బాగా చదువుకుంటున్నామంటే ఒకసారి అన్నాడు. ఏమంటే దీనికి నేను వచ్చినప్పుడల్లా బాగా చదువుకుంటున్నాను, బాగా చదువుకుంటున్నాను అడుగుతున్నారు. నేను ఇంతవరకు కష్టపడి చదువుకున్న చదువు మర్చిపోవడానికి ఏదైనా బెల్లు ఉంటే ఇవ్వండి, ఏసుకుని మర్చిపోతానని చెప్పాను. నేను ఎంతవరకు కష్టపడి చదువుకున్న మాట అదే, చదువు కూడా తపస్సు ఊరికే రాదు, చదువు కూడా చాలా కష్టపడాలి, చదువు కూడా తపస్సుతోడు సమానం. అది మనకు పనికొచ్చి చదువునే పనికిరాని చదువునే అది కూడా తపస్సుతోడు సమానం అంటే దానికి కూడా కష్టపడాలి. ఇంతవరకు ఏదో కష్టపడి చదువుకున్నాం, అది ప్రపంచ జ్ఞానం సంపాదించాం, ఆత్మజ్ఞానం లేకపోయినా ప్రపంచ జ్ఞానం అంతా సంపాదించాం. ఇప్పుడు ఇంతకీ మన కోరిక ఏంటంటే, నువ్వు బాగా చదువుకుంటున్నావు బాగా చదువుకుంటున్నాను మీరు అడుగుతున్నారు, ఇంతవరకు నేను ఏదైతే కష్టపడి చదువుకున్నాడో అంతా మర్చిపోవడానికి ఒక ట్యాబ్లెట్ ఎక్కి మీరు ఇస్తే మింగ్ చేసి మర్చిపోతానని చెప్పాడు వాడు నరేష్. అయ్యే పొట్టకు సంబంధించిన విద్యలే, అయ్యే పొట్ట వెళ్ళిపోతే ఆ విద్య వల్ల ప్రయోజనం లేదని అంటున్నాడు. అది పొట్ట మటుకు వెళ్ళిపోతుంది, అంతవరకే పొట్టకు సంబంధించిన విద్యలు అన్నీ కూడా అది కూడా విద్యే. ఏం చదువు మనం పొట్ట వెళ్ళిపోతుంది కదా. ఇంట్లో ఎవడైనా బాగా చదువుకుంటాడు నేను కూడా సంతోషిస్తే మీ మీద పడరాడు, లేకపోతే వచ్చి మీ మీద పడిపోతారు. ఇప్పుడు మీకు 2 ఎకరాలు పొలం ఉందనుకోండి, వాళ్ళు బాగా చదువుకుని వెళ్ళిపోతే ఇంకో ఎకరం తోలికి రారాళ్ళు. వాళ్ళకి చదువు లేదనుకోండి, 4 ఎకరాలు నీటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిపోతే తింటే 2 ఎకరాలు వాళ్ళే తింటారు, మనకెందుకు అడుగు అంటే ఏమి రాళ్ళు మనకు చేసి ఉపకారం ఏంటో మన ఎత్తిమే పడరు. అంతవరకు సంతోషించే కలిపి అంతవరకు ఉపకారం ఏంటో వాళ్ళు మనకి మన మీద పడరు, వాళ్ళ బతుకు కోసం మన మీద ఆధారపడరు. అంటే వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారో మన అలా కనిపెట్టుకోవద్దు అని చెబుతున్నాను. అది లేదు, మీరు చదువుకుంటే సంతోషించండి, వాళ్ళు వచ్చి మన ఏదో ఉద్ధరిస్తారో మళ్ళీ బాగు చేస్తారని అలా ఎప్పుడు కనిపెట్టుకుండొద్దు అని చెబుతున్నాను. అది తర్వాత వాళ్ళు మనం చూస్తారని కూడా అనుకోవద్దు. ఒకవేళ చూస్తే సంతోషం, చూడకపోతే ఎందుకు చూడలేదు ఎందుకు చూడలేదు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు చూడు ఎవరైనా సరే వారు మనకు మరి వారు మనం బాగా చూడలేదు, మీరు మనతో మాట్లాడటం లేదు, మీరు మనతో ఇష్టంగా ఉండలేదు, ఎలా అనుకో ఎలా అనుకోకూడదు. సైకలాజికల్ ప్రాబ్లం, నువ్వు అలాగ ఉండకు ఇలాగా ఉండకు, నువ్వు ఇలా ఉండటం నేర్చుకో, నీకు జ్ఞానం వచ్చేస్తుంది అంటారు భగవాన్ సిద్ధాంతం ఏంటంటే నువ్వు అలాగే ఉండకు ఇలాగే ఉండకు. అది నాతో మాట్లాడాలంటే అలాగ ఉండకు, మీరు నాతో ఇష్టంగా ఉంటున్నారా ఇలా అనుకోవద్దు, ఇలాగ ఉండకు అలాగ ఉండకు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండటం నేర్చుకుని జ్ఞానం వస్తుంది. కానీ అలా ఉన్నారాదు ఇలా ఉన్నారాదు, మనం మనలాగా ఉండాలి. కానీ ఇప్పుడు మనం మిషన్ ఒకటి దగ్గరికి వెళ్తాం, మిషన్ ఒకటి పెడితే నేను చొక్కాయి కుట్టించుకుంటే నాది నేను ఇస్తాను, కానీ నీ అది నేను ఇవ్వను కదా. నాదిని బట్టి నేను చొక్కాయలు గుర్తించుకుంటాను అంటే మనం ఎలా మన పద్ధతిలో మనం ఉండాలి. కానీ అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటే శుభ్రంలో పాడైపోతాం. మన పద్ధతిలో మనం ఉండాలి, మన ఆదిని బట్టే మనం చొక్కాయి గుర్తించుకుంటాం అంతే కదా. ఇంకోవాళ్ళ ఆదిని బట్టి మనం చొక్కాయి గుర్తించుకోం. మన పద్ధతిలో మనం ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారో అలా కాపీ కొట్టకూడదు. అలా అనుకరణ మంచిది కాదు, అనుకరణ మంచిది కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మనోనిగ్రహం. అంచేత మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు అనుకోండి, మీకు మనోనిగ్రహం లేదని అర్థం. ఇంకోళ్ళు ఎవరైనా పొగుడుతుంటే సంతోషిస్తున్నారనుకోండి, మీకు అర్థమవుతుంది మీకు మనోనిగ్రహం. పైకి చెప్పబోయి లోపల సంతోషం కలుగుతుందనుకోండి, మీకు మనోనిగ్రహం లేదని అర్థం. అంచేత మనోనిగ్రహానికి ఉపయోగపడే అవకాశాలన్నీ మీరు ఉపయోగించుకోవాలి. అది ఏ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కోనీ కంపెనీ అంటారు దాన్ని, ఏమంటారు ఇప్పుడు మనం మనోనిగ్రహం వాళ్ళతో సహవాసాలు చేస్తే మనం ఎక్కువ పట్టుబడి ఎక్కువ పెట్టుబడి లేకుండా లాభాలు అన్నట్టు మనకి ఎక్కువ కష్టపడకుండా ఆ నిగ్రహం మనకు వచ్చేది. అదే విశ్వాసం మీద ఆధారపడదు. మన మనస్సు నిగ్రహం కూడా దేని మీద ఆధారపడదు, విశ్వాసం మీద ఆధారపడదు. ఒకసారి రమణ మహర్షి గారిని వచ్చి మీరు దేవుణ్ణి చూశారా దేవుడు ఉన్నాడని అడిగారు. ఆ కొండని చూపించి ఆడే దేవుడు వాడిని చూశాను కదా, నేను చూసినట్టు నువ్వు కూడా చూడన్నారు. ఇది విశ్వాసం. ఆ కొండను చూపించారు, ఆడు ఆడే దేవుడు. నువ్వు నీ శరీరంతో ఎలా తాదాక్ష్యం పోల్చినావు, శివుడు కూడా కొండతో తాదాక్ష్యం పోల్చినాడు. ఈ శరీరం నేనని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ కొండ నేనని అనుకున్నాడు. శివుడి కొండది అది ఎవరి కొండది? శివుడు ఈ దేహం నీది, నాది నాది ఎలా అనుకుంటున్నావో ఆ శివుడు కూడా ఆ కొండ నేను అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని చూశావు అని అడుగుతున్నాడు. చూడటం నేను చూస్తున్నాను, అదే దేవుడు నువ్వు కూడా చూడొచ్చు అని చెప్పారు. అయితే దానికి విశ్వాసం కదా, దానికి విశ్వాసం కదా. ఏమంటే ఇంకో భక్తులు గారు రమణ మహర్షి ఏదైతే అగస్త్య మహర్షి అరుణాచలం వచ్చినట్టు ఎక్కడో పురాణాలలో చదివాను. అగస్త్య మహర్షి అరుణాచలం దర్శించాడని ఎక్కడో పురాణంలో చదివాను. అదంతా నిజమేనా అన్నాడు. అగస్త్య మహర్షి ఏంటయ్యా, ప్రతి వాడు ఇక్కడికి రావలసిందే అన్నారు. అగస్త్య మహర్షి ఏంటయ్యా, ప్రతి వాడు ఇక్కడికి, అంటే దాని అర్థం ఏంటంటే ఇదంటే హృదయం, ఇదంటే హృదయం. ప్రతి వాడు హృదయం దగ్గరికి ఇస్తేనే కానీ వాడికి ఆత్మజ్ఞానం కలగదు. అగస్త మహర్షి కాదు, ఇంకో మహర్షి అని, ఇంకో మహర్షి అయినా, ఇంకొకడైనా, మీరైనా నేనైనా, ఇంకా అవతార పురుషుడైనా ఇక్కడికి రావాలి. ఎక్కడికి? హృదయం అంటే భగవంతుడు ఏ హృదయంలో నేను ఉన్నాను అంతర్యాముగా అని చెప్పాడు. ఆ హృదయంలోకి అందరూ రావలసిందే. ఆ హృదయంలోకి అగస్త్య మహర్షి అంటే అందరూ అక్కడికి వస్తేనే కానీ జ్ఞానం కలగదు. ఎక్కడంటే హృదయంలోకి రావాలి. అందరూ అగస్త్య మహర్షే కాదు, ఎవడైనా తన హృదయంలో తన స్థిరపడే వరకు మీరు ఇప్పుడు ఎంతవరకు మీరు మీ తలకాయలో మీరు ఎలా బతుకుతున్నారో అంత సహజంగా మీ హృదయంలో మీరు స్థిరపడే వరకు అక్కడ తెరమైనట్టుగా ఉండగలిగితే ఎక్కడ ఈ హృదయంలో మీరు ఇప్పుడు ఈ బ్రెయిన్లో ఎంత సహజంగా ఉంటున్నారు, మీ హృదయంలో మీరు అంత సహజంగా ఉండాలి. అక్కడ ముఖ్యమే కానీ మీకు జ్ఞానం కలగదు కదా, హృదయంలోకి రావాలి. అందరూ ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ అంటే అరుణాచలం అని కాదు, ఇక్కడ హృదయం, హృదయంలోకి అందరూ చేరుకోవాలి. అంటే మన మనస్సు ఉంది కదా, దీనికి ఉత్పత్తి స్థానం హృదయం. మీకు అర్థమవుతుందా? మనసు ఎక్కడుంది? ఉత్పత్తి స్థానం హృదయం. అంచేది ఇప్పుడు రాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తాంటే ఆ తలకాయలు కొడతాను, మళ్ళీ తలకాయలు వచ్చాను. ఇప్పుడు ఆ తలకాయలు కొట్టేస్తే ఆయన దశకంఠుడు అంటారు కదా, మళ్ళీ తలకాయలు వచ్చేస్తాయి. మళ్ళీ యుద్ధం చేసి ఎన్నిసార్లు యుద్ధం చేసినా తలకాయలు కొట్టేస్తున్నాడు, మళ్ళీ తలకాయలు వచ్చేస్తాయి. అప్పుడు విభీషణి చెప్పాడు, ఆడ ప్రాణం తలకాయలు లేదు, ఇక్కడ ఉండదు, అక్కడ గురి చేసి కొడితే ఆడు చేస్తాడు లాభం లేదంటే. అప్పుడు ఇక్కడ హృదయం వైపుది అంటే అక్కడ ఉన్నాడు, అది ప్రాణం యొక్క మూలం అక్కడ ఉందని పెడితే అక్కడ రాముడు అక్కడ బాణం విడిచి పెడితే అప్పుడు రావణాసురుడు పడిపోయాడు. అప్పుడు వరకు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే రావణాసురుడు మనస్సు అంటే ప్రాణం ఎక్కడ, రావణాసురుడు ప్రాణం అక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, అక్కడ గురి పెట్టుకున్నాడు రాముడు, ఎవరు విభీషణుడు. అలాగే మనస్సు ఎక్కడి నుంచి అయితే మనకు ఉత్పత్తి అవుతుందో అక్కడ మనం ఇప్పుడు శిరస్సులో విజృంభిస్తుంది మనస్సు. మనస్సు హృదయంలో ఉత్పత్తి అవుతుంది, శిరస్సులో విజృంభిస్తుంది. అయితే మనస్సు ఎక్కడ, నువ్వు శిరస్సులో ఇప్పుడు ఎలా ఉంటున్నావో, మనస్సు ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ నువ్వు సహజంగా ఉండగలిగితే, సహజంగా ఉండాలి, నార్మల్గా ఉండగలిగితే అప్పుడు మనోనాశనం అవుతుంది. అప్పుడు వరకు మనోనాశనం లేదు. మనస్సు అడగటం వేరు, మనస్సు నశించడం వేరు. మనస్సు అణిగిన మనస్సు మళ్ళీ విజృంభించవచ్చు, అడిగిన మనస్సు మళ్ళీ విజృంభించవచ్చు, నశించిన మనస్సు మళ్ళీ విజృంభించదు. అంటే మనస్సు అనగటం వేరు, మనస్సు నశించడం వేరు. అంటే నీ హృదయం ఎక్కడైతే భగవంతుని నివాసంగా ఉన్నాడో, నీ మూలం ఎక్కడైతే, నీ మనో జీవుడికి మూలం ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు నార్మల్గా అంటే బలవంతం మీద ధ్యానం చేసి జపం చేసి అక్కడ ఉండటం కాకుండా సహజంగా నువ్వు అక్కడ ఉండగలిగితే అక్కడ నీ మనస్సు నశిస్తుంది. ఇంకే మనస్సు అక్కడ ఉత్పత్తి అవుతుంది, అక్కడ ఉండగలిగితే అది నశిస్తుంది. లేకపోతే అడిగినట్టు మిగతా మార్గాల ద్వారా అడిగినట్టు కనిపిస్తుంది కానీ మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పుడు పాముకి జ్వరం వచ్చింది అనుకోండి, మనం ముట్టుకున్నా కరం. పాముకి కూడా మనకు జ్వరాలు ఎలా వస్తున్నాయి, పాము కూడా జబ్బు చేస్తుంది. అప్పుడు దాన్ని ముట్టుకుంటాం అనుకోండి, అది కరవదు, అలా పడి ఉంటుంది. మీకు అర్థం అవుతుంది? ఈ పాము సాధు జంతువులు కదా, దానికి ఓపిక లేక మనకు కరవటం లేదు. మళ్ళీ దానికి ఓపిక వచ్చిందని కూడా మనకు కరిచేస్తున్నాం. మన మనస్సు కూడా అటువంటిది, మన మనస్సు కూడా అటువంటిది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పడి ఉంటుంది, పరిస్థితులు అనుకూలం వచ్చినప్పుడు బుసలు కొట్టేస్తుంది. మన మనస్సు కూడా అటువంటిది. అంటే మనో నిగ్రహం, ఈ మనో నిగ్రహం నువ్వు మనస్సును నిగ్రహించాలి. మనో నిగ్రహం అంటే మనస్సును నువ్వు స్వాధీనం తెలుసుకుంటే, అంటే దీని అర్థం ఏంటంటే మనస్సు చెప్పినట్టు నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్టు నీ మనస్సు వినాలి. రాముడు సీతమ్మను తీసుకెళ్ళన్నాడు అరణ్యవాసాన్ని. ఇబ్బంది పడతా అమ్మా, ఇబ్బంది పడతావు, అరణ్యవాసానికి రావటం మంచిది కాదు అని రాముడు చెబితే, సీతమ్మ ఒక మాట, నీకు మనో నిగ్రహం ఉంది, నాకు మనో నిగ్రహం ఉంది, నీకు ఇంద్రియ నిగ్రహం ఉంది, నాకు ఇంద్రియ నిగ్రహం ఉంది, ఈ అన్నీ ఉన్నవాళ్ళు ఎక్కడ ఉంటేనే కోపమే ఉండి ఆడవడం తెలియదు. ఇప్పుడు మన అడవిలో ఉన్నాం, ఈ నిగ్రహం ఉన్నవాడు పడుతున్నా పడుకున్నవాటే, చాపనే పడుకున్నవాటే, ఏంది భయపడిపోతున్నావంటే, నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు భయపడిపోతున్నావంటే, నేను నీ కూడా ఉంటే అజ్ఞానంలో పడిపోతానా, అజ్ఞానంలో పడిపోతే నువ్వు దేవుడేమిటి? మామూలు జీవుడికి ఆ భయం ఉంటుంది, అజ్ఞానంలో పడిపోతాయమ్మనే జీవుడికి ఆ భయం ఉంటుంది. నీకు సీతమ్మ మన మాటలు అపూర్వమైన ఫ్యాక్టర్, నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు, నన్ను తీసుకెళ్తే మాయలో పడిపోతామని నీకు ఉండొచ్చు. నీకు మనోనిగ్రహం ఉంది, నాకు మనోనిగ్రహం ఉంది, నీకు ఇంద్రియ నిగ్రహం ఉంది, నాకు ఇంద్రియ నిగ్రహం ఉంది, మనం అయోధ్యంతో మనకు అరణ్యవాసం ఉంటే, నిగ్రహం ఉన్న వాడికి అయోధ్యంతో అరణ్యవాసం కూడా ఉంటే నీకు ఇంకేమిటి భయం ఎలా? అంటే మామూలుగా సాధకులకి ఏంటంటే భోగ పదార్థాలు ఎదురుకుంటే పాడైపోతామనే భయం ఉంటుంది. భోగ పదార్థాలు ఎదురుకుని ఉంటే మనం పాడైపోతామని సాధకులకు భయం ఉంటుంది. నువ్వు సాధకుడు కాదు, మనం లక్ష్మీనారాయణుడు, మనకు భయం ఎలా? సాధకుడికి భయమే, భోగ పదార్థాలు ఎదురుకుంటే మనం పాడైపోతాం, సాధకుడికి భయం ఉంటుంది, ఆ భయం ఉంటాం కూడా న్యాయమే. అయితే నీకు భయమేలా? అంచేత సాధకుడు భోగ పదార్థాలు ఎదురుకుండా పెట్టుకోకూడదు. చేతమ్మ చెప్పింది అయితే వాళ్ళకి ఆ భయం అక్కర్లేదు. అంచేదంటే వాళ్ళు అతి జితేంద్రియులు కూడా కాదు, అతీంద్రియులు వాళ్ళు, వాళ్ళు జితేంద్రియులు కూడా కాదు. ఏంటది అంటే జితేంద్రియుడు వేరు, అతీంద్రియుడు వేరు. జితేంద్రియ అంటే ఇంద్రియాలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది, దాని నిగ్రహం కూడా తెలుస్తూ ఉంటుంది. అతీంద్రియుడు అంటే వాళ్ళకు శరీరం ఉంటుంది, ఆ శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు అతీంద్రియుడు, జితేంద్రియుడు అంటే వాళ్ళకి ఇంద్రియాలు ఉన్నాయి, మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉన్నాయి, మన ఇంద్రియాలకి చేపలు అనేది అని విషయం తెలుస్తూ ఉంటుంది. ఎవరికి? జితేంద్రియుడికి. అతీంద్రియుడు అంటే వాళ్ళకి శరీరం ఉందని, ఆ శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయని కూడా తెలియదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు అతీంద్రియుడు. వాళ్ళే చేపారాముడు. ఒక మనో నిగ్రహం తర్వాత ఎక్కడున్నాం అప్పుడు? మనో నిగ్రహం తర్వాత పరం డిటర్మినేషన్, డు ఆర్ డై. అంటే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం, మనం సాధించాలి, సాధించకపోతే కనీసం ఆ ప్రయత్నంలో చచ్చిపోతాం. డూ ఆర్ డై ఏమంటారు? డూ ఆర్ డై. మనం ప్రయత్నం చేయాలి, మనం ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేసేటప్పుడు అది నిశ్చయంగా ఉండాలి. ఒకవేళ ఈ జీవితంలో మరి సాధించలేరనికి ఆ ప్రయత్నంలో చనిపోతుంది. మీరు మన సాధన చేయాలి, భగవద్ధానుభవం పొందడం కోసం, భగవద్ ఆనందం పొందడం కోసం సాధన చేయాలి. ఒకవేళ శరీరం మరణించే లోపల అది రాదనుకుని కనీసం ఆ ప్రయత్నంలో చనిపోవాలి. డు ఆర్ డై. ఇది మన వాళ్ళు అంటారు, షేక్స్పియర్ అలా అంటారు, టు బి ఆర్ నాట్ టు బి, ఉండటం ఊడిపోవటం. ఏంటది ఉండటం ఊడిపో? మనం ఈ ప్రయత్నం చేద్దాం, ఉండటం ఉంటాం, అది ఊడిపోతాం. ఈ ప్రయత్నంలో ఉంటే శరీరం ఉంటుంది, అది ఈ ప్రయత్నంలో ఊడిపోయినా పర్లేదు. టు బి ఆర్ నాట్ టు బి, షేక్స్పియర్ భాష ఏంటంటే టు బి ఆర్ నాట్ టు బి. ఇది కూడా జ్ఞాపించుకోండి. ఓ బ్రోటస్, డియర్ బ్రోటస్, మై డియర్ బ్రోటస్, మీరు నక్షత్రాలను చుట్టుకోవద్దు, మీ తర్వాత తిది వారాలను చుట్టుకోవద్దు. మా నక్షత్రం మంచిది కాదు, నీ పాడిపోయినట్టుకి నీ నక్షత్రం కాదు బ్రోటస్. ఓ బ్రోటస్, వాడు క్షేమను కూడా చెప్తున్నాడు. ఓ బ్రోటస్, నువ్వు పాడి పనులు చేసినా నీ పాడి పనులు అంటే నీ నక్షత్రం అనేది గంటైకు. ఓ బ్రోటస్ డియర్ బ్రోటస్ మై డియర్ బ్రోటస్ ది ఫాల్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ స్టార్స్ ది ఫాల్ట్ ఈజ్ ఇన్ అవర్ స్టార్ ఈజ్ నాట్ ఇన్ అవర్ స్టార్స్ ది ఫాల్ట్ ఈజ్ ఇన్ అవర్ వీక్నెసెస్ ది ఫాల్ట్ ఈజ్ ఇన్ అవర్ బ్లండర్స్ ఓ బ్రోటస్ డియర్ బ్రోటస్ నీ నక్షత్రాన్ని నీ పుట్టిన తేదీ నా పుట్టిన తేదీ మంచిది కాదు, నా నక్షత్రం మంచిది కాదు. నక్షత్రాలని పుట్టిన తేదీని తులసీదాస్ పుట్టిన నక్షత్రం కాదు, తండ్రి తులసీదాస్ వదిలేసి అయ్యో వీడి కొంప వీడి ఉంటే కొంపంతా పాడైపోతున్నాను. అంచేత బోటస్ నీ లోపల నీ బలహీనతల కారణం నీ ఆలోచనల ద్వారంలో తేడా. నీ లోపల బలహీనతలు ఉన్నాయి, నీ బలహీనతలే తప్పులు చేసినాయి, బ్లండర్స్ అన్ని నీ బలహీనతలే చేసినాయి. ఇదంతా నీ నక్షత్రం అనేది గెంటైకి బోటస్ ఇప్పటికైనా నువ్వు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసి నీలో రాంగ్ థింకింగ్ ఉంటుంది సరి చేసుకోవడానికి ట్రై చేయి. అందుకని నక్షత్రం ఇటువంటిది నీ దోషాలన్నిటికి నీ నక్షత్రం అనేది గెంటైకి బోటస్ ఇవన్నీ మీరు ఆనందిస్తారు నేను చెప్పట్లేదు, మా ఆనందం కోసం నేను చెప్పట్లేదు. ఇప్పుడు జూలియస్ సీజర్లో బ్రోటస్ గురించి చెప్పిన మాటలు మీరు సంతోషిస్తారని మీరు ఆనందం కోసం చెప్పటం, మా ఆనందం కోసం నేను చెప్పాను. ప్రతి మనిషి ఏ పని చేసినా కూడా ఆనందం కోసమే చేసుకుంటారు, మీరు ఆనందిస్తారని నేను చెప్పట్లేదు. ది ఫాల్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ స్టార్ ది ఫాల్ట్ ఈజ్ ఇన్ అవర్ బ్లండర్. నేను మీకోసం చెప్పుకోవటం లేదు, మా కోసం మేము చెప్పుకుంటున్నాం. మీరు ఇంటే మాకు అభ్యంతరం లేదు అంతే. కనుక దృఢమైన నిశ్చయం అంటే అంటే ఒక ఇది ఇది మంచిది అది మీరు ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు అది సాధించాలి. పేరైపోతున్నారనుకోండి మళ్ళీ సాధించాలి, పేరైపోతున్నారనుకోండి మళ్ళీ సాధించాలి. అంటే గమ్యం మర్చిపోకూడదు, అది పరమ డిటర్మినేషన్, అది కృత నిశ్చయం ఉండాలి మీకు. ఆ నిశ్చయం కూడా దైవానుగ్రహం రాకపోతే మీకు రాదు. కృత నిశ్చయం అంటే దైవాలం భగవంతుడు ఆత్మసాక్షాత్కారం పొందాలి, ఆత్మానందం పొందాలి. అసలు జీవితం యొక్క జీవితం ఎందుకు వచ్చిందో మనకి ఆ జీవితాన్ని పొంద ఆత్మజ్ఞానం పొందకుండా పొందకుండా నువ్వు సాధించడానికి ఏముంది అయ్యి ప్రపంచంలో అనేవారు భగవాన్. ఆత్మజ్ఞానం కాకుండా అంటే నువ్వెవరో నీ తెలుసుకోకుండా నీకు నీ స్వరూప జ్ఞానం కాకుండా ఆత్మజ్ఞానం కాకుండా అమృతత్వం పొందకుండా అమృతత్వం కాదు నువ్వు ఇంకా సాధించవలసింది ఏముంది ఈ లోకంలో, ఏముంది ఈ లోకం కనిపించే ప్రపంచంలో సాధించింది ఏముంది? ఏముంది ప్రపంచంలో ఏమి సాధిస్తావు? నీ స్వరూపం తెలుసుకోవడం కంటే మించి పని ఏమైనా ఈ లోకంలో కనిపిస్తుంది నీకు? నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడానికంటే మించిన పని ఏమైనా ఈ లోకంలో నీకు ఉందా? అంతకంటే పెద్ద పని ఏదైనా నీకు ఈ లోకంలో ఉందా? అసలు అది దాని విలువ తెలియాలి మనకి. అదే వస్తువు యొక్క విలువ తెలుస్తుంది కానీ దాని గురించి సాధన చేయడం డిటర్మినేషన్ పరంగా ఉండాలి. ఏంటది డిటర్మినేషన్? ఆ నిశ్చయం పరంగా ఉండాలి. అంటే మనం ఇది మనం అదే గాంధీ గారు స్వాతంత్రం ఉందనుకోండి, దానికి ఇంకా ఇంకో ఆలోచన లేదు. స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం సంపాదించాలి, ఇంకో ఆలోచన లేదు. అదే ఇంకా అదే గొడవ, దేశానికి స్వాతంత్రం సంపాదించాలన్నారు అనుకున్నారు, పేరైపోయినా ఎగ్గిన సక్సెస్ అయినా ఇది ఆలోచించినదే ఏదైనా పని చేసినదే నీకు అర్థమవుతుంది. ఎవరికైనా సబ్జెక్ట్ మాట్లాడినా అది అంతే నీకు అర్థం. ఆయన గొప్ప పండితులు కాదు, ఎవరు మహాత్మా గాంధీ గొప్ప పండితులు కాదు. కాదు చదువులో కూడా యావరెస్ట్ ఉంటాయి, చదువులో కూడా యావరెస్ట్ గొప్ప పండితులు కాదు, గొప్ప రచయిత కాదు, నీకు అర్థమవుతుంది. కానీ ఆ భారత స్వాతంత్రం చవర పట్ల నాకు అలా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, మన శక్తులన్నీ ఉపయోగించి స్వాతంత్రం తీసుకురావాలి, లేదా ఆ ప్రయత్నంలో మరణించాలి అనే దృఢ నిశ్చయం వల్ల ఆయన మహాత్ముడు అయ్యాడు అంతే. అని పెద్ద పండితులు కాదు, రచయిత కాదు, ఎవరు స్టూడెంట్ అయినా 40 మార్కులతోటి 45 మార్కులతోటి పాస్ అయ్యి కూడా చదువుకున్నారు. అయితే ఆదర్శాలు గొప్ప. ఏంటయ్యే ఆదర్శాలు గొప్ప అంటే మీరు ఆయనతో ఆ స్వాతంత్ర సమరానికి మీరు ఉపయోగపడితేనే మీతో స్నేహం, లేదా నెమ్మదిగా మిమ్మల్ని పక్కన తప్పించేసేవాడు అని. ఏదైతే అంటే ఆ ఉద్యమంలోకి అవసరమైతే ప్రాణాన్ని కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడిని కూడా పెట్టుకున్నాడు. డూ ఆర్ డై. ఇంకో ఆలోచన లేదు అసలు, ఇంకో డైవర్షన్ లేదు బ్రెయిన్. మీరు భయం లేకపోతే నాకు కూడా రండి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి. ముందే చెప్పేవారు మీకు భయం భయం వేస్తా అంటే ఇంటికి వెళ్ళిపోండి, భయం భయం లేకపోతే నాకు కూడా రండి. అంటే ఆయనకి ప్రాణ భయం లేదు, ఆయనకి ఏం లేదు, ఆయనకి ప్రాణ భీతి లేదు. అంటే ఒక మంచి పని కోసం మన ప్రాణం పోయినా పర్లేదు. అందుకే మహాత్ముడు అవ్వగలిగాడు, అందుకే మహాత్ముడు అవ్వగలిగాడు. తర్వాత డిటర్మినేషన్ ఉండాలి, డిటర్మినేషను అలా ఉండాలి. తర్వాత మనకి మనస్సుతోటి మనస్సుతోటి ఏ విషయాలు ఆలోచిస్తాం, ఎప్పుడు కూడా మనస్సు కంటే దేహము కంటే ఇంద్రియముల గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని గీతలో చెప్పాడు. తర్వాత మన మనస్సు ఏదైనా ఒక తప్పు చేయాలనుకుంటుందో బుద్ధి వద్దని చెబుతుంది, అది తప్పని చెబుతాం. మన ఎవరు పరాయి వాళ్ళు కాదు, మన మనస్సు వాసన మనస్సులో ఉంటాయి కదా, ఈ తప్పు చేద్దాం ఈ పొరపాటు చేద్దామని మన మనస్సు అలవాటుని బట్టి అనుకుంటుంది. నువ్వు చేసి తప్పని బుద్ధి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే బుద్ధి చెప్పినట్టు మనం విని మనసుని అణిచేస్తూ ఉంటాం. మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అది అంటే. ఇప్పుడు మనస్సు తెలుస్తూ ఉంటుంది మన తప్పు. మనస్సు ఈ మనసులో వాసన ఉంటుంది, ఆ వాసన బట్టి ఆ పని చెయ్యాలనిపిస్తుంది. తర్వాత అప్పుడు బుద్ధి చెబుతుంది నువ్వు చేసేది పొరపాటని. అప్పుడు బుద్ధి చెప్పినట్టు విని మనం మనసును అణిచేస్తుంటే ఆ రకంగా కూడా మనో నిగ్రహం వస్తుంది. చాలా విషయ చింతన ఉండకు. కొంతమంది ఏమంటారంటే కోళ్ళు ఏమంటే నేను కాపురానికి వచ్చిన కొత్తలో మా అత్తగారు ఇప్పుడు సరిగ్గా చూడలేదు అని, ఇప్పుడు మనసాన పడి ఉంది కాబట్టి ఏదో మాట మాట్లాడుతుంది అని అప్పుడు కక్ష తీర్చుకోవడానికి చూస్తుంది కోడలు. అటువంటి కోడళ్ళు ఉన్నారు. ఎప్పుడో గొడవ ఎంచుకో, కాపురానికి వచ్చినప్పుడు కొత్తలో ఆ గొడవ ఎంచుకో. ఇప్పుడు కాపురానికి వచ్చేవాడు 40 వేలు అయిపోయింది, అత్తగారు మంచం పట్టింది, నేను ఆ గొడవ ఎంచుకో పరగెట్టచ్చు. ఇప్పుడు కొన్ని విషయాలు మర్చిపోవాలి మనం, కొన్ని విషయాలు మనం మర్చిపోవాలి మనం. అంతేకాని ఎప్పుడో మా అత్తగారు మమ్మల్ని తెచ్చింది, నేను కాపురానికి వచ్చినప్పుడు గౌరవంగా చూడలేదు, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటున్నా, ఇవి మాటలు జ్ఞాపకం వస్తాడు, మా అత్తగారు నాకు చూడాలనిపించడం లేదు, ఇవన్నీ వస్తాయి మనసులో ఉన్నాయి. అప్పుడు మన బుద్ధి అలా మన డ్యూటీ కాబట్టి చెయ్యాలనుకోవటం, బుద్ధి చెబుతుంది డ్యూటీ కాబట్టి చెయ్యాలి. అది ఈ రెండు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు ఒక రకంగా చెబుతుంది, మన బుద్ధి ఒక రకంగా చెబుతుంది. అప్పుడు మీ అప్పుడు పుస్తకం వర్కర్లేదు, మీ బుద్ధి చెబుతుంది మీకు. బుద్ధి ఏం చెబుతుంది అంటే మన డ్యూటీ చేద్దాం, ఆవిడ మంచివాడు చెడ్డవాడు మన అత్తగారు భగవంతుడు ప్రారంభం అది అని బుద్ధి చెబుతుంది డ్యూటీ నుంచి. మనస్సు ఏమో ఏం చేస్తున్నా పూర్వం గొడవ జ్ఞాపకం తెచ్చుకుని చూడటం మానేద్దాం అని మనస్సు చెబుతుంది. ఆ గొడవలను నొల్లుకోటేందుకు, ఎప్పుడో గొడవలు నొల్లుకోట తర్వాత మనకి మనం మనస్సు అనగాలంటే, మనస్సు అనగాలంటే దైవ చింతన ఆత్మచింతన వల్ల మనస్సు అనగిపోతుంది, విషయ చింతన వల్ల పెరిగిపోతాం. అంటే విషయ చింతన వల్ల మీకు అర్థం వచ్చిందే మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, దైవ చింతన వల్ల ఆత్మచింతన వల్ల మనస్సు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖమైన మనస్సు నేను సుఖ పెడుతుంది, బాహ్యముఖమైన మనస్సు నీకు దుఃఖ పెడుతుంది. ఎప్పటికైనా మనస్సు అంతర్ముఖం అవ్వకుండా ఆత్మజ్ఞానం రాదు, వచ్చే సమస్య లేదు. తర్వాత మనస్సు మీ అంతర్ముఖం అవ్వగా ఇది ఈశ్వరుని స్వరూపం పొందుతుంది. ఎవరు ఈ మనస్సు? మనస్సు బాహ్యానికి వెళ్ళగా విషయాలను చింతగా చింతగా మనస్సే బయటకు వచ్చే అహంకారం అయిపోతుంది. బయటకు వస్తే అహంకారం, లోపలికి వస్తే జ్ఞానం, బయటకు వస్తే అజ్ఞానం, లోపలికి వెళ్తే జ్ఞానం. మీకు అర్థమవుతుందా? విషయ చింతన ఎక్కువ అయిపోయింది మనకేమవుతుందంటే అశాంతి వచ్చేస్తుంది. అంటే దైవ చింతన ఆత్మ చింతన మనకు వచ్చినప్పటికీ అక్కడ మనకు పరమశాంతి వస్తుంది. ఇప్పుడు మన హృదయంలో శాంతి మనకు అందుతుంది అనుకోండి, మన హృదయంలో ఉన్న శాంతి మనకు అందుతుంది అనుకోండి, మన హృదయంలో ఉన్న శాంతి స్వతంత్రమైనది, అది ఇండిపెండెంట్. మీకు అర్థమవుతుందా? ఒక మనిషి మీద కానీ, ఒక సంఘటన మీద, మనకు ఆస్తిపాస్తుల మీద కానీ, గౌరవాల మీద కానీ, అగౌరవాల మీద కానీ ఏమి ఆధారపడదు. అది హృదయంలోంచి వస్తూ ఉంటుంది, అలౌకికం, అది అభౌతికం. మన హృదయంలో భగవంతుని మన హృదయంలో ఉన్నాడు. అయితే ఆ భగవంతుడు ఏ హృదయంలో అయితే ఉన్నాడో అది శరీరంలో ఒక భాగం కాదు. ఈ జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుని మన హృదయంలో ఉన్న మాట నిజమే, భగవంతుని మన హృదయంలో ఉన్న హృదయం అనేది శరీరంలో భాగం కాదు. ఈ శరీరంలో భాగం అయితే ఆ హృదయం కూడా శ్మశానంలో కాలిపోతుంది. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు మన రక్తాన్ని పంపు చేసే హృదయం చూడండి, గుండెకాయ, అది శరీరంలో భాగమే, అప్పుడు అది శ్మశానంలో కాలిపోతుంది. కానీ భగవంతుడు ఏ హృదయంలో అయితే మనలో ఉన్నాడో, ఉన్నాడు లోపల, కానీ అది మాంసమయం కాదు. రక్తాన్ని పంపు చేసే గుండె రాక మాంసమయం, భగవంతుడు ఏ హృదయంలో ఉన్నాడో అది మాంసమయం కాదు. ఈ మధ్యన ఓ మాంగారు అల్లుడు నా దగ్గరికి వచ్చి, వాళ్ళు మా గురువులే, ఒక మాంగారు అల్లుడు వచ్చి ఏదో అరగంట సేపు మాట్లాడాడు. ఈ మాంగారు కంటే అల్లుడు అంత పెద్దది అల్లుడు. తర్వాత ఈ ఉపకారం మనిషి, నీకు అర్థమవుతుంది, ఉపకారం మనిషి మంచివాడే, అంటే భక్తి ఉంది, లౌకికంగా కూడా మామూలుగా చాలా ఉంది ఆయనకి. మామూలుగా భక్తిలో చూసినా లౌకికంగా చూసినా మాంగారు కంటే గొప్పవాడు. మాట్లాడుతున్నాడు ఏదో మాట బగుక్కున అల్లుడు ఏమన్నాడు అంటే, అంటే మా మాంగారికి అదృష్టం ఏం కావాలి, అల్లుడు దొరికారు కదా అంటే. ఆ మాంగారు ఎందుకున్నారు, మా మాంగారికి ఇంకేం కావాలండి, ఆయన అదృష్టం వల్ల నేను సిద్ధమయ్యాను కదా ఆయనకి. వేరే ఆయనకు అల్లుడయ్యాడంటే నా అదృష్టం కాదు, ఆయన అదృష్టం. ఇంకేం కావాలి, మంచి అల్లుడు దొరికాడు కదా, ఇంకేం కావాలన్నాడు. కరెక్ట్ అంటే అయితే ఆయన గర్వం కోసం చెప్పలేదు. అంటే మాంగారు అత్తగారు కష్టపడని చూస్తున్నాడు, తర్వాత వాళ్ళ కుటుంబ కష్టాలతో చూస్తున్నాడు. మా మాంగారికి ఇంకేం కావాలి చెప్పండి, ఇంకా అక్కడ మంచులు దొరికాడు కదా సరిపోతున్నాడు. మనకు అల్లుడు దొరికారు పీకు తెచ్చినారు మేడం, మళ్ళీ పీకు తిరిగి వాళ్ళు దొరుకుతారు మనం. వాళ్ళ కట్నాలు సరిపెట్టుకోరు. అది చెప్పింది కరెక్ట్, ఆయన గర్వం లేదు మామూలుగా. అంటే మా మాంగారు చేసుకున్న అదృష్టం ఇదే ఉంటుంది, ఏది అదృష్టం, నేను అల్లుడిగా దొరకదు, అది గొప్ప కోసం అనలేదు అని ఆ సందర్భం తెలుస్తూ ఉంటుంది కదా. అంటే మా మాంగారు ఏదో ఏదో అదృష్టం చేసుకున్న అదృష్టం ఉంది ఆయనకి, అందుకే నేను అల్లుడిగా దొరికాను. నేను తప్పించి అల్లుడు ఎవడో దొరకరా, నేను ఎందుకు దొరికానంటే ఆయన అదృష్టాన్ని బట్టి నేను దొరికాను అని నేను చెప్పాను మాట వచ్చి. అయితే ఇంటికి భగవంతుడు కృష్ణుడు ఏం చెప్పాడండి, ఇది ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, మీ దేహ పదార్థాన్ని బట్టి మీ కోరికలు కొన్ని నెరవేరిపోతాయి, కొన్ని కోరికలు మీరు అనుకుని నెరవేరిపోతాయి. అప్పుడు విపరీతంగా పొంగిపోకండి, ఇది అబద్ధము ఇక్కడ చెప్పాడు. ఒకసారి మీరు ఎంత కోరుకున్నా, ఎంత కోరుకున్నా పని, ఎంత ప్రయత్నం చేసినా ఆ కోరిక నెరవేరదు. ఒక కోరిక మీరు ఎంత గట్టిగా కోరుకున్నా అది నెరవేరదు. అప్పుడు పొంగిపోకండి, అది అబద్ధం. మీ కోరిక నెరవేరితే మీరు పొంగిపోతున్నారు, అది అబద్ధం. మీ కోరిక నెరవేరకపోతే విపరీతంగా పొంగిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది అబద్ధమే, అది అబద్ధమే. ఇంకా పొంగిపోవటం ఎందుకు, పొంగిపోవటం ఎందుకు, ఈ రెండు వదులుకోండి అన్నాడు. ఇది పట్టుకోవటం, ఇది వదులుకోవటం మీ చేతిలో ఉంది అర్జున, నువ్వు పట్టుకుని బదులు వదిలేయి అన్నాడు. చేతి కావాలి వెళ్ళిపోవచ్చు అందరూ వెళ్ళకెళ్ళి. నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, పట్టుకుంటే పట్టుకో, వదిలేసుకుంటే వదిలేసుకో, పట్టుకుంటే పట్టుకో, వదిలేసుకుంటే వదిలేసుకున్నాము. నువ్వు పట్టుకునేది వదిలేసుకునేది నీ చేతిలో ఉంది, అయితే నువ్వు ఏదైనా గౌరవం ఇచ్చినా ఎవరి ఆ గొడవలను వదిలేయను, ఏం పొంగిపోవద్దు, పొంగిపోవద్దు. అది అబద్ధమే, నీ కోరిక నెరవేరిన అబద్ధమే, నెరవేరకపోయినా అసత్యం, అదే అసత్యమే, ఇది అసత్యమే. అప్పుడేమో పొంగిపోకు, ఇప్పుడు కుంగిపోకు. నీకు అర్థమవుతుందా? ఆ పొంగిపోవటం కుంగిపోవటం అనేది నీ చేతిలో ఉంది, అది వదిలే అన్నాడు. ఆ పొంగిపోవటాన్ని పట్టుకోకు, కుంగిపోవటాన్ని పట్టుకోకు, అది పట్టుకోకు, వదిలే అర్జున అన్నాడు. అది వెళ్ళిపోవచ్చు మీరండి, ఆ రెండు నేర్చుకుంటారు. వాళ్ళు మళ్ళీ మామూలుగా వాళ్ళ కోరిక నెరవేరితే వాళ్ళు ఈజీలోకి వచ్చేస్తారు డ్యాన్స్ చేయటం. ఓడిపోయారనుకోని నెరవేరలేదని ఎందుకని ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ మనకు కనపడరు ఆరు నెలలో. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ ఇళ్ళకాడ కూర్చున్నారు, పెడుతున్నారు అందరినీ. అక్కడ బదా చేశారు, ఎలమంచిలో బదా చేశారు, అక్కడ బదా చేశారు, ఎక్కడ బదా చేశారు అండి. నేను మన ఎవరో ఎలమంచిలో వచ్చాను నా దగ్గరికి, అదే పనులు తెచ్చారు. మీరు ఏంటి దాసు గారికి ఏం లేదంటే, దాసు గారికి ఎలమంచులు ఎక్కువ ఓట్లు వస్తాయన్నారా, మీరు ఏం లేదండి దాసు గారితే అంటే వాళ్ళు నిజమే చెప్పారు నా దగ్గర. ఏమండు నేను ఆ చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడనుకుని వేసాను, లేకపోతే ఆడికి వెయ్యమండి. అసలు మాకు దాసు గారు అంటేనే ఇష్టం, ఆ చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి వేసాం. దాసు గారు అంటే మాకు ఇష్టం, ఇష్టాన్ని వదిలినాడు ముఖ్యమంత్రి అయిపోతాడు కదా వేసాడు. ఆడు ముఖ్యమంత్రి లేదు ఏం లేదు, చివరికే ఇద్దరు కాపుల మధ్యలో సౌకర్యాలు అమ్మాయి వచ్చేసింది చివరికి. అది ఇద్దరు కాపుల మధ్యలో సౌకర్యాలు అమ్మాయి వచ్చేసి ఆవిడ ఆవిడ అదృష్టం బాగుంటుంది. మేము కాపులే, మేము ఓడిపోయాం, అటు ఓడిపోయాం, ఇటు ఓడిపోయాం, ఆ కాపుల అమ్మాయి అదృష్టం ఉంటారు. ఆవిడ ఎలా అర్థం చేస్తారు ఈ మాట, ఎందుకు చెప్తున్నా అని చెప్పమంటారు. కానీ జయము అపజయం లేదు, మనం తిరిగి పరిస్థితి ఆ టైంలో పరిస్థితిని బట్టి వస్తుంది. మీరు ఎన్ని ఉపకారాలు చేసినా మీరు ఇంకో 10 రోజుల ముందు ఓడిపోయే పరిస్థితులు రావచ్చు. అది కాలం, కాలగర్భంలో ఏముందో ఈ ఏడు మనం ఆరోగ్యంగా ఉన్నాం, రేపు ఎలా ఉంటాం మనకు తెలియదు. కాలగర్భంలో ఏముందో మనకు తెలియదు, మీకు అర్థమవుతుంది. కాలం కాలం ఏం తీసుకొస్తుందో, కాల ప్రవాహంలో మనకు అదృష్టం తీసుకొస్తుందో దురదృష్టం తీసుకొస్తుందో తెలియదు. తర్వాత ఇప్పుడు జయము అపజయం అనేది తెలివితేటని బట్టి డబ్బుని బట్టి ఆధారపడి ఉండదు. ఎలా ఉంటుందంటే మనకు పూర్వజన్మలో ఉన్నారు, ఈ జన్మ ఎలా ఉందో అలాగే పూర్వజన్మలో ఉన్నాయి. ఈ జన్మలో మనం ఎక్కడైనా ఓడిపోయామంటే, ఈ జన్మలో ఎక్కడైనా నెగ్గామంటే దీనికి పూర్వజన్మలకి సంబంధం ఉంటుంది. పూర్వజన్మలు ఉన్నమాట లేదు, అవి మనకు కనపడవు, అవి మనకు కనపడవు. అంచేత పూర్వజన్మల కర్మకి ఇక్కడ జన్మలకు నెగ్గడానికి ఓడిపోవడానికి సంబంధం ఉంటుంది. అంటే కేవలం మనం తెలివితేటల మీద ఆధారపడలేదు, జయాపు జయములకి పూర్వజన్మలకి సంబంధం ఉంటుంది. అది కేవలం మన తెలివితేటల మీద ఆధారపడలేదు. అంటే నెగ్గిన వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు కాదు, ఓడిపోయిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు. అంటే ఎలక్షన్లో పోటీ పెట్టి వాళ్ళందరూ అబ్రహాం లింకన్లా ఉండాలి. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ ప్రజలను తిడుతున్నారు, అబ్రహాం లింకన్ చెప్పాడు. అబ్రహాం లింకన్ ఓడిపోవడం పని ఆడికి, ఆడికి ఏమో ఏ చిన్న కుటుంబం ఆడికి బాగా డబ్బు ఉన్న కుటుంబం కాదు. ఓడిపోయిన తర్వాత ఏం చేసేవంటే మరుషులను కోడి కొడుకుని కోర్టు కలిపి వాడు పట్టేయాలి కదా. ఆ బంధువులు అందరూ చిచ్చేవారు, ఏంటో నీకు రోజు ఓడిపోవడం పని ఎందుకు అంటే, ఆయన ఏమన్నాడంటే నన్ను ఓడించడం ఆడు మాంటాడని నన్ను పోటీ పెట్టడం నేను మాన్నాను. అజ్ఞానం లేదు, అజ్ఞానం వదులుకున్నాడు. ఓడించేవాడికి అజ్ఞానం లేనప్పుడు నేను పోటీ పెట్టాను, నాకు అజ్ఞానం ఎందుకు? నాకు అజ్ఞానం ఏంటి, వాళ్ళకి అజ్ఞానం లేదు, నాకు అజ్ఞానం లేదు. ఎప్పుడు ఓడిపోతున్నాడు బంధువులు తిట్టేవారని పోటీ పెట్టగలను. నాకు ఓడిపోవడం అలవాటు అయిపోయింది, వాళ్ళకి ఓడించడం అలవాటు అయిపోయింది, నా అలవాటు నేను మాను, వాళ్ళు అలవాటు మానరు. చివరికి ప్రజలు చిరాకు వచ్చి ఎన్నాళ్ళు ఓడిస్తామని వాళ్ళకి చిరాకు వచ్చి ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ చేసేసారు. వాళ్ళకి విసుగొచ్చింది, ఎన్నాళ్ళు ఓడిస్తాం, నేను రెజ్యూమ్ చేస్తే ఓడిపోతుంది, నేను కూడా ఓడిపోతుంది. అది ఓడిపోయి మంచం పట్టడు, ప్రజలను తిట్టడు, కోటి తొడుక్కుని కోటి కలిపోతాడు, పొట్టకు పొట్టాడు కదా. అంటే మరో అనుగ్రహం మీకు చెప్తున్నాను కదా, ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడన్నా పొంగిపోయారనుకోండి మనసు విగ్రహం తీసుకుంది, కుంగిపోయారనుకోండి అప్పుడు కూడా మనసు విగ్రహం తీసుకుంది. మీరు ఎక్కువ పొంగిపోవద్దు, ఎక్కువ కుంగిపోవద్దు. అలా చేస్తారనుకోండి మీ మనసుని, మీరు జపం చేసినా మీ మనసు ఇంకా స్వాధీనంలోకి రాదు. మీరు జపం చేయొచ్చు కానీ మీ మనసు స్వాధీనంలోకి రాదు. భగవాన్ కూడా చెప్తూ ఉంటారు, మీరు చదివిన పుస్తకాల కంటే, మీరు చేసిన పుణ్యాల కంటే, మీరు చేసిన తీర్థయాత్రల కంటే ఒక గురువు యొక్క దయ సరిపోతుంది మనం నిద్రపడి. వన్ వరల్డ్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్. మీరు చేసిన తపస్సుల కంటే, మీరు చేసిన యోగాభ్యాసాల కంటే, మీరు చేసిన జప సాధనల కంటే గురువు దయ చాలు మీ మనో నెప్పుడు కానీ, మీ మనసు అదుపులో కానీ. ఒక మాట చాలు, ఒక చూపు చాలు. మీరు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత పాండిత్యం నీకు వచ్చినా గురువు దైవుడు నువ్వు సమానం కాదని. అంటే గురువు అయితే నువ్వు చదువుకోవచ్చు, పాండిత్యం సంపాదించవచ్చు, కానీ గురువు దయతో సమానం కాదని. అంటే రోజుకో రకంగా ఉండకూడదు, దృఢ నిశ్చయం ఉండాలి. దృఢ నిశ్చయం అంటే డిటర్మినేషన్, ఫరం డిటర్మినేషన్ ఉండాలి. ఇప్పుడు చూడండి, భగవాన్ 54 సంవత్సరాలు ఉన్నారు అన్నాచారులు. అలా చూడటానికి ఏమిలేదు, వినటానికి ఏమిలేదు, అలా ఉండిపోయారు. ఎవరైనా భక్తులు వచ్చి అక్కడికి వెళ్దాం, కాశీ వెళ్దాం, రానిచ్చేదాన్ని అక్కడికి కదా అని ఒకటే చెప్పాడు. నాకేం చూసింది కనపడతలేదు, వినేది కనపడతలేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను నేనే చూసుకోవాలని తెలియ వెళ్తా ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నేనే చూసుకోవాలి, ఇంకెక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా నన్ను నేనే, నాకు నేనే కనిపిస్తాను. ఇక్కడ చూసి నాకు చూడటానికి ఏం కనపడతలేదు, వినటానికి కూడా ఏం కనపడతలేదు, ఇంకెక్కడికి వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, అక్కడ కూడా మనం ఉన్నాం కదా, ఇంకేం చూసేది ఏమి లేదు. మనం ఎక్కడ ఏది చోటు ఉంటే అక్కడికి వెళ్ళి చూసేది, కానీ అంతా ఉన్నప్పుడు ఇంక ఎక్కడికి వెళ్తాం, ఏం చూసుకోవాలి. తర్వాత ఇంకోటి, అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి చూసి వద్దాం, వెళ్ళేసరికి తలంపు కూడా రాలేదు. తలంపు కూడా నాకు రాలేదండి. ఎవరైనా కొత్త కూర్చుంటే భగవాన్ ఎవరండి, ఎవరు కొత్త కొత్త భగవాన్ అడిగాడు, ఏమైనా కొత్త ముఖాలు కనిపిస్తుంటే వీరెవరండి, వీరెవరు కొత్తగా కనిపిస్తున్నారంటే భగవాన్ అన్నారు, వారు ఎల్లమ్మ గారు, పుల్లమ్మ గారు అని చెప్పేవారు. ఎవరు ఎవరు అంటారంటే వీళ్ళందరూ మన వాళ్ళు కాకపోతే మన దగ్గర రారు. వీరెవరు వారెవరు అని అడుగుతావించుకు నువ్వు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మనవాళ్ళే, మన వాళ్ళు కాదనుకోండి అలా మన దగ్గరికే రాదు, అందరూ మన వాళ్ళే. అంటే నీకు దైవచింతన, మనస్సును ఏం చేయాలంటే విషయ చింతన, ఆ దైవ చింతన చేయాలి. నీకు మనస్సు ఉంది, ఆ మనస్సు నిరంతరము దైవ చింతన చేయటం వల్ల, ఆత్మచింతన చేయటం వల్ల ఈ మనస్సే ఆత్మాకారం పొందుతుంది, ఈ మనస్సే ఆత్మాకారం పొందుతుంది. ఆ చింతన ముఖ్యం. నువ్వు ఏది చింతిస్తున్నావో అది అవుతుంది, నువ్వు ఏది చింతిస్తావో అది. మీరు సాధన చేయలేరు అనుకోండి, ఓలీ కంపెనీ, మీరు సాధన బాగా చేయలేకపోతున్నారు, ఓలీ కంపెనీ చూసుకోండి. ఓలీ కంపెనీ వల్ల కూడా మీరు పవిత్రులు అవుతారు, ఓలీ కంపెనీ వల్ల కూడా నువ్వు పవిత్రులు అవుతారు. అంటే జ్ఞానం అంతా మన ఉదయంలో నేను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడినే మన అంతరం ఎదుగుతున్నాం. ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనుకున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడిని తెలుసుకున్నాడు, తెలుస్తుంది అంతరా వీడే ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడే అంతటా వీడే ఉన్నాడు, అంతరా ఉన్నవాడికి వీడికి భేదం లేదు. తర్వాత మనకి భేద దృష్టి ఎంతకాలం ఉందో అంతకాలం పునర్జన్మలో వచ్చేస్తుంది. వేరు 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 బుద్ధి, భేద బుద్ధి, ఎంతకాలం స్వపర భేదం ఎంతకాలం అయితే ఉందో అంతకాలం మనకు పునర్జన్మలో వచ్చేస్తుంది. ఆ వేరు బుద్ధి నశించకుండా, ఆ భేద బుద్ధి నశించకుండా అఖండ స్థితి మనం పొందలేదు. దాని తాలూకు అనుభవం కూడా మనకు రాదు. అపేక్ష లేనివాడు. తర్వాత మనం ఏది ఎదురు చూసినట్టు ఉండకూడదు, ఏమి యాంగ్ అయితే ఉండకూడదు, ఎక్కువ ఏ విషయానికి ఆతృప్తి పడకూడదు. ఆతృప్తి పడితే మనకేమవుతుందంటే ముందు రక్తపోటు వచ్చేస్తున్నారు, అది ఆ వస్తువు వచ్చిన రాబడి ముందు రక్తపోటు వచ్చేస్తుంది. యాంగ్జైటీ ఎక్కడ ఏమి పెట్టుకోకూడదు. యాంగ్జైటీ తర్వాత యాంగ్జైటీ ఉంటే మనకి ఏదైనా యాంగ్జైటీ ఉంటే ఫ్రీడమ్ పోతుంది. యాంగ్జైటీ ఉంటే మనకు స్వతంత్రం ఉంటే స్వతంత్ర పోతుంది. యాంగ్జైటీ యాంగ్జైటీ ఉండకూడదు. మన ఎవరో కవిత నుంచి ఎవరో షారుఖ్ గారిని వచ్చారు మేడం, ఆయన పేరు జాజివారు, వారి ఇంటి పేరు జాజివారు. అడిగాను ఏమన్నా జాజివారు మీకు మోక్షం కావాలని, అంటే అంటున్నారు ఏమంటే మోక్షం కావాలంటే ఇవ్వరు కదా, మరి మోక్షం కావాలని కోరుకుంటాం అనుకోని మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మళ్ళీ కనిపించకుండా అని చెప్పి అడగటం మానేశానండి. మళ్ళీ యాంగైతే వచ్చేస్తుంది కదా, మనం అడిగిన ఎవరు కదండి, మనకు అరగత లేకుండా మనం అడిగినా ఎవరు కదండి. ఏదో పూజ చేసుకుంటున్నాను, జపం చేసుకుంటున్నాను, ఆదివారం రాముడికి చేస్తున్నాను, సోమవారం ఏమో శివుడికి చేస్తున్నాను, శుక్రవారం అమ్మవారికి చేస్తున్నాను, శనివారం వెంకటేశ్వరానికి, ఒక రోజు ఒక దేవుడికి పంచిపెట్టేశానండి, ఒక రోజు ఒక దేవుడికి చేసుకున్నాను, కానీ ఇంతవరకు మోక్షం అడగలేదు. ఏం చేసి అడగలేదంటే అడిగినా ఎవరు కదా, అడిగినా ఎవరు కదా, అక్కడ నుంచి ఆ కోరిక వస్తే ఎప్పుడు వస్తుంది యాంగ్జైటీ బై యాంగ్జైటీ వస్తుంది లోపల అడగ ఎదురండి. ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు పుచ్చుకుంటారు లేండి, అందరూ మంచి మార్కులు. నేనేం అడగటం లేదండి, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడే పుచ్చుకుందాం. మనం అడిగితే తొందరగా ఎవరు కదా, మన ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడే పుచ్చుకుంటానండి, అడిగే సమస్య లేదన్నారు. కానీ ఒక రోజు ఒక దేవుడికి పంచిపెట్టేశానని చెప్పారు. అంటే ఆతృత పెట్టుకోకూడదు, ఇది పని చెయ్యాలి మనం, ఎక్కడ ఆతృత పెట్టుకోకూడదు కదా, ఎక్కడే అటాచ్మెంట్ ఉండకూడదు. ఇప్పుడు మనకి ఎక్కడే అటాచ్మెంట్ లేదనుకోండి, అలా మన మనసు కదలదు. మన మనసు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూర్చో, మన శరీరాలన్నీ ఇక్కడ ఉన్నాయి, మన మనసు ఎక్కడికైనా వెళ్తుంటే అక్కడ అటాచ్మెంట్ ఉందని అర్థం. అదే బంధం, ఎక్కడ బంధం ఉంటే అక్కడ కదలదు. మనకు ఏ బంధం లేదనుకోండి, అసలు మనసు కదలమంటే కదలదు, మనో నిగ్రహం కాదండి. అసలు మనస్సు మనం కదలమని అడిగినది కదలదు, ఎక్కడ అటాచ్ ఎక్కడ బంధం లేకపోతే ఎక్కడ కదలదు. అంటే మన మనస్సు కలిపితే ఈ ప్రపంచం అంతా, మన మనస్సు కలిపితే అంతా మనసులోనే జరుగుతుంది. ఉడికే బయట జరిగినట్టు మాకు అనిపిస్తాం, కానీ అంతా మనసులోనే జరుగుతుంది, బయట జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంచేత లోపల సృష్టిగా ఉండాలి, బయట సృష్టిగా ఉండాలి. అంటే నీ శరీరము ఇంద్రియాలు శుచిగా ఉంచుకోవాలి, మనసును కూడా శుచిగా ఉంచాలి. కొండ లోపల కావాలి, బయట కావాలి. మీరు అన్నం చెప్పాలని వండుకుంటున్నారనుకోండి, అన్నం లోపల కావాలి, బయట కావాలి. శరీరాన్ని శుచిగా ఉండాలి, మనసు శుచిగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసు ఆరోగ్యంగా ఉండాలి. అంతే నేను అంటే ఆరు చూడలేదు, ఈరు చూడలేదు, వాడు మాట్లాడటం లేదు, ఈరు మాట్లాడటం లేదు, మిమ్మల్ని ఎందుక అంటున్నారంటే అలాగనే అలా అనుకుంటే మనసు ఆరోగ్యం చెడిపోతుంది, మళ్ళీ మనల్ని హాస్పిటల్లో చేరుస్తారు. అంటే మనసు ఆరోగ్యం అలా ఎప్పుడు అనుకోవచ్చు, మనస్సు ఆరోగ్యం చెడగొట్టుకోకూడదు, శరీర ఆరోగ్యం మనం చెడగొట్టుకోవాలి. ఆ మనస్సు ఆరోగ్యం పాడే పనులు మనం చేసుకోకూడదు. దానివల్ల మనస్సు బంధం ఎక్కడుంది, మన మనస్సుని విడదీస్తే బంధం లేదు, మనస్సుకి వేరుగా బంధం లేదు, మనస్సు రూపంలోనే బంధం ఉంది. మనస్సుకి వేరుగా బంధం లేదు, మనస్సు మనోరూపంలోనే బంధం ఉంది. అవిద్య మనోరూపంలో ఉంది, అజ్ఞానం ఎలా ఉంది, మనోరూపంలో ఉంది. అంచేత లోపల చూసి ఉండాలి, బయట చూసి ఉండాలి, అదే దక్షత ఉండాలి. అంటే ఏ పని చేసినా మీరు ఒక ఓర్పు సరిపోయే నేర్పు కూడా ఉండాలి, నేర్పుగా చేయాలి, ఓర్పుగా చేయాలి. ఎఫిషియన్సీ అంటారు దానికి, ఏంటంటారు ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే నువ్వు ఏ పని చేసినా సమర్థత ఉండాలి, అది బాగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. ఏ పని చేసినా ఇది ఫైనల్, ఎందుకంటే ఎవరు బాగా చేయలేరు అంత బాగా చేయాలి, అది దక్షిణ. దక్షిణ ఎఫిషియన్సీ అంటారు దానికి, ఏంటి ఎఫిషియన్సీ. తర్వాత సమర్థత ఉన్న వాళ్ళు ఎక్కువ గౌరవాన్ని కోరుకోరు, అసలు వాళ్ళ గౌరవం మీద వాళ్ళ సమర్థత మీద ఆధారపడి ఉంటారు, కానీ గౌరవం అసలు వాళ్ళకి అక్కర్లేదు. తర్వాత ఈ గౌరవం అనేది ఒక బానిసత్వం, అది మీరు గౌరవం అనే గొడవ వదిలేస్తే చాలా గొడవల్లోంచి బయటకు వచ్చేది. మీరు గౌరవం సంపాదించాలని బుద్ధి వదిలేయండి, ముందు వదిలేస్తే మీరు సుఖపడతారు. సుఖపత్యం కాదు, ఆత్మసుఖం మీకు అంటుంది. అంటే లోక వాసన పోతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ చెప్తాను కదా మీకు, హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పింది ఈ కీర్తికాంక్ష పనులు, ఈ గౌరవం ఆశించే వాళ్ళు, సమాజం నుంచి గౌరవం సంపాదించుకోవాలని వాళ్ళందరూ ఏ నిర్ణయాలకు వచ్చినా తప్పు నిర్ణయాలకు వస్తారని ఆర్బడ యూనివర్సిటీ చెప్పి వాళ్ళు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటారు, గాల్లో నెలలు కట్టినట్లు ఉంటారు. అంటే గ్రౌండ్ రియాలిటీస్ అంటారు, గ్రౌండ్ రియాలిటీస్కి దూరంగా ఉంటారు. కీర్తి పట్ల ఎవడైతే అపేక్ష ఉండే వాళ్ళకి, ఆ తర్వాత వాళ్ళకి ఈ గ్రౌండ్ రియాలిటీస్కి దూరంగా ఉంటారు. దీనికి రమణ గీతలో కావున మాట చెప్పారు భగవాన్. ఒక వేషి యొక్క దాస్యంలోంచి మనిషి బయటికి రాగలడు, కానీ కీర్తికాంక్షలోంచి బయటకు రాలేదండి. ఒక వేషి యొక్క దాస్యంలోంచి మనిషి బయటికి రాగలడు, కానీ కీర్తికాంక్షలోంచి మనిషి బయటకు రావడం కష్టం. అంటే కీర్తికాంక్ష కూడా నిన్ను బంధిస్తుంది, నీ మనస్సును పెంచేస్తుంది. నీకు అర్థమవుతుంది? నీ మనసు నీకు అదుపులో లేకుండా వెళ్ళిపోతుంది. అంటే నువ్వు చివరికి ఎలా తయారవుతావంటే, భగవంతుని దయ కోసం ఒక్క పని చేయి, నువ్వు భగవంతుని కృప సంపాదించడానికి ఒక్క పని చేయి. గౌరవం వస్తుందంటే, కీర్తి వస్తుందంటే చేస్తావు, కీర్తి రాకపోతే ఇంకా కీర్తి రాదంటే ఏ పని చేయి. పని అని చెప్తారు ఆంధ్రపత్రిక స్థాపన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు. ఆయన ఆంధ్రపత్రిక స్థాపన అమృతాంజలి ఆయనే కనిపెట్టారు. అమృతాంజలి మీద కొన్ని కోట్లు కలిపి సంపాదించారు ఆయన, ఆంధ్రపత్రికను స్థాపించారు ఆయన. తర్వాత దేశోద్ధారకని ఆదేదానికి దేశోద్ధారకని బిరుదు, ఆయన పేరు నాగేశ్వరరావు గారు, కానీ దేశోద్ధారకనే బిరుదు. ఆయనకి కీర్తికాంక్ష అంటే బాగా ఇష్టం. అంటే గౌరవం అంటే ఇష్టం, అంటే ఊరేగింపులు ఉండాలి. నీకు అర్థమవుతుందా? ఊరే మనం ఎవరో మేస్టర్ ట్రాన్స్ఫర్ అయితే ఊళ్ళో ఏ ఊరి నుంచి వెళ్ళిపోతున్నారో ఊళ్ళో తగ్గి ఊరేగింపు పెట్టేశారు, నా జీవితానికి చాలా అంటున్నారు. ఆ ఊళ్ళో ఊరేగింపు చేశారండి, నా జీవితానికి చాలా అంటున్నారు. ఆ రోడ్డు మీద సన్నాయి మేళం ఏదో అంటారు కదండి, దా అది పెట్టి బయ్యం తీసి పెట్టి ఊరేగించారు. మనిషిని రెండుసార్లు ఊరేగిస్తారని, చచ్చిపోయినప్పుడు ఒకసారి, పెళ్లి అయినప్పుడు ఒకసారి, చచ్చిపోయినప్పుడు కూడా ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ పెళ్ళిళ్ళు కూడా ఊరేగిస్తున్నారు, పెళ్లి ఊరేగింపు, చావు ఊరేగింపు. అది పెళ్లి ప్రొసెషన్ అంటారు, దీన్ని ఫ్యూనరల్ ప్రొసెషన్ అంటారు ఇంగ్లీష్. అంటే శవాన్ని తీసుకెళ్ళింది ఫ్యూనరల్ ప్రొసెషన్. ఏం చెప్పుకుంటున్నాం మనం? కీర్తికాంక్ష, నీ మాట నీకు వినపడాలి కదా. ఏంటి అనకూడదా? అదే ఆ కీర్తికాంక్ష అంటే, కీర్తికాంక్ష ఇప్పుడు దేశోద్ధారకని ఆనేశ్వరరావు గారు చేస్తున్నాం. ఆయన మమ్మల్ని ఎవరో లేనప్పుడు చందా కలిసి వెళ్ళిపోమని చెప్పారండి. మీకు అర్థమైంది చందా? అదే 10 మందిలో కూర్చుంటారని చందా కలిసి 400 ఇచ్చేవారండి. అది ఏంటది? అక్కడ అవసరాన్ని బట్టి ఇవ్వడం కాదు కీర్తికాంక్ష. ఏ మిల్టన్ చెప్పాడు ప్యారడైస్ లాస్ట్లో, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా మంచం పట్టిన వాళ్ళు కామనీ ప్యాన్షన్లు పోతాయి, అదే కదా కామక్రోధాలు పోతాయి. మంచం పట్టిన వాళ్ళు కోపగించిన ఎవరు పట్టించుకుంటారా? ఇప్పుడు మంచం పట్టిన వాళ్ళు కూడా కోపం వస్తుంది, కానీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోలేని అడిగి ఉంటారు, అలా మంచాన్ని పడి ఉంటారు. కోపం వచ్చినా అక్కడ సాగుతుంది, అవతే కోపం వచ్చినా సాగదు. అంటే మిల్టన్ ఏమన్నారంటే, కామక్రోధాలు మామూలుగా పోతాయి, వయసుని బట్టి కామక్రోధాలు పోవటం అంటే తగ్గిపోవచ్చు, కానీ మంచాన్ని పట్టిన వాళ్ళకి కూడా కీర్తికాంక్ష పోదని మిల్టన్ చెప్పాడు ప్యారడైస్ వాళ్ళు. అంటే ఇది కూడా ఒక వాసన, అంటే నీకు పునర్జన్మను తీసుకురావడానికి ఇది కూడా వాసన. ఆత్మకి ఏమి కీర్తి అక్కర్లేదు, ఆత్మకి ఎవరికి అహంకారాన్ని కీర్తి కావాలి. అంటే నువ్వు కీర్తిని కోరుకుంటున్నావు అంటే నీ అహంకారాన్ని పెంచుకుంటావు అని అర్థం. అంటే వ్యక్తిభావాన్ని పెంచుకుంటున్నావు. అంటే అది ఏమన్నాడు, దక్షత కలవాడు ఏంటి ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ సరిపోదు, నీకు ఎఫిషియన్సీ ఉండదు. తర్వాత ఇంకోటి, ఎక్కువ మాట్లాడే వాళ్ళు తక్కువ మాట్లాడే వాళ్ళు పని బాగా చేస్తారు. అదే పని చేసేటప్పుడు మాట్లాడతాడు ఎందుకు? అసలు పని చేసేటప్పుడు మాట్లాడతాడు ఎందుకు? ఏదో పని చేయాలనుకున్నావు, ఇంకా మాట్లాడుకోవడం సంబంధం ఏంటి అసలు? మాటలు ఎందుకు కాదు అసలు? మాటలు ఎందుకు? పని చేసే వాళ్ళతో మాటలు ఎందుకు? నువ్వు పనిచేసి ఉద్దేశం లేనప్పుడు మాటలు. ఒక పక్క నువ్వు పని చేస్తున్న వాళ్ళతో మాటలతో పని అవుతుంది అసలు. తర్వాత మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇది బ్యాలెన్స్డ్గా అంటే ఏంటి? లోకంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకి ఇష్టమైనవి జరుగుతాయి, ఇష్టం లేనివి కూడా జరుగుతూ ఉంటాయి. అన్నీ లెక్క పెడుతూ కూర్చోకూడదు. మనం లోకంలో మనకి ఇష్టమైనవి జరుగుతూ ఉంటాయి, ఇష్టం లేనివి జరుగుతూ ఉంటుంది లోకం. అన్నీ మనం లెక్క పెట్టకూడదు. మనం లెక్క పెట్టి ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది, వాడు తప్పు ఇది ఒప్పని జడ్జిమెంట్లు ఇవ్వటం ఇవంతా అనవసరం ఉదాసీనంగా ఉంటాయి. సరే ఏదో ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆడు ఉప్పు చేశాడు, ఇది తప్పు చేశాడు, ఈ గొడవలు జరగటం, తీర్పులు చెప్పడం మానేసి మన నిదానంలో మనం ఉంటాం. మనకి తీర్పులు చెప్పడం కూడా అనవసరం. ఒక అమ్మగారు అన్నారా, ఏమంటే మీ ఇంట్లో మీరు చాలా తెలివితేటలు ఉన్నాయి మీకు, మీ ఇంట్లో ఎవరికి ఏమి సలహాలు చెప్పలేంటారు అని ఆవిడ అన్నారండి. ఏమంటే చెప్పొచ్చు, చెబితే ఇన్ని వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇన్ని వాళ్ళు ఎవరు లేరు కావాలి చెబుతారు అన్నారు. ఇందులో మీరు బాగా తెలియగలవారు ఏం చెప్పలేండి ఇంట్లో అంటే నోరు నెప్పంటే మనం విని వాళ్ళు ఉంటే చెప్పవచ్చు, మనం చెప్పిన ఎవరు వినరు. విన్నప్పుడు ఇంకా ఎందుకు చెప్పడం? విని ఇంతే చెప్పవచ్చు, వాళ్ళు వింటే మనకు తెలుసు. ఇంకా ఎందుకు చెప్పడం? దీనికన్నా ఏమి చెప్పాలి, ఎవరికి చెప్పాలి? అది ఎంట్రని మనకు తెలిసినప్పుడు, తెలిసినప్పుడు ఇంకా చెప్పడం ఎందుకు? ఇంతే చెప్పవచ్చు, విన్నప్పుడు ఇంకెవరికి చెబుతాం? ఉదాసీనంగా ఉంటాం మంచిది. ఏంటది ఉదాసీనంగా ఉంటాం మంచిది? అయితే ఉదాసీనంగా ఉంటున్నాం అంటే ఇక్కడ భగవంతుడు కూడా ఉదాసీనంగా ఉండమని ఎందుకు చెబుతున్నాడు అంటే, నీకు మనస్సు పెరగదు అంటే అహంకార అజ్ఞానం పెరగదు. కొన్ని కొన్ని సంఘటనలో కొంతమంది ఏదైనా వాళ్ళ అంతర వాళ్ళు మనకి ఏమీ చెప్పరు, మనం ఏది అడిగితే మనం చెప్తారు. కొంతమంది స్వభావం ఏంటంటే వాళ్ళ అంతర వాళ్ళు ఏమీ చెప్పరు, వాళ్ళు వచ్చి మనం అడిగితే చెప్తారు, మంచి మాట చెప్తారు. వాళ్ళకి అడగకుండా మాటలు చెప్పరు. ఏమంటే మీరు అడగకుండా ఎందుకు చెప్పారు? అడగకుండా చెప్తే మాటకు విలువ ఉండదు అంటారు. కొంతమంది మనకి అడిగితే చెప్పొచ్చుందో, అడగకుండా చెప్తాం అనుకోండి మంచి మాట చెప్పడం దానికి విలువ ఉండదు అని చెప్తాను. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నా, భగవంతుడు ఉదాసీనంగా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మంచి జరుగుతాయి. కాబట్టి ఇది లోకం. ఇదేంటి కుక్క? స్వామి వివేకానంద అన్నాడు, కుక్క తోక వంకర మనం తీయగలం కానీ లోకంలో వంకర తీయలేమన్నాడు. కుక్క తోక వంకరను మనం సరి చేయగలం కానీ ఈ లోకంలో వంకరలు మనం సరి చేయగలం. అయితే మీరు ఎందుకండి ఈ లోకానికి మీరు ఉపకారం చేస్తున్నారంటే, ఈ లోకానికి ఉపకారం చేయడంలో లోకం బాగుపడినా బాగుపడకపోయినా మనం పరిశుద్ధులు అవుతాం. అది లోకం బాగుపడుతుంది బాగుపడి ఆగడం మనం పరిశుద్ధులు అవుతాం. మనం ఏదో వచ్చాం భూమి మీదకి వచ్చాం, మంచి కర్మ చేసి బయటకు పోదాం, ఎలా వేరేది అవుతుంది? బాగుపడుతుంది బాగుపడదు. నువ్వు కొబ్బరి చెట్లు వేస్తున్నావండి, మనం కొబ్బరి చెట్లు వేస్తున్నాం, కొన్ని కొబ్బరి చెట్లు బాగా కాస్తాయి, కొన్ని కొబ్బరి చెట్లు బాగా కాదు. అలా మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, కొంతమంది మీ ఇంట్లో ఆ నలుగురిలో కొంతమంది బాగుపడతారు, కొంతమంది పాడైపోతారు. కొబ్బరి చెట్లు కొన్ని బాగా కాస్తాయి, కొన్ని బాగా కాదు. ఇవన్నీ ఎవడు పట్టుకుంటాడు? దీన్ని ఎవడు ఏంటంటే ప్రకృతి. మీరు చేస్తారు, మీరు పది మామిడి మొక్కలు వేసారని కూడా అన్ని సమానంగా కాదు, నేల ఉద్యానే సరే. మీ ఇంట్లో పది మంది మనుషులు ఉన్నారనుకోండి, కొంతమంది బాగుపడతారు, కొంతమంది పాడైపోతారు. ఇవన్నీ ఎవరు తాడు కట్టగలడు? రామకృష్ణుడు అన్నాడు, అందరికీ కర్తృత్వం అంటే బాగా ఇష్టం. అది ఏమన్నాడు? మనకు అందరికంటే ఎవరు ఇష్టం అంటే మన అహంకారం మనకు బాగా ఇష్టం. అహంకారం ఉన్నా కర్తృత్వం ఉన్నా ఒకటే. అహంకారం ఉన్నా అసలు రమణ మహర్షి గారు అంటే నీ దుఃఖం అంతా కర్తృత్వ రూపంలో ఉంటారు. అంటే రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఎవడో కర్తృత్వాన్ని విడిచిపెట్టలేడు అంటే వాడు అహంకారాన్ని వాడు విడిచిపెట్టలేడు అంటే వాడికి ఆడికి అది వాడికి ఇష్టంగా ఉంటుంది, అది వాడికి ఇష్టంగా ఉంటుంది, వాడికి అది బాగా ప్రీతిగా ఉంటుంది కాబట్టి వాడు విడిచిపెట్టలేకపోతున్నాడు. అందులేదు ఆ కర్తృత్వంలో వాడికి ఏదో సారం ఉంది, ఈ అహంకారంలో ఏదో సారం ఉంది అనుకుంటున్నాడు అంటే అది వాడు విడిచిపెట్టలేడు. ఇంకా మీరు జిన్ని తినటం అలవాటు అనుకోండి, జిన్ని ఇడిచిపెడతారా? మీరు మీరు చేపల పులుసు అంటే ఇష్టం అనుకోండి, ఆ చేపల పులుసు మీరు ఇడిచిపెడతారు, మీకు ఇష్టమైంది మీరు ఇడిచిపెట్టరు కదా. అలా అహంకారం అంటే మన అహంకారం మనకి ఇష్టం, అది ప్రీతిగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది, దాన్ని ఇడిచిపెట్టలేము. ఏదైతే మనకి ఇష్టంగా ఉందో దాన్ని ఇడిచిపెట్టలేము ఇంక మనం. అదే రామకృష్ణుడు చెప్పాడు, అది చెడ్డదైనా విడిచిపెట్టలేము, ఏదైతే మనకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి. కర్తృత్వాన్ని విడిచిపెడతాను. ఇప్పుడు లోపల బంగారం ఉంది, లోపల ఇది కూడా ఒక ఉపనిషత్తులు చెప్పాడు, లోపల ఒక బంగారం ఉంది, లోపల ఆ బంగారం మనం పైకి కనపడకుండా మూట పెట్టేశారు. లోపల బంగారం ఉంది మనకి, ఆ బంగారం మన కళ్ళ కనపడకుండా పైన ఏం పెట్టారు? మూత పెట్టారు. ఆ మూతే అహంభావం, ఆ మూతే అహంభావం, ఆ మూతే కర్తృత్వం. వాడు వాడికి ఆ మూత వాడు తీరేడు, ఆ మూత తీసి బయటపడలేడు. ఏం చేత? ఆడికి ఇష్టంగా ఉంటుంది, ఆడికి ఇష్టంగా ఉంది, అంటే మూత తీసి బయటపడలేడు, బయట పడలేడు, ఆ మూత తీరేడు, బయట వేయలేడు, అంటే లోపల ఉన్న బంగారం కూడా ఆడికి కనిపించలేదు కదా. అది శాస్త్రం. ఆ కర్తృత్వం అనేది బంగారం పైన మూత లాంటిది. ఆ మూతను తీసేయగలిగితే లోపల బంగారం నీకు లభ్యం అవుతుంది. ఆ మూతను చెయ్యవు, 1000 జన్మలు ఎత్తున మూత చెయ్యవు. ఏంటంటే నీకు బాగా బాగా జీవితంలో నీ భర్త కంటే, నీకున్న ఆస్తిపాస్తుల కంటే నీకు అది నీకు అహంభావనే మూత నీకు ఎక్కిన ఇచ్చింది అని చెప్పి మనం దాన్ని తీసుకెళ్ళిపోతాం. మాయ అంటే ఎక్కడ ఎక్కడ మాయ? అది మనకి ఎంత పరికి రాందైనా అది మనకు బాగా ప్రీతిగా ఉంది, చాలా ఇష్టంగా ఉంది, అంటే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అంటే శాస్త్రాన్ని కూడా రిపీటెడ్గా వినాలి, మీకు విసుకొచ్చేలా వినాలి. అలాగే అహంభావం అనేది బంగారు మూతలుగా ఉంది, నీకు అది లోపల నీ హృదయంలో ఉన్న బంగారాన్ని కనపడిన ఇవ్వటా నీవు ఇలా రిపీటెడ్గా ఏంటంటే అప్పుడు ఎప్పుడైనా మూత తీర్చేద్దామనే బుద్ధి మీకు కలుగుతుంది, అప్పుడుగా కలదు. అది వినకపోతే ఇంక ఎంతేనే బుద్ధి రావటం లేదు, ఇంకా వినకుండా బుద్ధి ఎలా వస్తుంది? మనకి ఇచ్చుకొచ్చి ఇలా వినాలి, శాస్త్రాన్ని వినాలి. అంటే అది లోకంలోనే గొడవలు జరుగుతాయి, అది మీరు కూడికలు తీసి అక్కడ గొడవలోకి వెళ్ళకండి. లోకంలో గొడవలు మీరు ఎందుకు వచ్చారు? మీరు ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చారా? లోకంలో గొడవలు కూడికలు తీసివేతలో, ఎందుకు ఈ కూడికలు తీసివేతలు? లోకం అన్నది ఏదో జరుగుతూ ఉంటుంది, మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంది. కూడికల్లోకి తీసివేతలోకి వెళ్ళకండి, దానికి ముగింపు లేదు, దానికి ముగింపే ఉండే ఏదో జరుగుతూ ఉంటుంది లోకంలో. మన తీర్పులు చెప్పడం అంటే మానేయరు, మనం ఆడ మీద ఎడ మీద తీర్పులు చెప్పడం మానేయరు. తర్వాత నువ్వు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని అది ఆ పని నువ్వు అంశాలను బట్టి ఆ పని మొదలు పెట్టి కానీ నీ గొప్పను ప్రదర్శించడానికి మట్టిగా పని మొదలు పెట్టాడు. ఏదైనా పని మొదలు పెడుతున్నావు అనుకో, అంశాలు అంటే సమాజానికో లేకపోతే నీ కుటుంబానికో అవసరం అనుకుంటే మొదలు పెట్టాడు. అది నీ కుటుంబానికి ఉపయోగపడదా పని, సమాజానికి ఉపయోగపడదా అంటే ఇదికే నీ గొప్పని ప్రదర్శించడానికి మట్టిగా ఆ పని చేయొచ్చాను. చివరికి గొప్పలు తెలియని వాళ్ళందరికీ తెప్పలు వస్తాయి. నాకు ఈ మధ్య అనిపిస్తుంది కీర్తి కంటే గౌరవం కంటే కరివేపాకు మెరుగు శుభ్రంగా తాళింపులు వేసుకోవచ్చు. ఈ మధ్య అనిపిస్తాను నాకు గొప్పల కంటే కీర్తిలు గౌరవాల కంటే కరివేపాకు అనుకోండి మనం తాళింపులు వేసుకోవచ్చు. గౌరవం ఏం చేసుకుంటాం? నీకు శాంతి లేనప్పుడు, నీకు సుఖం లేనప్పుడు నీ గౌరవం ఎందుకు? నీకు ఉత్త పేర్లు మనం చరిత్ర చరిత్ర పుస్తకంలో చదువుతున్నాం, డాండీ గారు ఇంత గొప్పవాడు, లేకపోతే ఆడు ఇంత గొప్పవాడు, మదన మూలం మాలి గారు గొప్ప ఇంత గొప్పవాడు, అబ్రహం ఇంకా ఇంత, మనకి పాడి చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. నిజంగా అనుకుందాం వాడికి సుఖం లేదు అనుకోండి, వాడికి ఎందుకు నా పేర్లు ఒక్క పేర్లు, వాళ్ళకి సుఖం లేదనుకోండి, వాళ్ళకి శాంతి లేదనుకోండి, వాళ్ళకి జ్ఞానం లేదనుకోండి, చరిత్ర పుస్తకాలు పేర్లు రా ఎందుకు ఆ పేర్లు? వాళ్ళ జీవితాలకి మన పేర్లు చదువుకోవడానికి సరిపోతారంటాడు. వాళ్ళకి జ్ఞానం లేనప్పుడు ఆ పేర్లు మనం చదువుకుంటాం అంటే దానికల్ల వాళ్ళకు ఉపకారం లేదు మనకు ఉపకారం లేదు, కొత్త పేర్లు. భారత ఉందనుకోండి, భారతకి ఆరోగ్యం బాగోలేదనుకోండి, భారతకి ఆరోగ్యం చాలా బాగుందని పుస్తకం రాస్తే భారత ఉపకారం అనుకోండి. భారత బాగా ధనవంతురాలు, ఇండియాలో టాప్ 10లో 10 ఇండియాలో 10 మంది ధనవంతులు ఉంటే భారత్ కూడా ఒకరు అని పుస్తకంలో రాల్చేస్తారు అనుకోండి. ఎందుకు భారతకు ఉపకారం ఇలా మాట్లాడి ఏం చేసుకుంటున్నారు ఆ మాటలో? మనకు ఆవకాయ ఉపయోగపడుతుంది కానీ ఆ మాట మీకు ఏం ఉపయోగపడతాయి? టాప్టెన్లో నువ్వు ఉన్నావని రాసేస్తావు పుస్తకంలో ఏమి ఏమి ఉపయోగం నువ్వు? అందుకంటే అవకాశం ఉంటే పప్పులో గడుపుకోవచ్చుండవా? ఎందుకు ఈ పుస్తకాల్లో పేర్లు? వాళ్ళకి జ్ఞానం లేనప్పుడు జ్ఞానం వచ్చిందని పుస్తకంలో రాస్తే ఏం దానివల్ల ప్రయోజనం ఏంటంటున్నాను? ఉత్త పేర్లు, ఉత్త పేర్లు. మహాత్మా గాంధీ గారి గురించి మన పాఠాల పుస్తకంలో చదువుకుంటున్నాం. ఆయనకు ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఆయనకి శాంతి లేదనుకోండి, మీకు ఉదాహరణ చెప్తాం. ఆయన అజ్ఞానంలోంచి బయటకు రాలేదనుకోండి, మహాత్ములను రాస్తే వాటికి ఏంటి ప్రయోజనం? అన్నపూర్ణ అనారోగ్యంతో బాధపడతాం అనుకోండి, అన్నపూర్ణ ఆరోగ్యవంతుడని పుస్తకంలో రాసేస్తాం, ఏమి అన్నపూర్ణకు ఉపకారం ఏంటి? ఇవన్నీ ఉడికే పేర్లు, శుద్ధ ఉత్త పేర్లు, ఉత్త పేర్లు. ఇంక లోపల సుఖం లేనప్పుడు, శాంతి లేనప్పుడు ఎందుకు ఈ పేర్లు? ఎందుకు ఈ పేర్లు ఏం చేసుకుంటాము? రేపు ఇంటికాడు కూర్చుంటే రోజుకు ఒక ఆహ్వానం, అక్కడికి రండి, ఇక్కడికి రండి, ఆ కొట్టు ఓపెన్ చేస్తున్నాను, ఈ కొట్టు ఓపెన్ చేస్తున్నాను, మండల షాపులకి మేమే, టాటా షాపులకి మేమే, అక్కడ గడుపుతున్నాం, ఇక్కడికి ఈ మధ్య నాకు అనిపిస్తాను భయం చదివినాశాలు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇది బిల్లుకులో బిల్లు ఉందా? బిల్లుని కోసం నెలకు రెండు సార్లు రెండు మీటింగ్లో పెట్టేసి చదివినాశాలు వెళ్ళిపోదాం. కాకపోతే ఓపెనింగ్లు మేము, మండల షాపులకి మేము, టాటా షాపులకి మేము, మాకు అలవాటుని బట్టి చాలా షాప్ చెప్తున్నాం సార్ అంటుకోలేదు. మాకు అలవాటు ఓపెనింగ్లో అలవాటు అయిపోయింది, మాకు అలవాట్లో అలవాట్లో పొరపాట్లు వచ్చేస్తాయి. ఎలా అంటే సార్ లంకల కోలేజ్లో సారా షాపు ఓపెనింగ్ చేయమని చెప్తారు. సారా షాపుకు ఓపెనింగ్ చేయలేదని మాకు వెళ్ళకూడదని తెలియదు. మేము రిబ్బన్ కత్తిరించడానికి అలవాటు పడిపోయాము, వెళ్ళి రిబ్బన్ కత్తిరించి వెళ్ళిపోయాం, సారా షాపు ఓపెన్ చేయిస్తాం. సరే సార్, ఓపెన్ చేస్తారు, ఇది దిన్ని అమ్మారు అదే అన్నారు, ఇవన్నీ లోపలే ఇదేమో 500 అంటే, ఇది 300 సారా చేశారని తీరించారు, ఇది చెప్పారు మొత్తం రేట్లు అని చెప్పారని. ఒక గంటలో కూర్చున్న గంట కూర్చుని అసలు సారా షాపుకు ఓపెన్ మనం వెళ్ళకూడదని తెలియలేదు. అయిపోయింది అయిపోయింది ఓపెనింగ్, పొద్దున 9 ఓపెనింగ్, మళ్ళీ 10 తిరిగి వచ్చేసాం. మరుచుట్టు వంకలు కూడా మన భక్తులు ఉన్నారు, పాపం చాలా మంచివాడు అది. ఆవిడ మరుచుట్టు నలుగురు వచ్చి నలుగురు వచ్చేసాము. కాబట్టి నాన్నగారు ఇదేంటే మీరు ఆ వంకలు కొనేట్లో చాలా షాపు ఓపెనింగ్ వచ్చేసారంటే, అంటే సారా షాపు మనం అంటే అందరినీ సారా తాగమని మీ ఉద్దేశం అని అడిగారు. అంటే మీరు సారా షాపులు వెళ్ళి ఓపెనింగ్ చేస్తున్నారండి, అందరినీ బాగా సారా తాగమనా? అంటే మీరు మీటింగ్లో చెప్పేదేంటి సారా షాపులు ఓపెనింగ్ ఏంటి అని అడిగారు. అంటే అన్నాను నా పొరపాటు అది, అసలు లంకల కూడా వెళ్ళి సారా షాపు ఓపెన్ చేయకూడదని నాకు తెలియదండి. మీరు అందరూ సారా తాగాలని ఉద్దేశం ఉంటే మీరు వచ్చి ఓపెన్ చేయొచ్చు. అంటే అలవాటు మీ పొరపాట్లు వచ్చేస్తాయి, మీరు అర్థమవుతుంది? అలవాటు మీరు సారా షాప్కి కూడా వెళ్ళిపోతే ఎలా అండి? అంటే అసలు వెళ్ళకూడదని తెలియలేదు నాకు. అది పిలవటంలో అలవాటు అయిపోయింది, పిలవటం అలా వెళ్ళిపోవటం, మంగళ షాపులు, సాగుల షాపులు, కాఫ్ హోటల్లో ఏం కోసం వెళ్ళి ఏమిటండి వాక్పర్? ఇప్పుడు వాళ్ళు బ్రంటన్ అని 36లో రాశాడు, ఏమని రాశాడంటే మన మనస్సు ఏ గొడవలు అయితే బాగా బయటకు వెళ్ళిపోతుందో, అంటే ఈ షాపులు ఓపెనింగ్ అసలు చెప్పింది, ఏ గొడవల నిమిత్తం, ఏ వాసన నిమిత్తం, ఏ విషయం నిమిత్తం మనస్సు బయటకు వెళ్ళిపోతుందో, మళ్ళీ అంత కష్టపడితే కదా మనస్సు వెనక్కి రాదు, అది జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు మనకి ఎక్కడన్నా కాలు జారి పడిపోయాం, మళ్ళీ ఆ కాలు సరి చేయించడానికి చాలా టైం పడుతుంది, అంతే కదా, పడిపోవడం తేలిగ్గా పడిపోయాం, మళ్ళీ ఆ కాలు సరి చేయించుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాగే మీ మనస్సు ఏ విషయంలో అయితే బయటకు వెళ్ళిపోతాము తొందరగా, మళ్ళీ మనస్సు వెనక్కి రాలుతున్నాను, చాలా కష్టపడితే కానీ వెనక్కి రాలేము. నువ్వు బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతే ఎంత ప్రమాదం, నీకు అర్థం అవుతుంది. మళ్ళీ మనసు మనం ఈ చెడ్డ వాటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ అలవాటుని వెనక్కి తీసుకోవడం కూడా వెనక్కి తీసుకోవాలని మరి విషయం మర్చిపోతే అంతే ప్రమాదం. నువ్వు రోజు వేసుకుని టాబ్లెట్స్ మర్చిపోతే నీ శరీరానికి ఎంత ప్రమాదం, నేను చెప్పిన విషయం మర్చిపోవడం కూడా అంతే ప్రమాదం. ఈ బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్ మర్చిపోకూడదు, రోజు వేసుకుంటా ఉండాలి. అలాగే మీ మనసు ఏ విషయంలో అయితే బయటకు వెళ్ళిపోతుందో ఈ జ్ఞాపకం పెట్టుకో, మళ్ళా అంటే అంత కష్టపడితేనే కానీ నీ మనసు వచ్చి నీ హృదయంలో పడదు, కనుక లాక్కోవాలి. విద్యుత్ వేసుకోవాలి మనసుని, ఉపసంహరించు, ఉపసంహరించు. ఎంతో కష్టపడితేనే కానీ మళ్ళీ మనసుకు ఉపసంహారం కావాలి. అంటే నేను చాలా చోట్ల ఎల్లిన చోట్ల చెప్పొచ్చేస్తున్నాను, సభలకు రావండి. అంటే ఎవరొకరు ఓపెన్ చేస్తారు మనకు తగదంటున్నాను, అది నేను చెప్పి ఇప్పుడు ఓపెన్ చేసి కూడా ఎవరు ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, జడ్జి టీచర్లు ఉంటారు, ఎవరొకరు ఉంటారు, అది మనకు తగదు, మనకు అనవసరం, అది నేను చెప్పింది. అంతేకాదు ఈ ఓపెనింగ్ అన్నీ పొరపాటు అంటే అది నేను చెప్పడం లేదు, మనకు అనవసరం. అది ఎవరు ఎక్కడున్నాం జరగదు, నువ్వు పని ప్రారంభించేటప్పుడు ఆ పని ఎంతవరకు అవసరం, ఆ పని ఎంతవరకు ఉపకారం, దానికి అది సమాజానికి మంచిదా, కుటుంబానికి ఉపయోగపడుతుందా, సమాజానికి ఉపయోగపడుతుందా, కానీ నీ వివేకంతో ఆలోచించి, బుద్ధితో ఆలోచించి చెయ్యాలి. కానీ దాదాపు ఈ పని చేయటం మనకు గౌరవం పెరుగుతుందని కానీ గొప్ప వస్తుంది కానీ ఆ రకంగా చెయ్యి. నువ్వు చెయ్యాలంటే చెయ్యి, మంచిది అయితే చెయ్యి, కాదు మాని. అంతేకాని అహంకారంతో పని ప్రారంభించదు. ఈ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి, ఈ అజ్ఞానాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఆ పని మట్టికి చేయకండి. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్, మీరు పని అయితే చేస్తే చెయ్యండి. అంతేకాని మీ యొక్క అజ్ఞానాన్ని, మీ అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఆ పని చేయకండి. అవసరమైతే చేయండి, దాకా వదిలేయండి, కానీ మీ అజ్ఞానాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం వాటికి ఆ పని చేయండి. ఇవన్నీ ఉంటేనే నాకు భక్తుడు. కాక నేను చెప్తున్నాడంటే మీ బొట్లు, మా మీ బొట్లు మీకు ఎలా బాగుంటుందో అలా బొట్లు పెట్టుకోండి. మీరు బొట్లు పెట్టుకోండి, మీకు ఎలా ఏ రకంగా ఇస్తే మీరు బొట్లు అడ్డ బొట్లు ఏ రకంగా మీ బొట్లు మీ పత్రిలో పెట్టుకోండి. వద్దంటారు ఇది బొట్టు, మీ పత్రిలో మీరు పెట్టుకొని ఈ లక్షణాలు కలిగి ఉంటారు, ఈ లక్షణాలు మీకు కలిగి ఉంటే ముఖ్యం అని చేత మీ పరిసరాలు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. మీరు అర్థమవుతుందా? అక్కడ మీ పరిసరాలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. మీ సాధ్యమంత వరకు మనసులో పొల్యూషన్ రాకూడదు, మనసులోకి పొల్యూషన్ రా. పూర్వం పొగ పొయ్యిలు ఉండేవి, ఆ పొగ పొయ్యిల వల్ల గోళ్ళ కొంచెం మసి అంటుకునేది. అలాగే వాతావరణం పెరిగే వాతావరణం మంచిది కాదనుకోండి, మనసు పాడవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు చెప్తారు ఇరుగు ఇరుగు కొడుకు కూడా చూసుకుని ఇల్లు కట్టుకోండి. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమంటారంటే మీ కొడుకుని ఎవరు ఉన్నారో చూసుకుని, మీ కొడుకు కూడా చూసుకుని అది ఇల్లు కట్టుకొని కంగారు పడి ఇల్లు కట్టుకోవద్దని. మీ కొడుకు ఇరుగు పొరుగు కూడా చూసుకుని అది ఇల్లు కట్టుకోండి, ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే అని చెబుతారు మామూలుగా. అయితే నువ్వు పని చేసేటప్పుడు అక్కడ అవసరం ఉందనే చేయాలి, అవసరం లేకపోయానుకో గౌరవం కోసం చేయొద్దు, అవసరం అయితే చేయి, దాన్ని వదిలేయి. అంతేకాని నీ అహంకారాన్ని ఒప్పించుకోవడం కోసం ఆ పని అక్కడ చేయొద్దు. తర్వాత జీవితంలో నీకు ట్రబుల్స్ వస్తాయి, డిఫికల్టీస్ వస్తాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి, నీ కోరికలు అన్నీ నెరవేరు, కొన్ని నెరవేరుతూ ఉంటాయి, కొన్ని నెరవేరు, నువ్వేమో డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, జరిగిపోయిన విషయాలన్నీ తలపెట్టుకోవద్దు. ఈ గోడ అవసరం మనుషులు ఎవరో కనపడరు. అలాగే జరిగిపోయిన విషయాలు ప్యాస్ట్ ఇది, ప్యాస్ట్ అయిపోయింది అయిపోయింది, జరిగిపోయిన విషయాలు అసలు ఏది తలపెట్టుకోవద్దు. చేలో నీరు. రామకృష్ణుడు అంటాడు చేలో నీరంతా బయటకు వెళ్ళిపోయింది. చేలో నీరు బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయింది అని పదిసార్లు అనుకోవద్దు. కొత్త నీరు పెట్టుకోవడం జరిగిపోయింది. గొడవ ఏదో జరిగిపోయింది. మళ్ళీ ఈ భగవంతుని స్మరించుకుని కొత్త జీవితం నిర్మించుకోండి. పరగడి తెప్పారు. జరిగిపోయిన గొడవలు పూర్తిగా మర్చిపోయి అప్పుడు ఎలా జరిగింది, అమావాస్య రోజు ఎలా జరిగింది, పౌర్ణమి రోజు ఎలా జరిగింది, జరిగిపోయిన గొడవ పరగడి తెప్పారు. ఆ మర్చిపోవడం కూడా మంచిదే. అది కూడా దైవానుగ్రహం అయితే మరుపు రాదు. అంటే మీరు భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ ది ప్రజెంట్. మీరు భూపకాలాన్ని అసమాన తలపెట్టుకోవడం కంటే వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు అర్థమవుతుంది, జరిగిపోయిన కాలాన్ని మీరు అసమానం తలపెట్టుకోవడం కంటే చేతిలో కాలాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మీకు 80 ఏళ్ళు అనుకోండి, మాట్లాడచ్చు. ఇంతవరకు మీకు భక్తి లేదనుకోండి, భక్తి లేదు అనుకోవడం కంటే ఇప్పటి నుంచైనా భక్తి సంపాదించుకోండి అని చెప్పాను. మీకు ఇప్పుడు 80 సంవత్సరాల వయసు, 85 ఏళ్ళు వచ్చేసింది. ఇంతవరకు మనం రాముని స్మరించలేదు, ఏమీ స్మరణ దైవస్మరణ లేదు, ఒక మంచి పని చేయలేదు, ఒక మంచి మాట మాట్లాడలేదు, కనీసం ఎవరి క్షేమం కూడా మనం కోరలేదు అని జరిగిపోయిన కూడా మనం తెచ్చుకోవడం కంటే ఈ వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్రెడీ నిండింది ప్రజెంట్. బద్ధకం వద్దు. ఏదైనా పని ఇంట్లో పని ఉందని కూడా మనం చేసుకోవాలి, కానీ బద్ధకం ఇప్పుడు వసుంధర ఉందని కూడా 5 దేవారం వసుంధర సాయంత్రం చేసే పని పొద్దున్న చేసేస్తుండే, రేపు చేసే పని 7 సాయంత్రం చేశారు. పని రేపు చేయాలనుకోండి, ఇవాళ సాయంత్రం చేసేస్తుంది. ఇవాళ సాయంత్రం చేసుకోవాలి, సాయంత్రం చేసుకోవాలి, సాయంత్రం అలాగే చేయాలని పొద్దున్న చేసేస్తుంది. అంటే వసుంధర కానీ మనం కూడా కర్మయోగులే ఉండాలి. వసుంధర కర్మయోగి, వసుంధర కర్మయోగి. అంతేగా ఉపనిషత్తులు ఏం చెప్పి భగవద్గీత గొప్పతనం ఏంటంటే, నీకు జ్ఞానయోగం వల్ల ఏమొస్తుందనుకుంటున్నావో, జ్ఞానయోగం వల్ల ఏ ఫలితం వస్తుందో కర్మయోగం వల్ల కూడా అదే ఫలితం వస్తున్నారు. మీకు అర్థమవుతుంది, జ్ఞానయోగం వల్ల నీకు ఏ ఫలితం వస్తుందో కర్మయోగం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. కొంతమంది పని చేయకుండా రేపు అనుకుంటారు. అంటే మన బద్ధకం వల్ల, మనం సోమరతనం వల్ల ఈ పని మానేస్తున్నామని అనుకోకుండా రేపు, ఆ రేపు ఇంకా రాదు అసలు వాళ్ళకి. వాళ్ళకి రేపు అనుకుంటారు, రేపు రాదు కదా అసలు. ఇంకా ఏడకి రేపు, మళ్ళీ రేపుడు ఇంకోటి ఆ రేపు అవుతుంది, ఇంకా రేపు రాదు ఇంకా. అంటే మనం బద్ధకం వల్ల పని మానేస్తున్నామని వాళ్ళకి తెలియదు. సోమర్తనం వల్ల సోమర పోటీకి ఏమో లేదు పరంలేదు. అలా సోమర్తనానికి అలవాటు పడకూడదు. తర్వాత మన శరీరాన్ని ఎక్కువ సుఖపెట్టేయకూడదు. కొంతమంది శరీరాన్ని ఎక్కువ సుఖపెట్టేస్తారు. శరీరంలో ఆరోగ్యం ఉందని చెప్పి ఏదో పని చేయాలి మనం. అది ఆరోగ్యానికి కూడా మంచిది. మరీ ఎక్కువ శరీరాన్ని సుఖపెట్టకూడదు. మన పని మనం చేసుకోవాలి. అమెరికాలో ఇంగ్లాండ్లో ఆడవాళ్ళు లేడీస్ కూడా చాలా కష్టపడే పని చేస్తారు. మగవాళ్ళు ఇల్లు తుడుస్తూ ఉంటారు, అక్కడ బద్ధకం లేదు. పురుషులు కూడా ఇల్లు తూడి చేసుకుంటారు. అమెరికాలో ఇంగ్లాండ్లో ఈ పని ఆడవాళ్ళు చేయాలి, ఈ పని మగవాళ్ళు చేయాలని ఏమి లేదు. కానీ ఇక్కడ విభాగం ఉంది. ఇల్లు మగవాళ్ళు చూడకూడదు, ఆడవాళ్ళే చూడాలి అని ఇక్కడ మగవాళ్ళు ఎవరు ఇక్కడ ఇల్లు చూడవాలి, అక్కడ తూడి చేస్తారు. వంట కూడా మగవాళ్ళు అవసరం అయితే లేడీస్ ఏదైనా పని మీద ఉంటాడు, చంపతిల్లారనుకోండి లేడీస్ మగవాళ్ళు అవసరం అయితే వంట వండేస్తారు. అంటే పని విభజన లేదు. ఈ పని స్త్రీలే చేయాలి, ఈ పని పురుషులే చేయాలని విభజన లేదు. నేను భారతనే ఒక ఊరు మింగలను, అక్కడ మీటింగ్ పెట్టారు. మా మీటింగ్ పెట్టారు ఆ భారతలో. మీటింగ్ పెడితే అది భార్యలు ముందు వచ్చేస్తారనుకోండి, మీటింగ్ కాడ కుర్చీలో కూర్చుంటారు. ఆ కుర్చీ సరిపోను, భర్తకి చెల్లె కూర్చుంటాడు, లగడిది లగటలే లగట లేదు. ఈ బా ఇక్కడ కూర్చుంటాడు, కానీ భర్త ఇక్కడ కూర్చుంటున్నాడు. అది మనం లేవాలని వాళ్ళకి అనిపించాలని లగటే లేవదు. ఇంకోడు ఇదేంటి లేవుతాడని ఆడ అనుకోడు. అదే ఇండియాలో అయితే 6 నెలలు పే చేయదు. ఇండియాలో అయితే విడాకులకి వెళ్ళిపోతారు. అటువంటి గొడవలు ఉంటాయి. నేను భారతలో చూశాను, లేవరు అంతే అంతే ఇక్కడ అంతేనండి అన్నారు. మేము ముందు వచ్చాము, కూర్చున్నాం, ఇంకా లేవరు అన్నారు. అంటే రాగవడం కాదు, అంటే భర్త మీద ఇష్టం లేకపోవడం కాదు. అది నా భార్యకి నా మీద గౌరవం లేదని వాడు అనుకోడు. అలా అంటే వాడు ఆచారం అది. ఇక్కడైతే పెద్ద పేచేది. మరి దీనికి పెద్ద మనుషులు ఉండాలి, ఇండియాలో పేచీ తీరుస్తున్నారు. పని విభజన లేదు, స్త్రీకి పురుషుల మధ్యన ఇక్కడ పని విభజన ఉంది. అమెరికాలో అక్కడ పని విభజన లేదు. అందరూ ఏ పనైనా టైం చేతికి ఏ పని అంతా పని చేస్తారు. పురుషులు ఉన్నారు కూడా టైంకి లేడీ సాధించంగా వచ్చారు ఇంటికి పూజ చేస్తారు, ఇల్లు అంతా పూజ చేస్తారు. తెలుగు పిల్లులన్నా పిల్లులన్నా తర్వాత పిల్లులు ఒకటి కుక్కలు ఒకటి అనేది ఇష్టం. ఆ పెంచుతూ ఉంటారు పిల్లుల్ని, కుక్కలను పెంచుతూ ఉంటారు. మనకు రోతరం ఉంటుంది అలా పిల్లుల్ని కుక్కలను పెంచారు. మనకేమో పొద్దున్న పిల్లి చూడకూడదు అంటారు. నేను ఎంగలాంటి లేవగానే చెప్తే మనసారి మీకు వచ్చేసి మన ఇండియాలో పొద్దున్న లేవగాను పిల్లిని చూడకూడదు అంటారు. ఇది ఆచారం కదా ఇక్కడ. నేను ఇంగ్లాండ్లో లేవగాను అది పెంపుడు పిల్లలు ఎక్కడికి వెళ్తే బయటకు వెళ్ళా కదా, నేను ఏం చెప్పి చూడ మనం చూడకూడదని మనసు మీద కూర్చుని కుక్కను పెంచుతా ఉంటారు, పిల్లిని పెంచుతూ ఉంటారు. అంటే పని విభజన లేదు. పని ఉంది వాళ్ళకి. అమెరికా ప్రెసిడెంట్ ఆదివారం ఆడు కారు ఆడికి నీళ్ళు పెట్టి కడుక్కుంటాడు. ఆడు కారాడు ఇక మనం డ్రైవర్ని కడకమంటాం. అమెరికా ప్రెసిడెంట్ వాడికి ప్రతి ఆదివారం ఆడు కారు ఆడు కడిగేసుకుంటాడు. అడిగి ఏమనిపించింది, మనం ప్రెసిడెంట్ చేస్తాం మన కారు కడుక్కోకూడదు. అసలు ఆ పని ఎందు గౌరవం అంతే ఆడకు. మనకు పని అంది గౌరవం లేదు అసలు. మన ఇండియా వాళ్ళకి అలవాటు అంటే పని తప్పించుకోవడానికి చూసుకో. పని ఎలా పని చెయ్యాలనుకో, ఎలా తప్పించుకుందామని చూ అలా అలవాటు పడుతుంది. అంటే నీ పని ఏదైనా మొదలుపెట్టేటప్పుడు అది మీ కుటుంబానికి ఎంత అవసరం, లేదా సమాజానికి అవసరం, జాగ్రత్తగా చూసి ప్రారంభించండి. ఆ పని అహంకారం కోసం మొదలు పెట్టండి. బాగా అర్థమవుతుంది మీరు. ఇది అవసరం ఉంటే చేసుకోండి, లేకపోతే బాగా గొప్పల కోసం అహంకారం కోసం ఆ పని అసలు మొదలు పెట్టద్దు. ఆ పని అసలు మొదలు పెట్టద్దు. తర్వాత ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే మీకు అనుకూలమైన సంఘటన వస్తే కుంగిపోకండి, మీకు ప్రతికూలమైన సంఘటన వస్తే కుంగిపోకండి. తర్వాత ఎవరిని చూసి ధ్యాస పడకండి. మీరు మనుషుల్ని ఎవరిని చూసి ధ్యాస పడండి. ఎంచదంటే ఈ ఓట్లు వేసేటప్పుడు ఈ ప్రేమను బట్టి ద్వేషాన్ని బట్టి వేస్తారు. ప్రేమ నెమ్మదిగా నడుస్తుంది, ద్వేషం తీరిక వెళ్తుంది. మీకు ఎవడమైనా ద్వేషం ఉందనుకోండి, అది మంచివాడు అనుకోండి, కానీ మీకు ద్వేషం ఉంది కాబట్టి వాడికి ఎగినచ్చోటికి మీకు ఓటు వేసేస్తారు. ఇది మనం తెలుస్తాం, మన మనసుకి తెలుస్తాం కదా. వాడు మంచివాడు నాలుగు ద్వేషం ఉంటే వాడికి ఎగినిస్తాడు. తర్వాత ప్రేమ తొందర నెమ్మదిగా నడుస్తుంది, ద్వేషం తీరిక వెళ్ళిపోతుంది. మీరు ఆలోచన తెలుసుకోండి. తర్వాత ఎవరి మీద మనకు ద్వేషం ఉంటే ప్రమాదం ఏంటంటే, మనకి ఎక్కడ ఎవరి మీద అయితే ద్వేషం ఉంటే అది అసమాన జ్ఞాపకం వస్తుంది, దేవుడు జ్ఞాపకం రాడు. అంటే ద్వేషం ఉంటే ఇక్కడ భగవంతుడు ఎందుకు చెప్తున్నాడంటే, రహస్యం చూడండి, మీకు ద్వేషం ఉంటే మనసు బాహ్య ముఖానికి వెళ్ళిపోతుంది. ద్వేషం ఉంటే ఏమవుతుంది, బాహ్య ముఖానికి వెళ్ళిపోతే అహంకారం పెరిగిపోతుంది, తర్వాత మీకు శాంతి దొరకదు. అంటే ఎవరి మీద మీరు ద్వేషం పెట్టుకోవచ్చు, వాళ్ళు చెడ్డవాళ్ళైనా ద్వేషం పెట్టుకోవచ్చు. అంతకంటే చెడ్డవాళ్ళు లేరు అనుకున్నా చిన్నైతే స్నేహం మానేయండి, ద్వేషం పెట్టకూడదు. అంటే గీతలు ఏమని చెప్పాడంటే, ఏనుగులు బ్రాహ్మణుడిలో ఏనుగులు మీకు తెలుసు, వేదాలన్నీ చదువుకున్న బ్రాహ్మణులు ఏనుగులు కుక్కలు కుక్క మాంసం తినేవాళ్ళు చండాలుల్లో మీకు అర్థమవుతుందా, అందరి హృదయాల్లోనూ ఒకటే వస్తూ ఉంది. వీళ్ళు ఏం కుక్కలోని కుక్కలు వాడు కుక్క మాంసం తింటున్నాడు అని వాడిని కూడా అసహ్యం పెట్టుకోవద్దు. వాళ్ళు అంతర్యాముగా ఉన్న నారాయణ చూడటం నేర్చుకోండి. ఏనుగులు ఉత్తమ బ్రాహ్మణులు వేద పండితులు కుక్కలు కుక్క మాంసం తినేవాళ్ళు అందరిలోనే అంతర్యాముగా నారాయణ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, వాడినే చూడండి. వాడు కుక్క మాంసం తింటున్నాడని మీరు తింటే తింటాడు వాడిని, వాడి మీద మీరు ద్వేషం పెట్టు ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. తర్వాత మీరు ఏదైనా మంచి చెప్తారనుకోండి, మీరు వాళ్ళు వినరనుకోండి, వినకపోతే మీకు కోపం వస్తుంది. అలా కోపం అని అసలు చెప్పేసి వదిలేయితే మీ డ్యూటీ చేసేసి వదిలేయటం తర్వాత బాగుపడిన వాళ్ళు బాగుపడిపోతారు, పాడైన వాళ్ళు పాడవుతూ ఉంటారు. కానీ మీరు చెప్పడం ఏంటి డ్యూటీ? మీరు కృష్ణుడు రాజభారానికి వెళ్ళాడు, పాండవులకి కౌరవాలకి మధ్య యుద్ధం వచ్చే ముందు ఆ యుద్ధం ఆపు చేయడానికి రాయభారానికి వెళ్ళాడు. ఎవరు అడిగారు రాయభారం ఫెయిల్ అయిపోతుందని తెలుసుకోవడానికి ఎందుకు వెళ్ళావని? అది రాయభారం నువ్వు చేసినా ఫెయిల్ అయిపోతుందని నీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు వెళ్ళావంటే ఫెయిల్ అయిపోతుందని తెలుసుకొని డ్యూటీ చేయడానికి వెళ్ళాను. ఫెయిల్ అయిపోతుందని నాకు తెలిసి రాయభారం ఎందుకు వెళ్ళా అన్నాడు? డ్యూటీ చేయలేదు అంటే మనం మాట చెప్పాలి, వాళ్ళు వినకపోతే వేరే విషయం, మనం డ్యూటీ చేసినట్టు అవుతుంది. అది కూడా చెప్పాడు కృష్ణుడు. ఇప్పుడు నీ తరఫున మహామహావేదులు ఉన్నారు, మహామహా దుర్యోధనుడు చెప్పాడు నీ తరఫున గొప్ప గొప్ప యోధులు ఉన్నారు, అందులో ఆ కర్ణుని చూసి నువ్వు మిగతాడు భీష్ముడు ద్రోణుడు చచ్చిపోయిన ఒక కర్ణుడు మొత్తం మీద భారత యుద్ధం అంతా నీ కౌరవ సైన్యాన్ని నెగ్గిస్తాడని నమ్మకం నీకు ఉంది. అడుగు లోపల అది ఉండేది ఎవరికి? దుర్యోధనకు ఉండేది. భీష్ముడు చచ్చిపోతే చచ్చిపోతాడు, ద్రోణుడు చచ్చిపోతే చచ్చిపోతాడు, ఒక కర్ణుడు చాలు మన యుద్ధంలో జయించడానికి, అంటే కౌరవ ఈ కౌరవులు జయించడానికి ఒక కర్ణుడు చాలు మనకి అని ఒక నమ్మకం ఉంది. ఎవరికి? దుర్యోధనుడికి నమ్మకం ఉంది. ఒక కర్ణుడు కాదు లక్ష కర్ణుడు వచ్చినా ఊడ్చేస్తాడు అర్జునుడు అని చెప్పి బాగా ముందు ఆలోచి. ఒక్క కర్ణుడు చూసే నీకు భూములు ఆడటం లేదు. నీకు ఒక కర్ణుడు ఉన్నాడు అంటే భీష్ముడు ద్రోణుడు మహావీరులే. ఒకవేళ ఆయన చచ్చిపోయిన కర్ణుడు చాలు నీకు యుద్ధంలో జయించడానికి అంటున్నావు. అది కూడా చెప్పాడు దుర్యోధన, నీ మనస్సు నాకు అర్థమైంది. ఒక్క కర్ణుడు కాదు 1000 కర్ణులు వచ్చినా 100000 కర్ణులు వచ్చినా యుద్ధంలో మూడు చవకలు పడేస్తామని చెప్పాడు. కానీ వాడికి నమ్మకం కుదరలేదు. ఎవడికి? కృష్ణుడు చెప్పిన మాటలకి వాడికి దుర్యోధన నమ్మకం లేదు. అంటే కర్ణుడు బలం మీద వాడికి నమ్మకం ఉంది. కానీ నీకు అర్థమవుతుంది, కర్ణుడు బలం మీద నమ్మకం, కృష్ణుడి మాట మీద నమ్మకం లేదు. అంటే ఆడికి దైవ బలం లేదు, అక్కడ భౌతిక బలం ఉంది. కానీ మన ఆంధ్రులు అందరూ కౌరవుల తరపున ఉన్నారు ఆ రోజుల్లో. మనం అందరం కౌరవుల తరపున పనిచేసాం. మన ఆంధ్రులు ఎవరు పాండవుల తరపున లేరు. మన ఆంధ్రులకి ఇప్పుడు కూడా బానిస బుద్ధే. అంటే ఎవళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళకి కూలీల కింద తయారు చేస్తారు. ఆంధ్రులకి ఈ బుద్ధి అప్పుడు ఉంది. ఇప్పుడు ఎవళ్ళైతే అధికారంలో ఉన్నారో వాడికి కూలీల కింద చేస్తారు. ఆంధ్రులందరూ కౌరవుల తరపున అది వదిలేద్దాం. ఒక్క కర్ణుడు అంటే కర్ణుడు బలం మీద దుర్యోధనుడికి నమ్మకం కాదు, కృష్ణుడు చెప్పిన పరమాత్మ చెప్పిన మాట మీద నమ్మకం లేదు. అదంతా వదిలేదు. ఇది ఒకటి అర్థం చేసుకుని వెళ్ళిపోండి. మరి యుద్ధం ప్రారంభం అవుతాము. యుద్ధం రాజభారం ఫెయిల్ అయిపోయింది, ఇంకా కూడా వదిలేద్దాం. యుద్ధం ప్రారంభమవుతుంది. ఏమయ్యా కృష్ణ, ఏమయ్యా బావా బావా, ఏంటి అందరూ మా చుట్టాలు ఎవరు? మరి కౌరవులు ఆయన చుట్టాలి కదా, ఆయన పెత్తండ్రి కొడుకులే కదా. వీళ్ళందరూ మా చుట్టాను. మరి భీష్ముడేమో తాతగారు, ద్రోణుడేమో మాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు, అందరూ కావలసిన వాళ్ళే, అందరూ కావలసిన వాళ్ళే. ఏం చేయాలి కోసేయమంటారంటే అన్నాడు. ఏంటి కోసేయాలంటే? ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి. మీరు వీళ్ళందరూ మాకు కావలసిన వాళ్ళు, మీరు పరాయి వాళ్ళు లేరు మాకు. ఏంటి యుద్ధం చేసి అది కదా యుద్ధానికి నేను నిన్ను పిలవలేదు, నన్ను తీసుకొచ్చావు నువ్వు. నేను ద్వారకలో నా ఇంటికా నేను పడుకుంటే యుద్ధానికి రా, నాకు సహాయం చేయమని తీసుకొచ్చావు నువ్వు. నా ఇంటికా నేను పడున్నాను, నేను ఎక్కడో ద్వారకలోనే. నువ్వు దుర్యోధనుడు సిద్ధమయ్యారు మా ఉద్యానంలో సైన్యం, నువ్వు వచ్చావు దుర్యోధనుడు వచ్చాడు, నా సైన్యాన్ని ఆడుకోరుకున్నాడు, నన్ను నువ్వు కోరుకున్నావు. ఇప్పుడేమో యుద్ధం చేయనంటారంటే, నేను నేను యుద్ధానికి పిలవలేదు, నువ్వు నన్ను పిలిచావు యుద్ధానికి. ఇప్పుడేమో యుద్ధం చేయనంటారంటే, అంటే యుద్ధం చేయలేదు అందరం మాకు కావలసిన వాళ్ళు కదా అంటారు. ఎవరు? అప్పుడు అర్జునుడు అనేది ఎవడో చంపటానికి, భీష్ముని చంపుతావా, ద్రోణుని చంపుతావా, కర్ణుని చంపుతావా? భౌతికమైన అంతనాడు కరెక్టే దుర్యోధనుడు. భౌతికమైన అంచనా అది కరెక్ట్, ఎవరు చంపగలను. కానీ అప్పుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ నేను చంపేసి అడి పరిణామం. వీళ్ళందరూ ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకోండి, నీ ఎవరినైతే చంపుదామనుకున్నావు, ఈ కర్ణుడిని, ద్రోషుణ్ణి, ఈ మహావీరుడు, పెద్ద పెద్ద వీరులు మహావీరులందరినీ చంపి పోగులు పెట్టించారు. నేను చంపిన వాళ్ళని చంపటం వాళ్ళకి అంటే ఇప్పుడు మన ఎలక్షన్ నెగ్గాం అనుకోండి, భగవంతుని నెగ్గించాడు అది, నీకు అర్థమవుతుంది. కానీ మనం నెగ్గాం అనుకుంటాం, అక్కడ కేవలం చిరంజీవి దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ, ఈ షావుకారుల అమ్మాయి దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ, మరి ఏదైంది ఆ డబ్బు ఆడికి ఖర్చు పెట్టాలని ఆడికి బుద్ధి కలగలేదు, ఆ టైంకి బుద్ధి కలగలేదు. చిరంజీవి పాలకుల్లో ఓడిపోవటేంటి అంటే, ఈ అమ్మాయి షావుకారుల అమ్మాయిని ఎవరిని నెగ్గించారు, భగవంతుడే నెగ్గించాడు. మీకు అర్థమవుతుంది, నేను నెగ్గాన్ని కూర్చారని అనుకొచ్చాను, వేరే విషయం. అక్కడ ఏం అర్జునుడు చెప్పి కృష్ణుడు చెప్పింది అర్థం చేసుకోండి. నువ్వు భీష్ముడితో ఎలాగ యుద్ధం చేయటం, వాడు తాతగారు అంటున్నావు, ఒకడు గురువు అంటున్నావు, ఒకడు ఏమో సోదరులు అంటున్నావు, స్నేహితులు అంటున్నావు, ఎవరో చెబుతున్నావు, వీళ్ళందరినీ చంపేసుకోవాలని పెట్టించాను. వీళ్ళందరినీ ఈ శవాలని నువ్వు చంపటం అయ్యా అంటే, నేను ఎవడైతే చంపేసి ఉంచానో వాళ్ళని నువ్వు చంపుతున్నావు. అలాగే మీ జీవితంలో ఏ పనులు అయితే మీ ద్వారా అవ్వాలనుకున్నా అవ్వాలనుకుంటున్నా అయినయో, అది నేను చేసి పెడితే మీరు చేశాను, నేను మేము చేశామని మీరు అనుకుంటున్నారు. ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి. మీ జీవితంలో మీరు బాగుపడే పద చేశాడనుకోండి ఈశ్వరుడు, అది ఈశ్వరుడు చేసుకోవడానికి మేము బాగుపడ్డాం అనుకున్నాడు. మీరు బాగుపడేది ఈశ్వరుడు చేసి ఉంచాడు ముందు, అది అలా జరిగింది కాబట్టి మేము బాగుపడాలనుకుంటున్నారు. హుషారాన్ని నేను నెగ్గించండి, హుషారాన్ని ఎవరు నెగ్గడానికి, ఎక్కడ చేరండి, ఎక్కడ హుషారాన్ని. ఇప్పుడు డబ్బు కొట్టు కొలుచుకునే ఎక్కడ ఆ డబ్బు ఇచ్చారు, ఈ హుషారానికి డబ్బు అంటే చిరంజీవి డబ్బు అంటే. డబ్బులను తక్కువ, పలుకుబడులను తక్కువ కదా, ఎందుకు నెగ్గినట్టు. మీరు అర్థం చేసుకున్నారంటే ఇప్పుడు మీరు బాగుపడ్డారనుకోండి, పరమాత్మ మీకు అది బాగుపడే విధానం చేసి చూపించాడు. పరమాత్మే మీరు మీ పూర్వకర్మను బట్టి, మీ పూర్వపుణ్యాన్ని బట్టి పరమాత్మ అక్కడ మీకు ఆ పని చేసి పెడితే మీరు ఏమనుకుంటున్నారంటే, పెద్దవాళ్ళం మనం, అందుకంటే అర్జునుడి కంటే పెద్దవాళ్ళం. అర్జునుడితో ఎందుకు పోలుతాం మనం, ఒక వీరత్వంలో పోలుతామా, ఒక ఐశ్వర్యంలో పోలుతామా, ఒక బలంతో పోలుతామా. ఐశ్వర్యుడి అర్జునుడి దగ్గర మనం ఎందుకు పనికిరాం కదా. అటువంటి అర్జునుడిని అక్కడ పెట్టుకుని, నేను ఎవరినైతే, నువ్వు ఎవరినైతే చంపుదావు అనుకుంటున్నావో వాళ్ళందరినీ చంపేసి పోగులు పెట్టించారని. అర్జున ఎంతకంటే అఘోరం ఏంటండి, నువ్వు చేతులు ఆడించి సరిపోతుంది, నువ్వు చేతులు ఆడించి సరిపోతుంది. మీరే ఎవరైనా పండితులు అయ్యారనుకోండి, అదే ధనవంతులు అయ్యారనుకోండి, ఆ ఏర్పాట్లు మీకు భగవంతుడు చేసి ఉంచాడు. మీరేమనుకుంటారండి, నేను ధనవంతులు అయిపోయింది, భగవంతుడు చేసిన ఏర్పాటు అని మీకు తెలియదు. అర్జునుడు కూడా అలా అనుకున్నాడు, వీళ్ళందరినీ జయించేశాను. అర్జునుడు ఎవరు జయించగలుగుతున్నారు, ఈ రహస్యం మనకు అర్థమైతే మనకు గర్వం రాదు. అందుకు నేను చెప్తాను, ఈ రహస్యం మనకు అర్థమైతే ముందు గర్వం రాదు. ఇదంతా ఈశ్వర సంకల్పం ప్రకారం నడుస్తుంది, ఇదంతా ఈశ్వర సంకల్పమే. ఇందులో మనం తిరిగిచ్చేటతో నిమిత్తం లేదనే విషయం మీకు నోటితో చెప్పడం కాదు, మీ గుండెకి తాకితే మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు గర్వం రాదు. అది అర్జునుడికి అప్పుడు భయం పోయింది, అంటే మీ తంపి పోగులు పెట్టించాను. ఎవరు చంపుతారు, ఆ మూడో రోజును ఏడో రోజును ఆ భీష్ముడు యుద్ధం నుంచి యుద్ధం చేస్తాంటే తాతగారికి గాలికి వచ్చేవాడు. రోజు పొద్దున్న యుద్ధానికి వెళ్ళేముంది ఆయన దుర్యోధనుడు తాతగారికి గాలికి వచ్చేవాడు, తాతగారు మీ వల్ల అయిపోవాలి అంటారు. ఒకరోజు మూడో రోజుని ఏడో రోజుని యుద్ధం నుంచి అభ్యర్థం చేస్తున్నా అంటే, భీష్ముడు అభ్యర్థం చేస్తున్నాయంటే సాయంత్రానికి పాండవులతో సహా పాండవులు సైన్యం కూడా చచ్చిపోతుంది చూడు ఎక్కడించుకోడు. తాతగారి ముందు ఎవడు ఆగలేరు, ఆయన ఎవడో చంపలేడు, తాతగారిని ఎవడో చంపలేడు. మీకు అర్థమవుతుంది, ఆడేం చచ్చిపోవాలని అనుకుంటే చచ్చిపోతాడు కానీ ఎవరో చంపలేరు ఆయన, 1000 మంది అర్జునుడు చంపలేరు. మధ్యాహ్నం 2 అయింది, సూర్యుడు అస్తమించేప్పటికీ యుద్ధం ఆఫ్ చేస్తారు. ఆ రోజుల్లో మధ్యాహ్నం 2 అయింది, రాత్రికారిని ఎవడో ఆఫ్ చేయలేకపోతున్నాడు, మీదకి వచ్చేస్తున్నాడు. అబ్బు అర్జునుడు ఏదో యుద్ధం చేస్తున్నాడు, అసలు చేయకపోవడం కాదు చేస్తున్నాడు, వాడు విద్యుత్ నుంచి మీదకి వచ్చేస్తాంటే అంటే అప్పుడు చేతులు ఏమి లేవు, ఎవడు పరమాత్మ చేతులు ఏమీ లేదు, ఒక్క ఒట్టి చేతులతోడు ఉన్నాడు, అవి ఉన్నాయి, ఆ రథం తోలుతున్నాడు కదా, ఆ పగ్గాలు అవి ఉన్నాయంటే అప్పుడు పెద్ద పట్టు 2 సార్లు పైకి ఎత్తి ఎగురుతాడు, ఎవడు కృష్ణుడు 2 సార్లు పైకి ఎగురుతాడు, ఆడిన మాట తప్పాడు, ఆడిన మాట తప్పాడు, 2 సార్లు పైకి ఎగురుతాడు, పైకి ఎగురు కింద అంటే అంత ఉద్రేకంగా పైకి ఎగురుతాడు, 2 సార్లు 3 సార్లు పైకి ఎగిరి కిందకు పడతాడు, కిందకు పడిపోతాడు, కిందకు పడిపోయి ఏముండాలి చేతులు బండి చక్రం మొక్కలు ఇరిగిపోయినాయి ఇంకంత మొక్కల కింద, ఆ చక్రం మొక్క పుచ్చుకుని భీష్ముడి మీద ఇద్దానిక భీష్ముడిని చంపేస్తాను చంపేస్తాను ఇద్దాను చంపేస్తాను, ఇంకెవరిని చంపగలరా నీకు అఘోరం. అప్పుడు కృష్ణుడితో అర్జును నీకు అఘోరం వచ్చి పనులు అన్నీ చేస్తున్నావు కృష్ణ, అర్జునుడు ఏమంటాడు, నీకు అఘోరం సంఘంలో అఘోరం వచ్చి పనులు అనేది చేస్తున్నావు, నేను యుద్ధం చేయమని 10 సార్లు చెప్పి వచ్చాను, ఆ భీష్ముని చంపేయడానికి వెళుతున్నాను, భీష్ముని చంపేయడానికి వెళుతున్నావు, తర్వాత నీకు సమాజంలో అఘోరం వస్తుందంటే ఒక పరమాత్మ అంటాడు, మీరందరూ చచ్చిపోయాక నేను గౌరవాన్ని మోసుకుంటాను అంటాడు, మీరందరూ చచ్చిపోయాక మంచి గౌరవం వచ్చి గౌరవాన్ని మోసి తిరుగుతా అంటాడు వాడు తల్లి. కొన్ని లోకం అనుకుంటా అనుకుంటుంది ఆడిన మాట తప్పాడన్ను, కొన్ని నాకు అగౌరవం వస్తుందని చెబుతున్నావు, మీరు అందరూ చచ్చిపోయిన తర్వాత నాకు గౌరవం వస్తే గౌరవం ఏం చేసుకుంటానని అడిగాను, అలాగే ధర్మరాజుని కూడా చిన్న అబద్ధం చెప్పమన్నాడు, భారత యుద్ధంలో పరమాత్మ చిన్న అబద్ధం చెప్పమన్నాడు, వాళ్ళు మంచివాళ్ళు పాపం పాండవులు మంచివాళ్ళు అయితే యుద్ధంలో ఓడిపోవడం నాకు ఇష్టమే కానీ అబద్ధం చెప్పనన్నాడు, ఓడిపోతే ఓడిపోతాం అబద్ధం చెప్పనన్నాడు, అంటే అబద్ధం చెప్తే నీకు ఏంటి భయం అన్నాడు, పాపం వస్తున్నాడు, ఏమన్నాడు ధర్మరాజు, ధర్మరాజు చిన్న అబద్ధం చెప్పమని పరమాత్మ అడిగాడు, చిన్న అబద్ధం చెప్పమని చెప్పనన్నాడు, చెప్తే పాపం వస్తుందని చెప్పనన్నాడు, చెప్పిందా లేదండి, ఎవరు ఓడిపోతే ఓడిపోతాం అబద్ధం అడిగి చెప్పనన్నాడు, వాళ్ళు ధర్మాత్ముడే, ఓడిపోతే అప్పుడు పరమాత్మ కృష్ణుడు అన్నాడు, నన్ను చూసి ఎవడు అనుకుంటున్నావు అని అడిగాడు, అంటే సృష్టి అంతా వ్యాపించిన వాళ్ళు 4 అడుగుల శరీరంలో కుదించిపోయారు, ఏదైతే మన హృదయంలో ఉందో ఏదైతే మొత్తం లోకం ఈ లోకం కదా మొత్తం అన్ని లోకాలు వ్యాపించి ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు 5 అడుగులు శరీరంలో కుదించిపోయాడు, కళ్ళు ఉన్నవాడు కనిపించాడు, అది ఈ కళ్ళు కనపడదు, జ్ఞాన నేత్రం ఉంటేనే చూడగలం కానీ లేదు చూడలేము, మొత్తం సృష్టి అంతా ఏ వస్తువు అయితే వ్యాపించిందో ఏ వస్తువు అయితే మన హృదయంలో ఉందో లోపల బయట ఏదైతే ఉందో ఆ వస్తువే 5 అడుగులు శరీరం వచ్చి కుదించిపోయాడు, వాడే వాస్తులేవు వాడు, మనం 5 అడుగులు శరీరంలో ఉన్న వాడు మనలాగే కాళ్ళు చేతులు పెట్టి తిరిగి పరమాత్మను ఎలా అనుకుంటాం, పరమాత్మను గ్రహించడానికి మన దగ్గర పుణ్యబలం ఎక్కడ ఉంది, అంత పుణ్యం ఎక్కడ ఉంది మనకి, ఇప్పుడు సృష్టి అంతా వ్యాపించిన వస్తువు 5 అడుగులు శరీరంలో కనిపిస్తున్నాడు, అప్పుడు అంటాడు అబద్ధం చెప్పను అంటాడు, పరమాత్మ చెప్పమంటున్నాడని ఆడికి తెలియదు అబద్ధం, ధర్మరాజు చెప్పడం వాళ్ళు ఉత్తములే కదా, ధర్మరాజు చెప్పమన్నాడు, ధర్మరాజు అన్నాడు మనిషికి ఆశ లేదనుకోండి మనసు కదలదు అన్నాడు, జ్ఞాపకం రాసుకోండి, ఇప్పుడు ఏ మనిషి కదా ఇప్పుడు నాకు ఉందనుకో అసలు ఆశ అనేది ఎలా ఉంటుందని నాకు తెలియదు అనుకోండి, మనసును కదలమని అడిగిన కదలండి అక్కడ, ఆశ మనిషికి ఆశ ఉంటే మనసు కదులుతుంది కదా, ఆశ అనేది ఎలా ఉంటుందో తెలియదో వాడు మనసు కదలమన్నా కదలదు అని ధర్మరాజు చెప్పాడు, పోతే పోతుందని అబద్ధం చేస్తున్నాడు వాడు ధర్మ. మనకి ఎక్కడ వస్తుంది ఆ పేరు? మనం ధర్మరాజు పేర్లు పెట్టుకుంటున్నాం. ధర్మరాజు పేరు చాలా మందికి ఉంటుంది, కానీ ఒక పేరు అది అంటాడు. నేను నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నా అంటాడు. నన్ను ఈశ్వరుడు నువ్వు నమ్ముతున్నావా అంటాడు. ఏమంటాడు? ఈశ్వరుడికి ఒకటి తెలుసు, వీడు పరమాత్మ ఎవడకి ఈశ్వరుడు అంటే వీడు ఆయుధాలు చక్రం పుచ్చుకుని వస్తాం కాదు, ఆయుధాల కింద పడేస్తాడు. అంటే అర్జున్ చేతులు తప్పిపోవడం కానీ నీ చేతులు తప్పిపోవడం మంచిది, పరమాత్మ చేతులు తప్పిపోవడం మంచిది. అర్జున్ చేతిలో నేను తచ్చిపోయేవాడు బదులు నీ చేతిలో నేను తచ్చిపోతే ఇంకా మంచిది కదా. ఆయుధాలు కింద పడేస్తాయి, అది ఉండేది అక్కడ. అది అంటాడు నువ్వు అబద్ధం చెప్ప, చిన్న అబద్ధం అది, నువ్వు అబద్ధం చెప్పమని అంటున్నావు, నన్ను ఎవరు అనుకుంటున్నావు అని అడుగుతాడు. నువ్వు ఈశ్వరుడు అని నాకు తెలుసు అంటాడు. ఏమంటాడు? నువ్వు ఈశ్వరుడు నాకు తెలుసు అంటాడు. నీకు భయం ఏంటంటాడు? నాకు పాపం వచ్చేస్తున్నాను. ఏమంటాడు ధర్మరాజు? ఏమంటాడు? నేను పాపం వచ్చేస్తున్నాను అంటాడు. నీ పాపాన్ని నేను మోస్తానంటాడు. పాపం ఏమని నువ్వు చేస్తున్నావు, ఎవరు మోస్తారు? నువ్వే మోయక్కర్లేదు, ఆ పాపాన్ని నేనే మోస్తాను. పాపాన్ని నేను మోస్తానని పరమాత్మ చెప్పగలడు, కానీ ఏ జీవుడన్నా చెప్పగలడు అక్కడ? నీ ఆయన ఎవరైనా పాపం చేస్తే నువ్వే అనిపించని నువ్వు చెప్పేస్తారు. నువ్వే తగులడు, మాకు సంబంధం ఏంటని చెప్పేస్తారు. నువ్వే తగులడు అంటారు. ఇప్పుడు ఏ జీవుడనే చెప్పగలడు కదా. అంతకా నేను నువ్వు పాపం నువ్వు చెయ్యి, నేను భరిస్తాను. నీ పాపం చేస్తే నీకు ఫలితం వస్తున్నా, ఫలితం నేను భరిస్తానంటున్నాను. కానీ ఇప్పుడు నీకు అభ్యంతరం ఏంటంటే అప్పుడు అబద్ధం చెప్పాడు. అంటే అది మనం చెప్పలేం, నీ పాపాలు నేను భరిస్తానని ఎవరు చెప్తాడు? అది ఈశ్వరుడికి సాధ్యం. నిజంగా ఆయన భరించగలడం, మనం ఎక్కడ భరిస్తాం? మన పాపాలు మనమే భరించలేకపోతాం, ఇంకో పాపాలను చేయబడి మన పాపాలు మనమే మొయ్యలేకపోతున్నాం, ఇంకా అందరి పాపాలు ఎవరు మొయ్యగలరు? అది ఈశ్వరుడికి సాధ్యం. అది అయ్యేం సాధ్యం? అది ఈశ్వరుడికి సాధ్యం. అది నిజంగా మొయ్యగలడం, మనం ఎక్కడ మొయ్యగలం? మీ ఇంట్లో ఎవడైనా పాపాలు చేస్తుంటే వాళ్ళ కర్మనాలు పోతారు మీరు అనుకుంటారు, కానీ మీరు ఎక్కడ మోస్తారు? మొయ్యలేరు మీరు. ఎందుకంటే వాడు జీవుడే, మీరు జీవుడే. ఈశ్వరుడికి సాధ్యం. అది మోసాడు ఏంటి? మీ పాపం నేను మోస్తానని చెప్పడానికి సరిపోతాడు, అది సరిపోతాడు. నిజంగా మోస్తాడు, మనం మొయ్యలేము చెప్తాడు. మనం ఎక్కడ మొయ్యగలము? మనం మొయ్యలేము. వాడి పరమాత్మ అంటే భగవంతుని గుర్తించడం చాలా కష్టం. అప్పుడు ఆయన అబద్ధం చెప్పాడు, పాపాన్ని భరించాడు. ఎవరు? కృష్ణుడే భరించాడు. నేను భరిస్తానని చెప్పాడు, భరించాడు. మరి ఎస్కేప్ విధంగా పారిపోవటం లేదు, ఆడిన మాట తప్పటం లేదు అక్కడ. ఎవరు గుర్తిస్తాడు? అంతగా వ్యాపించిన వస్తువు మన దగ్గర కాళ్ళు చేతులు తొడుక్కొస్తే అవును మనకు. నేను నమ్మాలని ఎలా బుద్ధి కలుగుతున్నా? మనకి ఎలా నమ్మగలం మనం? అది ఎవరికో భీష్ముడికి సాధ్యమైంది, ధర్మరాజుకి సాధ్యమైంది. అయినా ఇంత శరీరంలో వస్తున్నాడు. అంటే మీ జీవితంలో మీకు ఏదైనా మంచి జరిగిందనుకోండి, మాట అవసరం అనుకుందా, అది ఆయన చేసి పెట్టాడు మీకు. అది ఆయన ఏం చేసి పెడితే మీరేమనుకుంటారని మా తెలివితేటలు సాధించామని అనుకుంటున్నారు. మీకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు సాధించలేకపోయారని గుర్తుపెట్టుకోండి. మీకంటే చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, మీరే తెలివైన వాళ్ళు కాదు. పరమాత్మ చేసి పని చేసి పెట్టిందే మనం చేసామని మన అహంకారం పెంచుకుంటున్నాం. అది అంతకంటే ఏమి లేదు. ఇక్కడ ఏముంది? ఇంక ముగించేద్దాం. శోకించకండి, ద్వేషించకండి, కాంక్షించకండి. ఏదైనా మీకు ప్రపంచంలో ఏ వస్తువుని కాంక్ష, ఏ వస్తువు మీద కాంక్ష పెట్టుకోదు, ఏ వస్తువు మీద కాంక్ష పెట్టుకోదు. మీరు కానిది మీకు రాదు. కాబట్టి మీరు కోరిక పెట్టుకున్నా మీరు కోరిక, మీ వస్తువు మీ దగ్గరికి వస్తుంది కోరిక లేకపోయినా. కోరిక పెట్టుకున్నా అది నీది కాకపోతే అది మీకు రాదు. ఓ రావణ, ఓకే నేను బిక్కన్ ఎవరు వైఫ్ అనే చేసావు, నా పెళ్ళం చేసుకో, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో, నా పెళ్ళం అబ్బో నాకు నా ప్రాణం చేసుకుని నాకు పెళ్లి అయిపోయింది. నేను రాముడు భార్యని, రాముడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, నేను రాముడు వస్తువుని, నేను రాముడు వస్తు రాముడు పదార్థాన్ని. ఇప్పుడు నా పెళ్ళం నా పెళ్ళం అంటే ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది. నీ పెళ్ళాన్ని ఇప్పుడు ఎలా అవుతాను, నీ పదార్థాన్ని కాదు నేను రాముడు పదార్థాన్ని అని చెబుతుంది. ఎలా కుదిరి అగ్రిమెంట్? నేను రాముడు, రాముడికి నాకు మ్యారేజ్ అయిపోయింది, రాముడు భార్యని. నా హౌ కెన్ ఐ బికమ్ యువర్ వైఫ్ ఎనైదు, నేను రాముడికి భార్య అంటే నా పేరు నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో, నా ప్రాణం చేస్తాను. నీకు ఎంజాయ్మెంట్ ఇష్టం, వాడికి ఇంద్రియ భోగాలంటే ఇష్టం, ఎవరికి రావణాసుడికి భోగం అంటే ఇష్టం. మీ ఇంటికాడ ఆరు వాళ్ళు ఉన్నారు కావడం చెబుతుంది సీతమ్మ, అంతకంటే ఏం చెబుతుంది? మీ ఇంటికాడ లంకలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంటికాడ ఆడవాళ్ళు ఉన్నారు కదా, నీకు భోగం ఇష్టం అయ్యి ఎంజాయ్ చెయ్యి. ఏం ఎందుకయ్యా నీకు? నువ్వు సీతమ్మను తెచ్చేసుకున్నావు, సీతమ్మను తెచ్చేసుకున్నావు అంటున్నావు. నువ్వు సీతమ్మను తెచ్చుకోలేదు, విషయాన్ని తెచ్చుకున్నావు అని చెప్పి సీతమ్మ అంటుంది రాముడితో. నేను సీతమ్మను తెచ్చేసుకున్నాను, సీతమ్మను తెచ్చేసుకున్నాను అనుకుంటున్నావు. నువ్వు సీతమ్మను తెచ్చుకోలేదు, విషయాన్ని తెచ్చుకున్నావు నీ కూడా. అంటే నువ్వు అమృతాన్ని విషాన్ని అమృతం అనుకుని తెచ్చుకున్నావు, విషాన్ని అమృతం అని నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు తెచ్చుకున్నది అమృతం కాదు విషం. అంటే నా పేరు మీద నన్ను ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు భోగం కోసం నన్ను తెచ్చుకున్నావు, కానీ నా వల్ల నీకు భోగం రాదు కదా, చావు వస్తుంది రావణాసురుడు అని చెప్పాడు. ఇంకా అది అర్థం అవుతుంది, నన్ను ఎందుకు తెచ్చుకున్నావు? చాలా క్లీన్గా చెప్పింది, నన్ను భోగం కోసం తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నావు, ఎందుకు తెచ్చుకున్నావు భోగం? కానీ నా వల్ల నీకేమొస్తుంది? చావు. నేను చావును తెచ్చుకున్నానని తెలియకుండా భోగం కోసం తెచ్చుకున్నాను అనుకుంటున్నావు, దీనివల్ల చావు వస్తుంది అని చాలా వివరంగా చెప్పింది సీత, చాలా క్లియర్గా చెప్పింది. నువ్వు అమృతాన్ని తెచ్చుకోలేదు, నువ్వు సీతమ్మను తెచ్చుకోలేదు, నీ చావు నువ్వు తెచ్చుకున్నావు. అంటే ఒక అర్థం మీరు, మీరు కాని పదార్థం మీ దగ్గరికి రాదు. నేను మీరు కోరుకోకపోయినా మీది మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి, మీరు కాని పదార్థం మీరు కోరుకున్నా రాదు. అది మీకు వచ్చి యోగం ఉందనుకోండి, మీ కోరికతో నిమిత్తం లేకుండా, మీ సంకల్పంతో నిమిత్తం లేకుండా, మీ తలంపులతో నిమిత్తం లేకుండా అది వచ్చేస్తుంది. ఎంచదంటే మీ దేహ ప్రారంభం వస్తువులు మీ దగ్గర తీసుకొచ్చి పెడుతుంది. అది మీ దేహ ప్రారంభమే వస్తుంది. మీ ప్రారంభంలో లేదనుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా రాదు. అది పెళ్ళి అయిపోయింది రావణాసుడు, అది పెళ్ళి అయిపోయింది. ఆల్రెడీ ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు, మంచివాడు చెడ్డవాడు, అది పెళ్లి చేశాడు. నా పెళ్ళము నా పెళ్ళం అంటాం ఎందుకు? ఇప్పుడు నీ పెళ్ళాన్ని ఎలా అవ్వగలను నేను? ఓకేనా, బికమ్ యువర్ వైఫ్. ఐఎమ్ ది వైఫ్ ఆఫ్ ఎనదర్. నువ్వు సీతమ్మను తెచ్చేసుకున్నావు తెలియజేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు సీతమ్మను తెచ్చుకోలేదు రా, మంచిగా చెప్పింది. నువ్వు చావును తెచ్చుకున్నావు, ఏం తెచ్చుకున్నావు నువ్వు? చావును తెచ్చుకున్నావు. అంటే మీరు మీకు ఏదైనా కోరికలు ఎక్కువ ఉంటే ఎక్కువ వచ్చేస్తుంది అనుకోకండి. అంటే మన దేహ ప్రారంభం ఉంటే అది వస్తుంది, దేహ ప్రారంభం లేదనుకోండి మనం ప్రయత్నం చేసిన రాదు. ఏదైనా సరే, అధికారం కానీ ధనం కానీ ఏదైనా సరే మన ప్రారంభం ఉంటే వస్తుంది, మన ప్రారంభం లేదనుకోండి మనం ప్రయత్నం చేసినా కాదు. అయితే రమణ మహర్షి గారు, ఇది శాస్త్రం, రమణ మహర్షి గారి చేతి ముగిస్తున్నాను. రమణ మహర్షి గారి చేతి ప్రారంభం లేదు పమ్మన్నాడు. అది ఏమన్నారు? ప్రారంభం లేదు, ఏమి లేదు, చావు లేదు, పుట్టుక లేదు, అలా ప్రారంభమే లేదు. ఎవరికి ప్రారంభం లేదు? నేను ప్రారంభం అనిపిస్తున్నాను ఎవరు అనుకుంటున్నారు? నీ మనస్సు అనుకుంటాను, అది నువ్వు కాదు కదా, బయటికి పోమన్నారు. నేను ప్రారంభం అనిపిస్తున్నాను, నేను ప్రారంభం అనిపిస్తున్నాను, నీ శరీరం అనుకోవట్లేదు, శరీరం ప్రారంభం అనిపిస్తుంది, కానీ అది నేను ప్రారంభం అనిపిస్తున్నాను ఎవరు అనుకుంటున్నారు, మనసు అనుకుంటుంది. ఈ మనసును తీసుకెళ్లి ఈశ్వరుని శరణాగతి చేస్తే, ఈశ్వరుడి పాదాలని పెడితే అలా ప్రారంభం అనిపిస్తున్నట్టు కూడా నీకు తెలియదు అన్నాడు. చూడండి, మేము కష్టాలు అనిపిస్తున్నాం, కష్టాలు అనిపిస్తున్నాం అనుకుంటారు కదా చాలా మంది, ఎవరు అనుకుంటున్నారు, నీ మనస్సు అనుకుంటుంది. ఈ మనస్సును తీసుకెళ్ళి నువ్వు ఈశ్వరుడి పాదాల దగ్గర పెడితే, భగవంతుడి దగ్గర పాదాల దగ్గర పెడితే నీకు అక్కడ ప్రారంభం అనిపిస్తున్నట్టు కూడా తెలియదు. ఇంకా ప్రారంభం ఏంటి నీకు, అది ప్రారంభం కూడా లేదు పొమ్మన్నాడు. అంటే చావులన్నీ అబద్ధాలు, పుట్టికలన్నీ అబద్ధం, పెద్ద పెద్ద అబద్ధాలు ఇవి. నీ చావు అబద్ధం, పుట్టిక అబద్ధం, నీకు అర్థమవుతుంది? ఇవన్నీ మనో కల్పితముడు, ఇవన్నీ నీ మనస్సు కల్పిస్తుంది. ఈ చావులు పుట్టుకులని ఇవన్నీ అబద్ధమే. నీ మనస్సు అంత నిజమే, నీ చావులు పుట్టుకులు ఇవన్నీ కూడా అంతే అబద్ధాలు, ఇవన్నీ నిజం కాదు. అసలు నువ్వు స్వరూపం తెలుసుకోవడం మానేది, నీ చావు గురించి పుట్టుక గురించి ఆలోచిస్తానంటే అది నిజం కాదు. ఒక్క మాట అర్థం చేసుకుని వెళ్ళిపోండి. మీరు మోక్షం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం అందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేదు అనుకుంటున్నావా? ఇప్పుడు మనం అందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేదు అనుకుంటున్నావా? ఏమో భారతం మనం పుట్టామా లేదా? ఇప్పుడు మనం అందరం పుట్టామా లేదా? పుట్టాము, పుట్టామనుకుంటున్నాము, పుట్టలేదు అనుకుంటున్నావా? ఎవడైతే నేను పుట్టాను అనుకుంటున్నాడో వాడికి ఎవరికి మోక్షం రాదు అని చెప్తాడు. దీనికి రాదని చెప్పడానికి ఎవడైతే నేను పుట్టా వాళ్ళని రంపం పెట్టి కోసేసినాడికి మోక్షం రాదు. ఎవడైతే నేను పుట్టాననుకుంటున్నాడో వాడికి మోక్షం నూటికి నూరు రూపాయలు రాలేదు. ఏదైతే పుట్టలేదో అది మనం అయ్యి ఉన్నాము. ఏ వస్తువు అయితే పుట్టలేదో అది మనం అయ్యి ఉన్నాము. శరీరం పుట్టింది, శరీరం పెరుగుతుంది, శరీరం చనిపోతుంది. శరీరం పుట్టిన శరీరం కాదు, పుట్టిన శరీరం కాదు అంటే నీ మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడం నీకు శరీరం వచ్చింది అంతే. అందులో దుఃఖానుభవం ఉండొచ్చు, బోధానుభవం ఉండొచ్చు. నీ మనస్సులో ఉన్న, నీ మనస్సులో కల్పించిన గొడవను బట్టి నీకు శరీరం వచ్చింది. ఆ శరీరం ఆ ప్రారంభం అనిపించి చచ్చిపోతుంది. పుట్టింది చచ్చిపోతుంది, చచ్చిపోయింది పడుతుంది. ఈ శరీరంతో మనోదేహములతో నీకు రవ్వంతా కూడా సంబంధం లేదు. మనోదేహములతోటి నీకు రవ్వంతా కూడా సంబంధం లేదు. ఏదైతే పుట్టలేదో అది నువ్వై ఉన్నావు, పుట్టింది నువ్వు కాదు. పుట్టింది చచ్చిపోతుంది, చచ్చిపోయింది మళ్ళీ పుడుతుంది. ఏదైతే పుట్టలేదో, ఏ వస్తువుకైతే పుట్టుకలేదో, ఏ వస్తువు అయితే అంతటా వ్యాపించిందో, ఏ వస్తువుకైతే చావు లేదో, చావు పుట్టుకలతో ఏ వస్తువుకైతే సంబంధం లేదో, అంతటా వ్యాపించింది. ఇక్కడ లేదు, అక్కడ ఉందని చెప్పడానికి వీలు లేకుండా సర్వత్రా ఏది వ్యాపించిందో, దేని స్వరూపము సుఖము, దేని స్వరూపము శాంతి, దేని స్వరూపము ఆనందము, అది నీవై ఉన్నావు. అది పుట్టలేదు, అది పుట్టలేదు, అది నీవై ఉన్నావు. నువ్వు పుట్టలేదన్న సంగతి నీకు తెలిసే వరకు నీకు మోక్షం లేదన్నాడు నీ కోటి జన్మలు ఇచ్చిన. పుట్టింది నువ్వు కాదు, పుట్టింది నువ్వు కాదు, నువ్వు పుట్టలేదు. నీకు అర్థమంటే పుట్టింది నువ్వు కాదు, నువ్వు ఏదైతే నువ్వు ఉన్నావో అది పుట్టలేదు. దానికి అది పుట్టుకు లేనే లేదు. ఆ పుట్టుకు లేని దాన్ని, పుట్టుకు లేని దానిగా నువ్వు తెలుసుకుంటప్పుడు నీకు మోక్షం. అదే చైతన్యం. చైతన్యాన్ని ఆశ్రయించి నువ్వు మంచి వాళ్ళని ఆశ్రయించి మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ చెడ్డవాడు ఎలా ఉంటావు? ఏం తీసుకోకూడదు. నువ్వు మంచి వాళ్ళని ఆశ్రయించి, బుద్ధిమంతుల్ని ఆశ్రయించి, బుద్ధిమంతులతో స్నేహం చేస్తూ నువ్వు చెడ్డవాడు ఎలా అవచ్చు? అవ్వడదు కదా. అలాగే చైతన్యంతో, చైతన్యాన్ని ఆశ్రయించి, చైతన్యాన్ని స్మరిస్తూ, చైతన్యం కోసం జీవిస్తూ ఉంటే నువ్వు జడమేలా అవుతావు అర్జున? నిప్పు దగ్గర కూర్చున్నాడికి చలే వేస్తుందంట, నిప్పు దగ్గర కూర్చున్నాడికి చలేంటి? చైతన్యాన్ని ఆశ్రయించి, భగవంతుని ఆశ్రయించి, నువ్వు చైతన్యాన్ని ఆశ్రయించి నువ్వు జడమలు అవుతావు, ఎలా పాడైపోతావు నువ్వు? ఇప్పుడు ఎవరు కూర్చున్నాడు చలి వస్తుందా? సత్పురుషులతో స్నేహం చేస్తే నువ్వు ఎలా పాడైపోతావు? అటునాడు భగవంతుడితో నీకు సన్నిహిత సంబంధం ఏర్పడితే, భగవంతుని నిరంతరం స్మరిస్తా అంటే నీకు అర్థమవుతుంది జడం ఎలాగవుతావు?
ఈ శరీరం జడం అంటే దాని అర్థం ఏంటంటే నిమ్మదిగా ఎప్పుడైతే చైతన్యాన్ని ఆశ్రయించావో చైతన్యానికి జడానికి సంబంధం లేదు. ఎప్పుడైతే నువ్వు చైతన్యాన్ని ఆశ్రయించావో ఈ జడ బుద్ధి పోయి నీకు చైతన్య బుద్ధి కలిగింది, అప్పుడు నీకు మోక్షం. మంచి వాళ్ళతో స్నేహం చేసి మంచి వాళ్ళు స్మరించి మంచి వాళ్ళు కూడా తిరిగి నువ్వు చెడ్డవాడు ఎలా అయిపోతావు అర్జున? ఉత్తములతో స్నేహం చేస్తే నువ్వు పాడైపోతావా? ఉత్తమోత్తములతో స్నేహం చేస్తే నువ్వు ఎలా పాడైపోతావా? నిరంతరము చైతన్యాన్ని స్మరించేవాడికి నీకు జడంతో సంబంధం ఎలా ఉంటుంది నీకు? అప్పుడు నీకు పుట్టుకలు చావలేదు. ఏ చైతన్యాన్ని అయితే నువ్వు ఆశ్రయించావో దానికి పుట్టుక చావలేదు. దాన్ని ఆశ్రయించాక నీకు జన్మ ఏంటి, నువ్వు మరణం ఏంటి అర్జున? మంచిని శరణార్థి పోతున్న వాడు ఎలా చెడిపోతాడు? ఒక మంచి వారితో స్నేహం చేస్తేనే పాడవుడు కదా. నీ చైతన్యంతో చైతన్యంతో సహవాసం చేసిన వాడు జడం ఎలా అవుతాడు? ఈ లక్షణాలు కొన్ని చెప్తారు, ఇంకా ఉన్నాయి కొన్ని లక్షణాలు ముగించేద్దాం. ఎక్కడ చోట మొగాలి కదా, ముగియాలి. ఎక్కడ చోట తీసుకొని పెట్టాలి కదా, ఎక్కడ చోట ముగించాలి, ఎక్కడ చోట ఆపేసేయాలి కదా. వీళ్ళందరూ భక్తులు, ఇంతవరకు భక్తులు భక్తులు అని చెప్పి పరమాత్మని సంతృప్తి ఆయన మాట్లాడే ఆయన పెట్టాలి తీసుకోం కదా. ఏదో భగవంతుడు ఏదో చెప్పుకుపోతున్నాడు కానీ మనం ఏదో పొరపాటు చేస్తున్నాయని కనిపిస్తాం. అంటే ఆయనకి సంతృప్తి అవుతాడని వీళ్ళందరూ ఇంకా భక్తులు భక్తులు అంటే మానేశాడు. వాళ్ళందరూ నాకు ప్రియులు అంటున్నారు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు నాకు నీరెస్ట్, దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, దే ఆర్ నీరెస్ట్ అండ్ డీరెస్ట్ అని ఇంకా భక్తులు అంటే మానేశాడు. వాళ్ళందరూ నాకు ప్రియులు, వాళ్ళందరూ నేను ప్రేమించగలిగిన వాళ్ళు, వాళ్ళే నేనే ఉన్నాను, నేనే వాళ్ళై ఉన్నారు. మీకు అర్థమవుతుందో? వాళ్ళందరి ఆత్మలకి నేనే ఆత్మగా ఉన్నాను, వాళ్ళందరికీ నేనే ఆత్మగా ఉన్నాను. నా ఆత్మ ఏదైతే ఉందో అదే వాళ్ళకు కూడా ఆత్మగా ఉంది. వాళ్ళందరూ నాకు ఇష్టలు. ఈ భక్తులంటే మానేశాడు. ఏదో భక్తులంటే అని విరిచిగా అనిపిస్తుంది అర్థమా? భక్తులంటే ఏదో పరాధాల కింద అన్నట్టుంది. వాళ్ళు నాకు ఇష్టలు, వాళ్ళు నాకు నీరెస్ట్ డీరెస్ట్, దాని వెరీ క్లోజ్ టు మై హార్ట్. భక్తులను వదిలించిన నాకు తెలియాల్సినాడు నాకు నీరెస్ట్ అంటే అది నాకు ప్రీతము, ప్రీతమైన వాళ్ళు నాకు బాగా నాకు బాగా ప్రీతి. ఒకవేళ బుద్ధిలో ఆవు పుట్టగానే ఆవు దూడ మీద ఉన్న మాయ ఆవు ఎలా నాకేస్తుందో నా ప్రియులు నాకు ఇష్టమైనటువంటి బుద్ధిలో ఉన్న దోషాలు కూడా అలా నాకేస్తారంటాడు పరమాత్మ. నాకు ఎవడైతే ఇష్టలో, ఎవడైతే ప్రియులో, ఎవడైతే నాకు క్లోజ్గా ఉన్నారో, ఎవడైతే నాకు నీరిష్టో, ఎవడైతే నీరిష్టో నాకు, అంటే ఐ హావ్ నో నీరర్ అండ్ డీరర్ దాన్ మై డివోటీస్. ఆ డివోటీస్ అంటే అండ్ మానేసి దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మై నీరెస్ట్ అండ్ డీరెస్ట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే వాళ్ళు బుద్ధిలో ఏమైనా దోషాల కాలం ఉన్నా వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి ఆవు దూడ మీద ఉన్న మా ఆయన ఆవు ఎలాగైతే ఆవు నాకేస్తుందో, వాళ్ళు బులాగైతే ఆవు నాకేస్తుందో, వాళ్ళు బుద్ధిలో ఉన్న దోషాలు నాకేసి వాళ్ళ బుద్ధిలో దోషాలు ఉంటే నా స్వరూపం వాళ్ళకి అందదు. ఏ కారణం వల్ల నా స్వరూపం వాళ్ళకి అందటాలంటే నాకు తెలుస్తుంది. ఎంచేది వాళ్ళు నాకు సన్నిహితులు, వాళ్ళందరూ నాకు వంచింట్లో చుట్టాలంటున్నాడు. ఇంకా వంటింట్లో చుట్టాలు ఏం చేస్తారంటే నువ్వు చెవుల ద్వారా దాన్ని కూర్చోక్కర్లేదు, వంటింట్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇంటర్వ్యూలు అక్కర్లేదు. వాళ్ళందరూ మా కిచెన్ క్యాబినెట్టే అంచేది. వాడు ఏమంటున్నాడు, వాళ్ళు నాకు ఇష్టలు కాబట్టి వాళ్ళు నాకు వెరీ నియర్ అండ్ డియర్ అండ్ క్లోజ్ టు మై హార్ట్. అయితే వాళ్ళు బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే నా స్వరూపం అందకుండా ఏ ఆటంకాలు అయితే వాళ్ళ బుద్ధిలో ఉన్నాయో ఆ దోషాలన్నీ నాకేసి వాడిని ఆ పాపాల్లోంచి ఆ దోషాల్లోంచి ఆ లోపాల్లోంచి వాళ్ళు విడుదల చేసి శుభ్రంగా కడిగేసి శుభ్రం చేసి నా స్వరూపానికి వాళ్ళకి ఇస్తాను అడుగుతాను. ఇవరకు భక్తులు కూడా ఉద్వేశాడు, భక్తులు భక్తులు నేను భక్తి కూడా మార్చేశాడు. ఇప్పుడు మాట ఎందుకు మార్చేశాడంటే ఆయన పరమాత్మ అయినా ఏదో బాగా చెప్పలేకపోతున్నాడు అనిపిస్తుంది. వెరీ నీరు అంటున్నాడు, వాళ్ళు బాగా నీరు ఇస్తే అంటున్నాడు, మా దృష్టిలో వేస్తున్నాడు, మా దృష్టిలో వేస్తున్నాడు. ఇదివరకు భక్తులు అనేవాడు ఇప్పుడు మా దృష్టిలో అంటున్నాడు, అంటే మాట మార్చేస్తున్నాడు. వెరీ క్లోజ్. వాళ్ళకంటే నాకు నీరేం లేరు, డిగ్రీ ఏం లేరు. భక్తి భావంలో అది వచ్చేస్తుంది. లక్ష్మణుడు మోర్చిపోయినప్పుడు రామ ఆ యుద్ధంలో లక్ష్మణుడు మోర్చిపోయినప్పుడు అయోధ్య లాంటి రాజ్యం దొరకవచ్చు, ఐదు సీతమ్మ సీత లాంటి భార్యలు దొరకవచ్చు, లక్ష్మణుడు నీలాంటి సోదరులు దొరకరండి. పెద్ద పెద్ద రాజ్యాలు దొరకవచ్చు, పెద్ద పెద్ద ఐశ్వర్యాలు రావచ్చు, చేతిలాంటి సుగుణాలు సుగుణాలతో కూడినటువంటి భార్య దొరకవచ్చు, లక్ష్మణ ఇలాంటి సోదరు నాకు ఇంకా దొరకడం లేదు. అంటే ఎంతకనాడంటే మాట కంప్లీట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఆయన స్వతంత్రుడు కాదు, ఎవరు లక్ష్మణుడు స్వతంత్రుడు కాదు. రాముడు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడంటే వద్దంటే ఆ పని వద్దంటే ఎందుకు వద్దన్నా ఎందుకు వద్దంటున్నాం మనం తిరగబడతాం అడుగుతాం. లక్ష్మణుడు తిరగబడ్డం, వద్దంటే మానేస్తాడు, చేయమంటే చేస్తాడు. రాముడు కూడా ఉండాలి, ఏం చేస్తాడంటే ఆ పని చేయమంటే చేస్తాడు, వద్దంటే మానేస్తాడు. ఎందుకు వద్దంటున్నావు అని అడగడం. ఒక పని చేయమంటాడు అనుకోండి, ఎందుకు చేయమంటున్నావు, చేయమని అడగడం చేస్తాడు, వద్దంటే మానేస్తాడు. ఆ లక్ష్మణుడు ఏం చెప్తాడు, నా మీద పెద్దరకం పెట్టండి అని చెప్పి మనం అందరం పెద్దరకాల కోసం ఎదుస్తాం. వచ్చిన కోడల పిల్లలు ఎలా వస్తున్నారు, ఏ పెద్దరకం కావాలంటుంది, ఎలా కోటాలకు వస్తే రేటే ఇంట్లో పెద్దలకు వచ్చేది. లక్ష్మణుడు అంటాడు నన్ను పెద్దవాడిని అప్పుడే తొందరగా పెద్దవాడిని చేసేయద్దంటాడు. ఎలా చెప్తే అలా వింటానికి వచ్చాను, నాకు పెద్దలకు వద్దంటాడు. అంతకంటాడు సీత లాంటి భార్య దొరకవచ్చు, అయోధ్య లాంటి పెద్ద రాజ్యాలు దొరకవచ్చు, ఐశ్వర్యాలు రావచ్చు, లక్ష్మణ్ నీలాంటి సోదరుడు దొరకదు అంటే అంత శరణాగతి చేసిన వాడికి దొరకదు. శరణాగతి చేసిన వాడు ఎవడో దొరకడు. అయోధ్య లాంటి రాజ్యం రావచ్చు, సీతమ్మ లాంటి భార్య రావచ్చు, అది గొప్ప గొప్ప స్నేహితులు రావచ్చు, నీలాంటి సోదరుడు ఎక్కడ దొరుకుతాడు లేకపోయినా. ఇవన్నీ కూడా ఉడికే మర్యాద కోసం మాట్లాడిన మాటలు కాదు. వాళ్ళు ఉండడం నుంచి పెగిలి వస్తున్నట్టు మాట్లాడాలని మాట్లాడటం కాదు, మాట్లాడకుండా ఉండలేక మాట్లాడటం. లక్ష్మణుడు అన్నవాడు నన్ను ఎప్పుడు పెద్దవాడిని చేయకు, నన్ను ఎప్పుడు పెద్దరకం నాకు ఇవ్వకు, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. పెద్దరకం మటుకు నాకు వచ్చాను. ఇప్పుడు మన అందరికీ పెద్దరకాలు కావాలి. ఏంటంటే మా అత్తగారి నాతో సంప్రదం చూసుకుంటే చేస్తున్నాను అది, మా మాందారు నువ్వు వచ్చి పెళ్ళి అయిన సంవత్సరం అయింది, వాళ్ళ మాందారు అని ఇంట్లో చెప్పాలంటుంది ఇప్పుడు. మా మాందారు నాతో చెప్పకుండా నన్ను చూసి ఇంట్లో మాకు చెబుతూ ఉంటారు వాళ్ళు వచ్చి, మా మాంగారు ఆయన ఇష్టం చేస్తున్నాడు మాత్రం చెప్పాలి. లక్ష్మణుడు ఏమన్నాడంటే అది పెద్దరకం ఇవ్వద్దు అన్నాడు. చేయమంటే చేస్తాను, ఎందుకు చేయమన్నావు అని అడగనా, వద్దంటే మానేస్తాను, ఎందుకు వద్దంటున్నావు అనుకుని అడగనా. అది పెద్దరకం, నా మీద పెద్దరకం పెట్టద్దు, ఏముంటే చేస్తాను, మానేమంటే మానేస్తాను. అలాగే ఉన్నాడు లక్ష్మణుడు. దాన్ని శరణాగతి భక్తి అంటారు. ఏముంటుంది, శరణాగతి వేరు భక్తి వేరు. అంటే భక్తిలో నువ్వు నేను అనే భేద బుద్ధి ఉంటుంది, శరణాగతిలో ఇంకా జీవుడు ఉండడు, దేవుడే ఉంటాడు. మీకు అర్థం అవుతుందే, భక్తిలో భక్తికి శరణాగతికి తేడా ఏంటంటే భక్తిలో నేను ఉంటాను, దేవుడు ఉంటాడు. శరణాగతిలో ఇంక జీవుడు ఉండడు, దేవుడే ఉంటాడు. అప్పుడు ఇద్దరు లేరు ఇంకొకటి అంతా ఒకటి. అంటే ధర్మరాజు కూడా తిరిగినా అడగవలసి వచ్చింది కూర్చుని నన్ను ఎవరు అనుకుంటున్నావు ధర్మరాజు గారు. ధర్మరాజు కూడా అగమ్యత వచ్చింది. ఆడి బావ అనుకుంటే తెలుగు అనుకుంటున్నాడు. ధర్మరాజు నాన్న బావ అని వాడాడు. ఏ బావ అనిపిస్తా అంటే మనలే బావ అని చాలామంది అంటారు కదా, అలాగే అనుకున్నాడు. బావ అంటే ఆ మాటలో పడిపోయింది. ఏంటి దొంగ బావాలి బావ అంటాడు కదా ధర్మరాజు. ఆ కృష్ణుడు కూడా బావ అంటే నిజంగా మన బావే అనుకుంటున్నాడు. నన్ను ఎవడనుకుంటున్నావు? ధర్మరాజు గుర్తించలేకపోతే తప్పులేదు. సృష్టంతా వ్యాపించిన వస్తువు ఇక్కడ 5 అడుగుల్లో కుదించిపోయాడు. ఎవడు గ్రహించగలడు? మనమే గ్రహించడం ధర్మరాజు ఏంటి మన వల్ల కూడా కాదు. అది ఒక భీష్ముడికి సాధ్యమైన. మనం ఎన్ని వేదాలు చదువుకున్నా, ఎంత పాండిత్యం ఉన్నా, పరమాత్మ శరీరంలో బంధించబడి వచ్చేటప్పుడు కానీ దేవుడిని గుర్తించలేము మనం. మన అహంకారం కూడా వాడిని గుర్తించనివ్వదు. ఏం చేద్దంటే ఆడికి మన దగ్గర 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి. మనలా కూర్చుంటాడు, మనతో మాట్లాడతాడు, మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం నవ్వితే నవ్వుతాడు. మనం ఏడుస్తే అనుకుంటే ఆయన ఏడుస్తాడు, మనం నవ్వుతాంటే ఆయన నవ్వుతాడు. అంటే మనలాంటివాడు అనుకుంటా ఉంటాడు. చాలా కష్టం అది. ఎంత పుణ్యబలం ఉంటుంది కానీ పరమాత్మను మనకు తెలుసు. ఎవరు గ్రహించగలడు? ఆడు మనలాగే కాళ్ళు చేతులు తొడుక్కొని తిరుగుతూ ఉంటాడు. అంటే ఈ ఒక్క మాట గుర్తుపట్టడం, నీకు అనుకూలమైన పరిస్థితులు వస్తా అంటే బాగా పొంగిపోకండి. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వస్తే బాగా పొంగిపోకండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ మనసు బలిసిపోతుంది. దేన్నైతే మీరు నిగ్రహించుకోవాలనుకుంటున్నారో అది మీకు నిగ్రహం లేకుండా దూరం అయిపోతుంది. అది మీకు నిగ్రహంలోకి రాదు. ఒకసారి మీకు కొన్ని కోరికలు నెరవేరుతాయి. నెరవేరినేను పొంగిపోయి బజారులో పడకండి. కొన్ని ఏమో నెరవేరో కుంగిపోయి ఇంట్లో కూర్చుని ఏడవకండి. ఇవన్నీ అబద్ధాలు. కోరికలు నెరవేరినా అబద్ధం, నెరవేరకపోయినా అబద్ధం. మీరు అదృష్టవంతులైనా అసత్యమే, దురదృష్టవంతులైనా సత్యమే. ఇదంతా మనస్సు ఎంత నిజమో, దేశం ఎంత నిజమో, ఈ సంఘటనలు కూడా అంతే నిజం. ఇదంతా స్వప్నమే, ఇదంతా స్వప్నమే. ఇదంతా నీ మనస్సులో జరుగుతుంది, కానీ బయట జరుగుతుంది. నీకు అనిపిస్తుంది అంటే అదే మాయ. ఈ గొడవ అంతా నీ మనసులోనే జరుగుతుంది. ఈ చావులు పుట్టుకలు కూడా మనసులోనే జరుగుతున్నాయి. ఇదంతా బయట ఏదో జరిగిపోతుంది, నీకు అనిపిస్తూ ఉంటుంది. బయట ఏమి లేదు. అది బయట అనేది ఏం లేదు అసలు. ఇదంతా నీ మనసులో జరుగుతున్నాయి. చావులు పుట్టుకలు కూడా కష్టాలు చుక్కలు ఇక్కడే. నువ్వు కష్టం ఎక్కడ అనిపిస్తున్నావు? మనసులో అనిపిస్తున్నావు. సంతోషం ఎక్కడ అనిపిస్తున్నావు? మనసులోనే అనిపిస్తున్నావు. ఇవన్నీ నీ మనసులోనే అనిపిస్తావు. బయట ఏదో జరిగిపోతుందని ఏదో అనుకుంటున్నావు. బయట ఏమి లేదు, బయట జరిగింది ఏమి లేదు. ఈ రహస్యం నీకు అర్థం అవ్వాలి. అంత మాయంతా మనసులోనే ఉంటుంది. అది అణిగిపోతే ఏమి లేదు. దాన్ని పట్టుకుంటావు, ఆ మనసుని గట్టిగా పట్టుకుంటావు, వదిలించుకుంటావు. అది నీ చేతిలో ఉందని ఇష్టం చేసుకోమన్నాడు. నువ్వేదైతే కాదో దాన్ని అలా గట్టిగా పట్టుకుని ఉంటావు, లేదా దాన్ని వదిలించుకుంటావు. అది నీ చేతిలో ఉంది. నేను చెప్పవలసిన పని నేను చేసేది, నేను చెప్పేది అదే చెప్పేశాను. ఇది ఎవరింటికారు వెళ్ళిపోదాం. నా డ్యూటీ అది నేను చేస్తాను. ఏదైతే కాదో అది కాదని నేను చెప్తున్నాను. దాన్ని గట్టిగా పట్టుకుంటే పట్టుకో, వదులుకుంటే వదులుకో. అది నీ చేతిలో పని. ఒకటి మర్చిపోకండి, బ్రంటన్ అన్నాడు. ఒక విషయం మర్చిపోకండి, ప్రాపంచిక విషయాల్లో ఏ విషయం మీదకి మీ మనసు బయటకు వెళుతున్నా, ఏ విషయాన్ని సరే మీ స్వరూపాన్ని విడిచిపెట్టి మీ మనసు ఏ గొడవ బయటకు వెళుతున్నా, అంత కష్టపడితేనే కానీ వెనక్కి రాదు. ఇక్కడి నుంచి మన హైదరాబాద్ మరి తిరిగి వచ్చి ఇప్పుడు బెల్లవాడు వచ్చి ఆగిపోతే ఇంకా ఖైదీలు రాలేదండి, ఇంకా ఖైదీలు రాలేదంటే రాదు రాదు, ఇంకా రాదంటే రాదు అంతే. అలాగే నువ్వు ఎంత దూరం అయితే ప్రకృతి గొడవలోకి వెళ్ళిపోయావో అంత కష్టపడి మరి మనసుని వెనక్కి లాక్కుంటేనే కానీ మన స్వరూపంలోకి రావు. అప్పుడు వరకు నీకు పునర్జన్మలు తప్పవు, ఈ చావులు పుట్టుకుని నీ విడిచిపెట్టావన్నాడు. అది మర్చిపోకండి. మధ్య మధ్యలో నీవెన్ని భోగాల మధ్యలో ఉన్నా మీరు కొంతమంది అందరూ మంచివాళ్ళ మధ్యలో ఉంటారు. అక్టోరించి కదా మంచివాళ్ళు, పుట్టింటి కదా మంచివాళ్ళు. కొంతమంది అమ్మాయికి అక్టోరించి కదా ముళ్ళ పరిగే, పుట్టింటి కదా ముళ్ళ పరిగే. పుట్టింటి కాడే సుఖపడరు, ఇంకా అత్తవారింటి కాడే సుఖపడరు. కొంతమంది పుట్టింటి కాడ మంచి వాళ్ళ మధ్య ఉంటారు, అత్తవారింటి కాడ మంచి వాళ్ళ మధ్యలో ఉంటారు. కొంతమంది పుట్టింటి కాడ కష్టాలే, అత్తవారింటి కాడ కష్టాలు. ఇక్కడ కష్టపడతారు, అక్కడ కష్టపడతారు. వాళ్ళ గురించి చేయించుకుని అంటాడు అటువంటి వాళ్ళు చచ్చిపోతే ఇప్పుడైనా సుఖపడిన అంటాడు. పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడు కానీ షేగిపోయారు. మీరు పుట్టింటి కాడ కాలిపోయారు, అత్తవారింటి కాడ కాలిపోయారు. మీరు ఇప్పుడు చచ్చిపోయారు పని ఇప్పుడైనా సుఖపడండి అంటాడు షేక్స్పియర్. ఇప్పుడైనా మీరు సైలెన్స్గా ఉండండి, ఇప్పుడైనా హ్యాపీగా ఉండండి. మీరు శరీరం ఉన్నంతకాలం మీరు ఇక్కడ ముళ్ళ పరిగా, అక్కడ ముళ్ళ పరిగా. మీకు శాంతి లేదు, సంతోషం లేదు. చచ్చిపోయాక ఇప్పుడైనా గోతులైనా శాంతిగా ఉండండి అంటాడు షేక్స్పియర్. మూడో తరగతి చదువుకున్నాడు, ఈ మాటలు చెప్తున్నాడు. ఎవడు పోస్తున్నాడా? ఈశ్వరుడు జ్ఞానానంత పోస్తున్నాడు. ఈ చేస్తే ఇంకా మన రమణ మహర్షి ఉన్నాడు. ఆయన అంటాడు నువ్వు పుట్టింది కాడ అత్తరించి కాడ పడ్డా ఆ బాధ అన్న అబద్ధాలు అంటాడు ఆయన. అది మాలోకం, అవన్నీ అబద్ధాలు. ఏది నువ్వు పుట్టింది కాదు నిజంగా కష్టాలు పడవచ్చు అత్తారంట అది నూటుకు నూరు పాళ్ళు అబద్ధాలే. కానీ అది నిజమని అనుకోవటం వల్ల నీకు ఈ గొడవ వస్తుందండి. అవన్నీ అబద్ధాలు, నూటుకు నూరు పాళ్ళు అబద్ధాలు. అసలు ప్రపంచము, ప్రపంచంలో ఉన్న కష్టాలు, ప్రపంచంలో ఉన్న సుఖాలు అన్నీ అబద్ధాలు అన్నాడు అని. తర్వాత కొంతమంది దుఃఖపడతా అంటారు. దుఃఖపడతా అంటే నేను ఏం సాయం చేయొద్దని నేను చెప్పడం లేదు, అది అబద్ధం అంటాడు. ప్రపంచం అబద్ధం అంటే ప్రపంచంలో ఉన్న దుఃఖం, ప్రపంచంలో ఉన్న అశాంతి, ఈ పెళ్ళిళ్ళు, పేరంటారు, చావులు, పుట్టుకలు, ఇవన్నీ అబద్ధాలు అంటాడు. మొత్తం మీద గుండు పూసి పంపేయటమే మనల్ని. ఇంకా మనం ఏమి తల చూపుకోక్కర్లేదు, ఇంకా అర్థం అక్కర్లేదు, దివ్యాలు అక్కర్లేదు. మొత్తం మీద శ్రవణం చేసి పంపేయటమే బయట. ఇంకా భగవాన్ మాటలు వద్దని షేక్స్పియర్ మాటలకు జ్ఞాపకం పెట్టుకుని భగవాన్ చెప్పేశాను కదా, నీకు రెండు మూడు కూరలు వడ్డిస్తున్నాం. భగవాన్ కూర వడ్డించాము, షేక్స్పియర్ కూర వడ్డిస్తాము. ఏదో నాలుగు మూడు కూరలు పడేస్తాం మీకు, ఏదో వడితేనండి. షేక్స్పియర్ ఏం చెప్పాడు? ఇది ఎక్కడ సుఖం లేదు, అత్తవారింటి కాడ సుఖపడలేదు, పుట్టింటి కాడ సుఖపడలేదు. మన అత్తవారింటి కాడ ఏమన్నా సుఖపడ్డా, అక్కడ ముళ్ళ కంపే, ఇక్కడ ముళ్ళ కంపే. అప్పుడు షేక్స్పియర్ అంటాడు చూడండి పాపం, అది చచ్చిపోయాక గోతులు పెడతారు కదా వాళ్ళని, గోతులు పెట్టి కరణం అంటే ఇప్పుడైనా మీరు సుఖపడి, ఇప్పుడైనా మీరు శాంతిగా ఉండరు. బతుకున్నంతకాలం మిమ్మల్ని తినేశారు, ఇక్కడ తినేశారు, అక్కడ తినేశారు, కొన్ని ఇప్పుడైనా సుఖంగా ఉండరు. మీరు రెస్ట్ ఇప్పుడైనా శాంతిగా ఉండరు. మిమ్మల్ని గోతులు పెట్టేశారు కదా, ఇప్పుడైనా శాంతిగా ఉండరు. ఇప్పుడు మీరు పడే కష్టోగాలు, అసలు మీరు పుట్టలేదంటే ఇంకా కష్టోగాలు నిజమని ఎలా ఒప్పుకుంటాడేనా? ఇప్పుడు ఎవడైనా చావుల గురించి భగవాన్ అడిగితేమని చెప్పాడంటే చావులు కూడా నీకెందుకు, పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చిపోయినాడు పుడతాడు, నువ్వు పుట్టలే కదా, నువ్వు పుట్టావు, నీకెందుకు ఈ గొడవ అంటాడు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు, నువ్వు పుట్టలేదు కదా, నువ్వు పుట్టలేదు అంటే నీకు చావు సమస్య లేదు. పుట్టింది చచ్చిపోతుంది కానీ పుట్టింది చావదు, పుట్టింది చనిపోతుంది, పుట్టింది నువ్వు కాదు. ఏదైతే పుట్టలేదో అది నువ్వు. పుట్టింది చచ్చిపోతుంది పుడుతుంది, మళ్ళీ చనిపోతుంది పుడుతుంది. ఆ గొడవ నీ, నువ్వు కాని గొడవ నీకెందుకు, ఆ గోళ నీకేలా? అయితే మనకి ఇది అందుకోలేము. అందుకో, అందుకుంటే మంచిదే. అందుకుంటే ఈ మానం మీద వెళ్ళిపోవచ్చు గంట ప్రయాణం. మనకు ఇది అందుకోగలిగితే మనకి విమాన ప్రయాణమే. ముగిందాం. చివరి మాటలు ఏంటంటే పొంగిపోకండి కుంగిపోకండి, పొంగిపోకండి కుంగిపోకండి. అలా ఎందుకు చెప్పాడంటే, మీరు పొంగిపోతంటే కుంగిపోతంటే ఏదైతే పోగొట్టుకోవాలో మీరు అది పెరిగిపోతా ఉంటుంది. ఏ మనసును అయితే పోగొట్టుకోవాలో మీరు అది పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనస్సు పలచబట్టాలని బదులు చెక్కబడిపోతుంది. ఇంకా మనస్సు, ఆ మనస్సును మనం కత్తిరించినా ఈ గొడవలు మీరు పొంగిపోతాండి కుంగిపోతాండి మనస్సును కత్తిరించలేము మనం. మనస్సు ఎంత పలచగా ఉంటే తొందరగా కత్తిరించగలం. ఆ మనస్సు అనే పొరను కత్తిరించాలి మనం. మీరు పొంగిపోతాండి కుంగిపోతాంటే మనస్సు బలపడిపోతుంది, అది మనం కత్తిరించాలన్నా మనకు సాధ్యం కాదు. అంటే ముందు జాగ్రత్త కోసం అని పరమాత్మ చెబుతున్నాడు, పొంగిపోవద్దు కుంగిపోవద్దు. దానివల్ల మీ మనస్సు పెరిగిపోతుంది, దేహభావన పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది? దేహబుద్ధి పెరిగిపోతుంది, ఆత్మబుద్ధి కలగదు మీకు, దైవ బుద్ధి ఇంకా కలగదు. ఓం శాంతి శాంతి శాంతి. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.